యజమాని చూస్తారు ఎవరు కట్టారంటారు, షాజహాన్ కట్టాడు అనుకుంటారు, అక్కడితో సరిపోతుంది. కానీ తాజ్మహల్ కట్టినప్పుడు కష్టపడ్డ శ్రమజీవులు ఆ ఇటుకలు మోసిన రాళ్లు మోసిన కూలీలను సమాజం మర్చిపోతున్నాను. సహజం అదే. ఇప్పటికే షాజహాన్ అది నిర్మించడానికి ఎంతమంది శ్రమ పడ్డారు, ఎంతమంది కష్టపడ్డారు వాళ్ళు మనం మర్చిపోతాం తొందరగా. అసలు సమాజంలో కృతజ్ఞత చాలా తక్కువ ఉంటుంది. బహుశా దానికి కారణం మన గర్వం. కారణం మనందరికీ గర్వం ఉంటుంది, అది కనపడదు. మనందరికీ గర్వం ఉంటుంది, ఆ గర్వం లేదని అనుకుంటాం. మన లోపలికెళ్ళి చూస్తే, మన పెట్రోమాస్ లైట్ వెళ్ళి లోపలికెళ్ళి చూసుకుంటే ఎక్కడ ఏదో మూలలో కనిపిస్తూ ఉంటుంది. కానీ లేదని అనుకుంటాం, మన గురికి అలా అనిపిస్తూ ఉంటుంది. మనం పాడైపోవడానికి కూడా గర్వమే కారణం. తర్వాత మనకు తెలియని విషయాలు కూడా తెలుసున్నట్టు నటించటం, అవసరమైతే ఎవరి సలహా కూడా తీసుకోకుండా పనులు చేయటం, దానికి కూడా ఈ నేను కారణం. ఈ నేను మర్చిపోకుండా మనకు జ్ఞానం రాదు. ఇది కళాఖండాన్ని పొద్దున్నే ఎవరి దగ్గర అన్నాను, ఇప్పుడు ఎవరో ఎవరో పెద్దలు వస్తే పెద్దల దగ్గర అన్నాను, శివ ఇంత బ్రహ్మాండంగా కట్టాడని భీమవరం పెద్దల దగ్గర అన్నాను. శివ ఇంత బ్రహ్మాండంగా కట్టాడు, ఇంత డబ్బు ఇచ్చించాడు, ఇది భీమవరం పట్టణానికి అలంకారమే. అది మనకు కళ్ళకు వినోదం, మనకు చూడటానికి బాగుంది, నేత్రాలకు ఆనందం. శివ చాలా డబ్బు ఇచ్చించాడు. నేను రూపాయి వడ్డీ కూడా శివకి కెట్టదేమో అన్నాను. ఇది ఇంత డబ్బుకు మీద తనకి దీని మీద వచ్చి ప్రాఫిట్ ఒక రూపాయి వడ్డీ కూడా శివకి కెట్టదని నాన్న. నాన్నగారు మీరు అనుభవం లేకుండా ఎలా మాట్లాడుతున్నారు, శివకి పావలా వడ్డీ కూడా కెట్టదని చెప్పారు. శివ దీనికి ఎంత డబ్బు పెట్టాడు, మీరు రూపాయి రూపాయి అంటున్నారు, 25 పైసల వడ్డీ కూడా దీనికి కెట్టదు అని ఆయన అభిప్రాయం అని చెప్పారు. మీరు రూపాయి వడ్డీ అంటున్నారు, పావలా వడ్డీ కెట్టినా సరిపోతుంది, ఆ పావలా వడ్డీకి కెట్టడం ఏమి ఎక్స్పెక్టేషన్ మీద మటుకి ఏదో కట్టాలని కట్టాడు, పని కోసం పని చేశాడు. ఈ భీమవరం పట్టణానికి అలంకారమే. కానీ అతనికి ఫైనాన్షియల్ గా చూస్తే ఏమి రిటర్న్స్ ఏముండవు, దీంట్లో రిటర్న్స్ ఉండవు కదా. పావల వడ్డీ కూడా అతను పెట్టిన పెట్టుబడికి పావల వడ్డీ కూడా కట్టదని ఆయన అభిప్రాయం చెప్పారు. ఇది డబ్బును సంపాదించడం కంటే సద్వినియోగం చేయడం చాలా కష్టం. మనిషి పాడు ఎక్కడ పాడైపోతాడంటే, ఒకటి దురాశ, రెండు ద్వేషం. ఎవరు పాడైపోయి రెండే కారణం, ఒకటి దురాశ, రెండు ద్వేషం. ఈ రెండేట్ల వల్ల మనిషి పాడైపోతాడు. కానీ ఎంతో కొంత మనకు రూపాయి వస్తే, దీన్ని బైబిల్లో దశమ భాగం అన్నాడు, నీకు సంవత్సరానికి ఎంత అమౌంట్ వస్తుందో చూసుకోండి, మీకు అందులో 90 పైసలు మీరు ఎంజాయ్ చేయండి, కనీసం 10 పైసలైనా మీకు ఇష్టమైన రంగంలో ఒక 10 పైసలు మీ సంపాదనలో దాని దశమ భాగం అంటారు, అది ఉపయోగించండి ప్రజలకనే బైబిల్ లోను. అయితే వైద్య రంగం అవచ్చు, విద్యారంగం అవచ్చు, ఇలా కళ్యాణ మండపాలు అవచ్చు, మరొకటి అవచ్చు, మీకు అభిరుచి ఉన్న రంగంలో మీ సంపాదనలో 10% అని ఉపయోగించండి బైబిల్ లోను. 50% ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాకు మా ఫ్యామిలీకి ఇంక పెద్ద డబ్బు అవసరం లేదండి, ఏదో ప్రజల కోసం సంపాదిస్తున్నారని చెప్పి వాళ్ళు ఎవరో ఉంటారు, కొంతమంది అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనకు సంబంధించినంత వరకు మనం గ్రౌండ్ రియాలిటీస్కి దగ్గరగా ఉంటాం మంచిది. 10 పైసలు ఉపయోగిస్తే సరిపోదు. దానివల్ల లాభం ఏంటంటే, శివ దగ్గర మంచి గుణం ఏంటంటే సత్వగుణం ఉంటుంది, తెర మీద కనపడదు. తెర మీద కనపడకుండా నిర్మలంగా పనులు చేసుకు వెళ్ళిపోతాడు. అది ఎక్కడో మూలలో ఉంటాడు, సైలెంట్ గా పనులు చేసుకుని వెళ్ళిపోతాడు. ఇది శివ కళ్యాణ మండపం. ఆ శివుడు అంటేనే కళ్యాణ మండపం. కళ్యాణ ప్రజలు శివుడు, కళ్యాణ ప్రజలే శివుడు అంటే కళ్యాణ ప్రజలు అంటే మంగళ ప్రజలు, శివుడు అంటే మంగళ ప్రజలు. అంటే అది శివ కళ్యాణ మండపం. ఏదో పేరు మీద పాపులర్ అవ్వాలి. అతని పేరు కూడా శివ కాబట్టి, శివుడంటేనే మంగళప్రదుడు కాబట్టి ఇది శివ కళ్యాణ మండపం. అలాగే ఇప్పుడు భవిష్యత్తులో పాపులర్ అవుతుంది. అయితే ఇంకా టౌన్లో చాలా మందికి తెలియాలి మన ప్రాంతంలో ఈ భీమవరం తాలూకు ఏరియా 4-5 తాలూకులు ఇక్కడ అసలు కళ్యాణ మండపం ఒకటి ఉందని ప్రజలకు తెలియాలి. అది స్లోగా తెలుస్తుంది. తర్వాత ఇక్కడ కంఫర్ట్ చూసి ఇక్కడ పార్కింగ్ మోటార్ సైకిల్ పార్కింగ్ మరి ఇచ్చిన వెహికల్స్ పార్కింగ్ ఇదంతా చూస్తే ఈ కంఫర్ట్ అది చూస్తే సరసరంగా ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడతారు. అంటే ఇక్కడ ఉన్న అవకాశాలు ఈ బోయ్ డైనింగ్ హాలు ఇవన్నీ చూసి చాలా స్పేషియస్గా ఉంది. అంటే ఇదంతా ఒకసారి ఇక్కడ ఇవన్నీ చూస్తే ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడానికి భవిష్యత్తులో చాలా మంది ఇష్టపడతారు. శివ ఊహించిన దానికంటే ఎక్కువ కళ్యాణాలు ఇక్కడ జరుగుతాయి, జరగాలని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం. అంచేత శివకి ఆయన బామ్మడి సత్యనారాయణరావు గారికి పూర్తిగా ధనం శివదైనా కష్టమేమో సత్యనారాయణరావు గారికి తర్వాత చాలా దగ్గరుండి చాలా కట్టారు. డబ్బు ఖర్చు పెట్టడం కంటే దగ్గరుండి శ్రమ పట్టడం, సిన్సియర్గా శ్రమ పట్టడం చాలా కష్టం. అది శివకి అనుకూలంగా ఉండాలి, బామ్మర్ది గారు సపోర్ట్గా ఉండాలి. చాలా అందంగా చూసిన వాళ్ళందరూ చాలా అందంగా ఉందంటున్నారు. మొట్టమొదటిదంతా శివ డిజైన్ చేసి ఉంటాడు, చాలా అందంగా వచ్చింది. ఒకసారి ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ చేసుకోవాలి, ఇక్కడ చేసుకోవాలని చాలా భవిష్యత్తులో వస్తుంది. ఏదో పెళ్లిళ్ళకి వెళ్ళి ఎంత పెద్ద పెళ్లి అయినా ఇక్కడ చేసుకోవచ్చు. ఒకరినొకరు గెంటికి ఒక్కర్లేదు, చాలా స్పేషియస్గా ఉంది. ఎంత పెద్ద పెళ్లి అయినా మనం హాయిగా కూర్చోవచ్చు, కంఫర్ట్ ఉంటుంది ఇక్కడ. ఇటువంటి కళాఖండాన్ని నిర్మించినందుకు ఇది భీమవరానికి ఆర్నమెంటల్ నిర్మించినందుకు శ్రమపడినందుకు సత్యనారాయణని, ధనం వెచ్చించినందుకు శివని, చక్కటి డిజైన్ చేసినందుకు శివకి, వారిద్దరు కూడా ఈశ్వరుని కృప, ఈశ్వరుని ఆశీస్సులు ఉంటాయని ఉండాలని వేదిక మీ అందరి తరఫున వేదిక మేయించి నేను ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను. తర్వాత ఈ శివ చేసే మంచి పనులకి సరసరంగా భార్యాభర్తలుగా ఉంటాం వేరు. భార్యాభర్తలు చాలా మంది స్నేహితులుగా ఉంటారు, భార్యాభర్తలుగా ఉంటారు కానీ 100కి 10 మందే స్నేహితులుగా ఉంటారు. వాళ్ళు భార్యాభర్తలు స్నేహితులు అనుకుంటాం, అంత క్లోజ్గా ఉంటారు. కొంతమంది భార్యాభర్తలుగా ఉంటారు కానీ స్నేహితులుగా ఉంటారు. ఇప్పుడు శివ భార్య సుజాత, ఒకవేళ నేను పొరపాటు చెప్పకుండా సుజాత పేరు సుజాత అనుకుంటున్నాను. అదే శివ కొంతమంది అంత మంచి పనులు చేస్తానంటే ఇంట్లో వాళ్ళు అంగీకరించరు. ఏ పురుషుడైనా కొంచెం అభివృద్ధిలోకి రావాలంటే ఇంటికాడ భార్య సహకారం కూడా ఉండాలని శాస్త్రం అని చెప్పారు. ఇంటికాడ భార్య సహకారం లేకపోతే అది ఏ రంగంలో కూడా రాణించలేడు, సమాజానికి ఉపయోగపడే పనులు. అంటే ఇంగ్లీష్లో సామెత ఉంది, ఎవరైనా గ్రేట్ మ్యాన్ అయితే అతను గ్రేట్ మ్యాన్ అవటానికి ఇంటికాడ తల్లి సహకారం ఉండాలి, భార్య సహకారం ఉండాలి, ఇద్దరు సహకారం లేకపోతే వాడు గ్రేట్ మ్యాన్ అవ్వలేడని ఆంగ్ల భాషలో సామెత. అంచేత ఇక్కడ శివకి సుజాత బాగా సపోర్ట్గా ఉండి వెనక్కి లాగేయకుండా ఏదైనా శివకి సంకల్పం ఇచ్చి ఇలా చేద్దాం అనుకుంటే వెనక్కి లాక్కుండా శివకి సుజాత కూడా శివ అర్ధాంగి సుజాత కూడా సహాయ సహకారములు అందిస్తుంది. అంచేత నేను సుజాత పేరు ఇక్కడ తలపెట్టకుండా ఇక్కడ ఈ సభను ముగించడం న్యాయం కాదు కాబట్టి సుజాత పేరు కూడా చెబుతున్నారు. అంచేత శివుణ్ణి పార్వతీ పరమేశ్వరులు అంటారు. ముందు అమ్మగారి పేరే వస్తుంది, ముందు అమ్మగారి పేరు తర్వాత అది గారి పేరు పార్వతీ పరమేశ్వరులు అంటారు. రామసేత అంటారు సీతారాములు అంటారు, దాని నారాయణ లక్ష్మి అంటారు లక్ష్మీనారాయణులు అంటారు. అది ఆ పేర్లు అలా వస్తాయి, ముందు అమ్మవారి పేరే చెప్తారు. మనం కూడా అమ్మ దగ్గర ఉన్న చదువు, అమ్మ దగ్గర ఉన్న చదువు తండ్రి దగ్గర ఉండదు. మనం కూడా ఇంటికాడ కూడా అమ్మ దగ్గర ఎంత చదువుగా ఉంటామో అంత చదువుగా తండ్రి దగ్గర ఉండలేదు. అది బయనేచర్, ఆ తల్లికి అఫెక్షన్ ఉంటుంది, ఆ బిడ్డలతో చాలా క్లోజ్గా ఉంటారు, తండ్రితో చెప్పలేని మాటలు తల్లితో చెప్తారు. దానికి కారణం ఏంటంటే అది పెంచే విధానంలో చిన్నప్పటి నుంచి తల్లితో ఉన్నటువంటి అనుబంధం వల్ల అలా ఉంటారు జనలుగా. తండ్రి కంటే కూడా తల్లితోటి పిల్లలు ఎక్కువ అనుబంధంగా ఉంటారు. వాళ్ళేమైనా కష్టకాలు చెప్పుకోవాలంటే చెప్పుకుంటారు. తర్వాత ఇప్పుడు మనం ఆధ్యాత్మిక విషయంలోకి వస్తున్నాం. మనం పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, ఇవన్నీ దీని ప్రయోజనం ఏంటంటే మన మనస్సును మనం అదుపులో పెట్టుకోవడానికి మన మనస్సును మనం నిగ్రహించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాం. దానికి పర్పస్ ఉంది. పర్పస్ లేకుండా ఏ పని ఉండదు. ఇప్పుడు మనస్సును ఒకేసారి కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. కృష్ణ కృష్ణ గాలిని మూట కట్టొచ్చాం, కానీ మనస్సును నిగ్రహించుకోవడం చాలా కష్టం కృష్ణ అన్నాడు అర్జునుడు. కృష్ణ కృష్ణ మనస్సుని గాలిని మూట కట్టొచ్చు, కానీ మనోనిగ్రహం సాధ్యం కాదు. అనేక మంది ఋషులు ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. మనస్సుని నిగ్రహించడం చాలా కష్టమని అర్జునుడు స్టేట్మెంట్ చెప్తే దానికి స్వామివారు అంగీకరించాడు. నువ్వు కాదని అనలేదు. ఓ ధనంజయ, నువ్వు చెప్పింది రొట్టయ్య, నువ్వు చెప్పింది బాగానే చెబుతున్నావు, అది కదా కష్టమే, కష్టమైన సంగతి. నేను కూడా అంగీకరిస్తున్నాను. అయితే దానికి రెండు ఉపాయాలు ఉన్నాయి. అది స్లోగా వస్తుంది ప్రాక్టీస్ చేస్తే. ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం. మనం కొంత వైరాగ్యం ఉండాలి. ఎంతో కొంత వైరాగ్యం లేని మనిషి ఏ లేని అబ్బాయికి పెళ్లి కూడా చేయకూడదు అంటారు. మనిషి లేక ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి. ఎంతో కొంత వైరాగ్యం ఉన్నవాడే సమాజానికి ఉపయోగపడగలరు. కానీ ఎంతో కొంత వైరాగ్యం లేకపోతే సమాజానికి ఉపయోగపడలేరు. ఓ పక్క నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రెండు డిస్పేషన్. ఈ ప్రపంచంలో మన సుఖపెట్టి వస్తువు ఒక్కటి లేదు. మనుషుల్లో కాను, పదార్థాల్లో కాను, లేకపోతే ఏదైనా సంఘటన ఈ ప్రపంచంలో ఒక్క ఏది సుఖం అనేది ఈ ప్రపంచంలో లేనే లేదు. అసలు ఒక ఎవరైనా సుఖం ఉందనుకుంటే ఆ సుఖం వెనకాల, ఆ సుఖం వెనకాల దుఃఖం వచ్చేస్తుందని తెలియక ఆ సుఖం కోసం చూడు. సుఖం వచ్చేది కాదు. సుఖం అనేది అసలు వచ్చేది కాదు. మనందరం వస్తుందా వస్తుందా అనుకుంటాం. ఈ మధ్యలో మేము సుఖపడుతున్నామని సుఖం వచ్చేసింది అంటారు. కానీ వాళ్ళు వెనకాల దుఃఖం మనిషి కూడా నీడ ఎలా వస్తుందో వాళ్ళు కూడా నీడ వచ్చేస్తుందని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు అది అది సుఖం ఉన్న చోట వెంటనే దుఃఖం కూడా వచ్చేస్తుంది. అసలు సుఖం అనేది ఉండకనేది వచ్చేది కదా. మీరు ఇక్కడ బాగా సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎవరో మనుషుల వల్ల, లేదా మీ ఆస్తి వల్ల, లేదా మీ బ్యాంక్ అకౌంట్ వల్ల మీరు సుఖపడుతున్నా సుఖం వస్తామని మీరు అనుకుంటే దుఃఖం కనిపెట్టుకుంది. కానీ మీకు దుఃఖం వాయిదా పడుతుంది, కోర్టు వాయిదాలు వేసినట్టు మీకు దుఃఖం కూడా వెంటనే వెంటాడుతుంది వచ్చేది. సుఖం అనేది ఉంది, అది వచ్చేది కాదు. సుఖం అనేది మీరు భాష మనుషుల్లోంచి కాదు, పదార్థాల్లోంచి, ప్రాపర్టీలోంచి ఎక్కడైనా పీల్చుకుంటుంటే అది నిజం కాదు. మళ్ళీ దుఃఖం కాదు. మీరు 10 పైసలు సుఖం అనిపిస్తే 50 పైసలు మళ్ళీ దుఃఖం అనిపించాలి. ఏ కారణం వల్ల? సుఖం అనేది వచ్చేది కాదు, కానీ సుఖం ఉంది. అది ఎక్కడుంది? మన హృదయంలో. బయట ఎక్కడ సుఖం లేదు, శాంతి లేదు, అది ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. మన హృదయంలో అది ఉంది, అది వచ్చేది కాదు. కానీ అక్కడ హృదయం సుఖము, మన హృదయంలో సుఖం ఉంది, శాంతి ఉందని అది అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి రావాలంటే అద్వైతానుభవం ఉండాలి. అద్వైతానుభవం లేకుండా ఆత్మానందం రాదు. ఆత్మానందం, ఆత్మసుఖం, సుఖం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు, మీ హృదయంలోనే ఉంది. ఆ సుఖం ఉంది, అది వచ్చేది కాదు. మీకు తెలిసినా తెలియకపోయినా అది ఎప్పుడూ ఉంది. బయట నుంచి వచ్చే సుఖం ప్రతిదీ మీకు రెట్టింపు రెట్టింపు వడ్డీతో సహా మళ్ళీ దుఃఖం అనిపించవలసింది. అది నేచర్. అది ఎవరు ఆఫ్ చేయలేరు, అది ఎవరు ఆఫ్ చేయలేరు. అది హృదయం అనేది సుఖం ఉంది. అయితే సుఖం ఎలా ఉంటుంది? దానికి మెట్లు చెప్పుకొచ్చాడు గీతల స్వామివారు. దానికి మెట్లు చెప్పుకొచ్చారు. ముందు ఆహారం కాడ జాగ్రత్తగా ఉండాలి. తినే తిండి కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహార శుద్ధి చెప్పాడు. తర్వాత మన ప్రవర్తనలో శాస్త్రానికి అనుగుణంగా ప్రవర్తన ఉండాలి. కదా మన మనసు చెప్పినట్టు, మన అహంకారం చెప్పినట్టు వినకుండా భగవంతుడు ఎలా చెప్పాడు, ఆ బిహేవియర్ బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉండాలంటే అది శాస్త్రానికి అనుగుణంగా ఉండాలి. మన బిహేవియర్ అంటే ప్రవర్తనలో శుద్ధి ఉండాలి. అంతఃకరణ ఇది తర్వాత ఆహారంలో, తినే ఆహారంలో శుద్ధి ఉండాలి. ఈ రెండు శుద్ధి మనకు లేకపోతే అంతఃకరణ శుద్ధి రాదు, లోపల బాగుపడదు. ఈ బయట గొడవలు, ఏది మన ప్రవర్తన, తర్వాత ఇంకోటి ఏంటి ఆహార శుద్ధి, బయట గొడవలు, ఈ రెండు లేవనుకోండి మనకు. అంతఃకరణ శుద్ధి రాదు. అంతఃకరణ అంటే అంతఃకరణం, అంతఃకరణ అంటే లోపలన్న పనిముట్టు. లోపల ఏదో మనకు మనస్సు ఉంది, అది శుద్ధి రాదు. బుద్ధి శుద్ధి అవ్వదు. మనకు ఆహార శుద్ధి లేనప్పుడు, తర్వాత ప్యాటర్న్లో మన జీవిత విధానంలో శుద్ధి లేనప్పుడు, మన ప్రవర్తనలో శుద్ధి లేనప్పుడు, మనం ఎంత ప్రయత్నం చేసినా అంతఃకరణ శుద్ధి రాదు. అంటే మీరు ఎవరి భక్తులైనా, మీరు కృష్ణ భక్తులో రామ భక్తులో హిందువులో మహమ్మదీలో ఏమైనా అవసరం, ఆ దానికి ఎక్కడ ఇంపార్టెన్స్ లేదు. మీ క్యాస్ట్ కానీ మీ రిలీజియన్ కానీ సంబంధం లేదు. మేము చెప్పింది ప్యూర్ సైన్స్. ఒక ఇక్కడ ఒక వ్యక్తికి వర్తించింది ప్రపంచంలో ఏ సిటిజన్ కన్నా అంటుంది. కేవలం మేము హిందీ మతానికి పరిమితమై చెప్పటం లేదు. అది మీ ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి. యేసుక్రీస్తు లేదా రాముడు, ఇంకో మతం అయితే ఇంకో మతస్థులు, ఇవన్నీ నదిలెళ్లి సముద్రంలో ఎలా కలుస్తున్నాయో, ఈ మతాలు వెళ్ళి, ఈ మతాలు ఏ మతమైనా ఆ లోపల హృదయంలో ఐక్యం కావాల్సింది. ఏ నదిలో అయినా, ఏ నదిలో మనం ప్రయాణం చేసినా సముద్రాన్ని కడుతున్నాం. అలా ఏ మతమైనా ఆ మతంలో సిద్ధాంతాన్ని సిన్సియర్గా మనం ఆ మతం ప్రకారం మనం ఆచరిస్తే వెళ్ళి హృదయంలోనే ఐక్యం అవుతాం. అది అంతఃకరణ శుద్ధి, ఆహార శుద్ధి, ప్రవర్తనలో శుద్ధి, ఇంద్రియ శుద్ధి. తర్వాత అన్ని అయిన తర్వాత అంతఃకరణ శుద్ధి వస్తుంది. అంతఃకరణ శుద్ధి వచ్చిన తర్వాత ఆత్మజ్ఞానం కలుగుతాం. అంతఃకరణ శుద్ధి లేకుండా సృష్టిలో ఇప్పుడు వరకు ఎవరికి ఆత్మజ్ఞానం కలగదు. వాడు ఏ మతస్థులైన సరే, ఈ మతాల పేజీలన్నీ రాజకీయాల కోసం కల్పించుకుని పేచీలు, కులాల పేచీలు, ఈ మతాల పేచీలు, రాజకీయ నాయకులు కనిపించిన విషయాలు నూటికి నిలపడలేదు. వాళ్ళు ఓట్ల కోసం మరొకటి కోసం, కానీ సమాజాన్ని ఇలా కులాల కింద, మతాల కింద, వర్గాల కింద విడదీయటానికి రాజకీయ నాయకులు వాళ్ళ అధికారం కోసం చేసే పనులు కానీ మీ శ్రేయస్సు కోరి చేసే పనులు కాదు. ఏ మతమైనా, ఆ మత ఏ మత సారమైనా భగవద్ అనుభవం పొందమని. ఒకసారి పరమాచార్య గారికి వచ్చి ఎవరు అన్నారు, ఏంటండి ఇప్పుడు ప్రపంచం అంతా గొడవ గొడవ కింద ఉంటారు, కొంతమంది ఏమో దేవుడు ఉన్నాడంటున్నారు, కొంతమంది దేవుడు లేడంటున్నారు, నాకు ఎటువల్లా తెలియట్లేదంటే ఆయన అన్నారు, నువ్వు ఎటువల్లా తెలియపోవటానికి ఎందుకు, భగవంతుడు ఉన్నాడని నీకు కొంతమంది చెబుతున్నారు కదా, భగవంతుడు లేడని కొంతమంది చెబుతున్నారు కదా, భగవంతుడు ఉన్నాడని చెప్పి ఉన్నాడని చెప్పి పార్టీలోనే చేరి సేఫ్గా ఉంటా ఉన్నాడు. పార్టీ అంటే రాజకీయం కాదు. భగవంతుడు లేడని కొంతమంది అంటున్నారు, భగవంతుడు ఉన్నాడని కొంతమంది అంటున్నారు, అంటే ఉన్నాడనుకున్న మనుషులతో నువ్వు కలిస్తే, భగవంతుని లేడన్న మనుషులతో కలిసి తిరిగితే స్లోగా పాడైపోతాం, స్లో ప్రయోజనం, స్లోగా పాడైపోతాం. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు లేడు, భగవంతుడు లేడని చెప్పే వాళ్ళతో నువ్వు సహవాసం చేయకు, భగవంతుడు ఉన్నాడు అని చెప్పే వాళ్ళతో సహవాసం చేయకు. నువ్వు నాస్తి వద్దు, నాస్తి వద్దు, ఉన్నదేదో ఉంది, ఆ ఉందని చెప్పి వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళ వైబ్రేషన్స్ నీకు పనిచేస్తాయి, నువ్వు తరిస్తావు. అంటే హోలీ కంపెనీ. లేడు 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 అని చెప్పేవాడు, ఆ లేడు లేడు అని చెప్పేవాడు ఉన్నాడు, వాడికి అనిపిస్తాను లేడు లేడని. అంటే భగవంతుడు ఉన్నాడని చెప్పి వాళ్ళతో నువ్వు సహవాసం చేయకని, లేడని వాళ్ళతో నువ్వు చెయ్యొద్దు అని చెప్పారు. తర్వాత ఇప్పుడు మెట్లైన అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధి వచ్చాక ఏమొస్తుంది, ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చాక ఏమొస్తుంది, ఆత్మసుఖం వస్తుంది. అది అప్పుడు దాకా ఆత్మసుఖం లేదు. అప్పుడు దాకా ఆత్మ రాగద్వేషాలు ఎవరో చెప్తున్నారు, మా గురువు గారు మమ్మల్ని బ్రహ్మం బ్రహ్మం అనుకోమన్నారు. నీకు రాగద్వేషాలు పోలేదు, రాగద్వేషాలకు సంబంధించిన వికారాలు పోలేదు, నువ్వు బ్రహ్మం అనుకుంటే ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం దానివల్ల నీకు వచ్చిదేంటి, నీకు ఇంకా ఇంటికాడ తినటానికి తిండి లేదు, ఊరికే మనసులో నాకు 1000 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయంటే ప్రయోజనం ఏంటి నీకు, ఇంటికాడ తినటానికి తిండి లేనప్పుడు. అంటే నీకు రాగద్వేషాలు పోలేదు, కామక్రోధాలు పోలేదు, దాని తాలూకు వికారాలు పోలేదు, ఈ గౌరవాల మీద లోకాలకు సంబంధించినటువంటి ఈ కాంక్ష గౌరవాలు గొప్పలు ఇటువంటి మీద కాంక్షలు నీకు పోలేదు, నీ రూపబుద్ధి నీకు పోలేదు, నీ నామబుద్ధి నీకు పోలేదు, ఎవరి వాళ్ళు అందరితో వచ్చిన వాళ్ళతో నీకు రూపం లేదు, నామం లేదు, బ్రహ్మం అంటే ఎలా కూరుతుంది నీకుందా అసలు, రూపం లేకుండా నామం లేకుండా, రూపబుద్ధి లేకుండా నామబుద్ధి లేకుండా నువ్వు ఉన్నావా, నువ్వు ఏ స్థితిలో లేకుండా ఇలా మాటలు చెప్తే ప్రయోజనం ఏంటి, వాళ్ళు ఇటు అటు కాకుండా పాడు చేసి దేహానికి పరానికి రాకుండా పాడైపోతారు. వాళ్ళకి రూపబుద్ధి ఉండొద్దు అంటున్నావు, నీకు రూపబుద్ధి లేకుండా ఉన్నావా, వాళ్ళకి నామబుద్ధి ఉండొద్దని చెబుతున్నావు, నీకు నామబుద్ధి లేకుండా ఉన్నావు, ముందు నీ పరిస్థితి ఏంటో. అంటే దీనికి కృష్ణుడు ఏమని చెప్పాడంటే, మనకు ప్రమాణం భగవంతుడు, మనకి ప్రమాణం. ఉపనిషత్తుల్లో అనేక మంది ఋషులు అభిప్రాయాలు చెప్పారు, కానీ ఇది భగవాను వాచ ఎవరో ఋషి చెప్పిన వాచ కదా భగవద్గీత. భగవాను వాచ అది కృష్ణ ఉవాచ అని చెప్పలేదు, భగవాను వాచ అని చెప్పాడు. కృష్ణుడే భగవంతుడై ఈశ్వరుడై అంతర్యామై చెప్పాడు. వసుదేవుడి గారు అబ్బాయిలాగా చెప్పలేదు, బ్రహ్మమై చెప్పాడు. ఎవరు చెప్పాడు? బ్రహ్మమై చెప్పాడు. కాబట్టి కృష్ణ గీతని ఎవరు అనరు, భగవాన్ కృష్ణుడే భగవంతుడు అయి చెప్పాడు. వసుదేవుడి గారు అబ్బాయిగా చెప్పలేదు, లేదా వసుదేవుడి గారు అబ్బాయిగా ఆయన చెప్పుకుంటే కృష్ణగీత అందరు. భగవంతుడు అయి చెప్పాడు, ఈశ్వరుడు అయి చెప్పాడు, పరమేశ్వరుడు అయి చెప్పాడు, భగవంతుడు అయి చెప్పాడు. కాబట్టి దాని భగవద్గీత అన్నారు. చాలా మంది అష్టావక్ర గీత ఉంది, ఇంకా చాలా రకాల గీతలు, నాలుగు పేర్ల మీద వచ్చినాయి గీతలు. కానీ ఈ భగవద్గీత మటుకి కృష్ణుడి పేరు మీద రాలేదు. భగవద్గీత అంటే భగవంతుడై ఆ స్థానంలో ఉండి బ్రహ్మములో ఉండి బ్రహ్మము గురించి చెప్పాడు. అది మామూలు దేహాభిమానం అక్కడ లేదు. దేహాభిమానం పెట్టుకుని చెబితే అది గీత అంటేనే భగవద్గీత. మీరు గీత చదువుతున్నారంటే భగవద్గీత అనక్కర్లేదు, గీత అంటేనే భగవద్గీత. మీరు సహస్రనామాలు చదువుతున్నారంటే విష్ణు సహస్రనామాలు అని చెప్పక్కర్లేదు, సహస్రనామాలు అంటేనే విష్ణు సహస్రనామాలు. అందుచేత మీరు ముందు మన ఇది అని చెప్పి కృష్ణుడు గీత ఏం చెప్పారంటే, అభయం నీకు నేమ బుద్ధి పోలేదు, రూప బుద్ధి పోలేదు, నీకు వస్తువుకి రూపం నామం లేకపోవచ్చు, అది నిర్గుణం అవ్వచ్చు, నిరాకారం అవ్వచ్చు, కానీ అక్కడ చేరుకోవాలి కదా నువ్వు. అది నిర్గుణమే నిరాకారమే. నువ్వు ఇక్కడ దేహబుద్ధి పెట్టుకుని, శవబుద్ధి పెట్టుకుని, రూపబుద్ధి పెట్టుకుని, నామబుద్ధి పెట్టుకుని అంతా బ్రహ్మమే అంతా బ్రహ్మ హిటీ నీ నీవు నువ్వు గుణాలతో ఉన్నావు, మంచి గుణాలు చెడ్డ గుణాలు గుణాలతో ఉన్నావు నువ్వు. అంచేది అంతా బ్రహ్మ నిర్గుణాన్ని ఆ నిరాకారాన్ని నువ్వు ఆరాధించలేవు. ఉన్నమాట నిజం, నీకు సరిపోవు, నువ్వు అది ఆరాధించడానికి సరిపోవు. అంటే నిర్గుణాన్ని నిరాకారాన్ని ఆరాధించడం ఎటువంటిదంటే నరసాపురం వెళ్లి గోదావరిని మనం ఏదటం లాంటిది. ఇది వాడు మధ్యలో మురిగిపోవచ్చు. నువ్వేం చేస్తావంటే నిరాకార ఆరాధన కాదు, సాకారమే పెట్టుకో. ఎల్లి స్టేజ్లో సాకారం పెట్టుకుంటే నావ మీద ప్రయాణం లాంటిది, నావ మీద కూర్చుంటే అవి దాటించేస్తాడు. అది సాకారం అటువంటిది, సగుణం అటువంటిది. నిర్గుణం నిరాకారం అంటే అది నీకు అందదు. దేహ బుద్ధి ఉన్నవాడికి దేహాత్మ బుద్ధి ఉన్నవాడికి, ఈ శవ బుద్ధి ఉన్నవాడికి దేహం ఒకటే నిజం, ప్రపంచం ఒకటే నిజం, కానీ కనిపించేది ఒకటే నిజం. కనిపి మనకు కనిపించింది ఏమీ లేదు, మన ఇంద్రియాలకు అతీతంగా ఏమీ లేదు, మన ఇంద్రియాలు తెలిసిదే నిజం. ఇలా అనుకునేవాళ్ళు నిరాకారాన్ని పట్టుకోలేరు, నిర్గుణాన్ని పట్టుకోలేరు, చాలా పాడైపోతారు. అంటే సాకారాన్ని పట్టుకో, సగుణాన్ని పట్టుకో. ఇదంతా ఇలా సిన్సియర్గా ఇది చేస్తాంటే ఆ తర్వాత ఈశ్వరుడు తర్వాత నీకు ఏం చేయాలని చేస్తాను. ముందు నువ్వు అసలు నువ్వు ఇప్పుడు అందరూ కొంతమంది రాముడు లాంటి సద్గుణాలు ఉన్నవాడికి ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది సహజంగా. ఆడు కావాలని కోరుకోక్కర్లేదు. ఎవరికైతే రాముడు లాంటి సద్గుణాలు ఉన్నాయో వాడు నాకు జ్ఞానం కావాలని కోరుకోక్కర్లేదు. దాని అంతర్గతి జ్ఞానమే వరించి వస్తుంది. కృష్ణుడు సర్వధర్మాన్ని పరిచయంటే మన అధర్మాన్ని విడిచిపెట్టాలి, ఇంకా ధర్మాన్ని విడిచిపెట్టాలంటే అక్కడ సరిపోతాం. మనం అధర్మాన్ని విడిచిపెట్టలేదు, కృష్ణుడు ఏదో ధర్మాన్ని విడిచిపెట్టడం, అధర్మాన్ని విడిచిపెట్టలేని వాళ్ళు ఇంకా ధర్మాన్ని ఏమి విడిచిపెడతారు, ఏం సరిపోతారు ధర్మాన్ని విడిచిపెట్టడానికి. అంటే ఇవన్నీ కూడా భగవద్గీతలో ముందు జాగ్రత్త కోసం సాధకులకు ఉపయోగపడే మాటలు చాలా చెప్పాడు. మనకున్నదేమో ఇక్కడ దేహ బుద్ధి, మన మనస్సు దాన్ని అందుకోలేదు. కానీ వస్తువు ఉందంటే ఉంది, కానీ మన మనస్సు అందుకోలేదు, మన బుద్ధి అందుకోలేదు, ఇంద్రియాలు అందుకోలేదు, మన ఇంటలెక్చువల్ కూడా అందుకోలేదు. అందుకోలేకుండా అది నేనై ఉన్నాను, అది నేనై ఉన్నాను అంటే చివరికి నువ్వు పాడైపోతావు, పతనం ప్రారంభమవుతాం. భగవంతుడు చెప్పి భగవాన్ వాచ్ ఇది భగవంతుడు చెప్పినటువంటి వాడు. అంచేత ఎవరికైనా ఏదైనా సలహా చెప్పేటప్పుడు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం. డాక్టర్ గారు వెళ్తే ఏదో మందు రాసేవారు, నీ శరీరాన్ని చూస్తారు, నువ్వు చెప్పి గుణాలు వింటారు, నీ రోగం అర్థమవుతుంది, నీ రోగం అర్థమైపోతే స్కానింగ్ చేయిస్తారు. ఇన్ని రకాలు అయిన తర్వాత కానీ నీకు మందు రాసేవారు. గురువు ఏం చేయాలంటే ఎవరైనా సలహా అడిగితే, ఆధ్యాత్మిక సలహా అడిగితే ముందు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళు మనకి ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఎలా చెప్తే ఈ మెట్టి తర్వాత తర్వాత మెట్టికి ఎలా కడతారు, ఇవన్నీ బాగా ఆలోచించి చెప్పాలి కదా. అదే ఈ మనిషికి ఉన్న బలహీనత ఏంటంటే, ఈ మనిషికి ఉన్న బలహీనత ఏంటంటే, ఆ బలహీనతలోంచి ఎలా విడుదల చేయాలి, ఇవన్నీ గురువు చూసుకుని చెప్తాడు. వాడు గురువు అంటాడు, వాడు గురువు అంటాడు. గురువు అంటే ఇంకా కొంతమంది గొప్ప గురువులు ఉంటారు. ఇంకా మంది గొప్ప గురువులు ఎలా ఉంటారంటే, చిన్నపిల్లలకి మంది ఇస్తారు, వాళ్ళు మందు తాగటానికి ఇష్టపడరు మందు. కొంతమంది తాగుతారు పిల్లలు, అప్పుడు ఏం చేస్తారంటే తల్లి ఏం చేస్తారంటే గట్టిగా పట్టేసుకుని అది ఆ గ్లాస్ తోటి మందు లోపలికి పెట్టారు, లోపల పళ్ళు ఆ నోరు పెకలించి లోపలికి పంపేదాకా వేసేస్తున్నారు. కొంతమంది గురువులు ఏం చేస్తారంటే, ఆ గురువు చెప్పే మాటలు మీరు వినకపోయినా మిమ్మల్ని నాయమారి నాయమారి ఆ తల్లి విధంగా అయితే బిడ్డలకి అరికి పోస్తుందో, కొంతమంది నాయమారి నాయమారి ఏదో మాటలు చెప్పి మాటలు చెప్పి మీరు పరాగకుండా నోట్లో పోసేస్తారు. అటువంటి గొప్ప గురువులు ఉన్నారు. కొంతమంది చెప్పి వదిలేస్తారు. మనకెందుకు, మనకు సంబంధం ఏంటి, మనం చెప్పాం, వాళ్ళు బాగుపడితే బాగుపడతారు, లేకపోతే లేదని వదిలేస్తారు, అలా కాదు. కొంతమంది గురువులు ఫాలో అవుతూ ఉంటారు. ఫాలో అయ్యే అసలు వీళ్ళు ఎలా ఉన్నారు, మనం ఏదో చెప్పాం విన్నారు వెళ్ళిపోయారు, ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బలహీనతలు ఏమున్నాయి వాళ్ళకి. తర్వాత జన్మాంతరంలోంచి కొన్ని బలహీనతలు వస్తాయి. ప్రతి మనిషికి కూడా పూర్వజన్మలు ఉన్నాయి, పరజన్మలు ఉన్నాయి, రాబోయే జన్మలు ఉన్నాయి. అర్జున, నీకు నాకు చాలా జన్మలు వెళ్ళిపోయినాయి, రాబు ఇంకా బాగా జన్మలు వస్తావు నీకు నాకు. కానీ నీకు నాకు తేడా ఏంటంటే, ఆ జన్మలను నువ్వు మర్చిపోయావు, ఆ జన్మలను నాకు తెలుసు, అదే తేడా. అలా పూర్వజన్మల నుంచి మూటలు పెద్ద పెద్ద మూటలు అంటే, మనకు డబ్బు మూటలు అయిపోయినా కర్మ మూటలు తెచ్చుకున్నాం అందరం. ఎంతంత పుణ్యమైనా కర్మే పాపమే, నేను చేశానన్న తలంపుతో చేస్తే పుణ్యం కూడా కర్మే పాపం కూడా కర్మ. నేను పోగొట్టుకోవాలి, నేను ఒక తలంపు, నాది ఒక తలంపు, నేను పోగొట్టుకోవాలి అందరు చెప్తున్నాడు. అది నేను ఉంటే ఎలా పోతుంది అసలు, నిజంగా ఉందనుకోండి, నేను విచారణ చేస్తే పోతుందా? నేను పోగొట్టుకోవాలి, విశ్లేషించాలి, విచారణ చెయ్యాలి, ఎనాలిసిస్ చెయ్యాలి. అసలు ఉంటే మీరు ఎనాలిసిస్ చేస్తే మటుకు పోతుందా? అసలు నేననేది లేదు, కానీ ఉందని అనుకుంటున్నాం. మీరు అర్థం, ఆ లేనిదే లేనేది తెలుసుకోవడానికి విచారణ ఎందుకంటే అసలు నేననేది లేదు, అది కానీ ఉందనేది మనకు బట్టిగా బలపడిపోయింది. ఆ నేననేది ఉందని బలపడిపోయింది, అది నిజంగా లేదు. లేదని తెలుసుకోవటమే విచారణ లక్ష్యం. నీకు మామూలుగా విశ్లేషణ యొక్క లక్ష్యం, నీ ఎంక్వైరీకి లక్ష్యం అది. నిజంగా నేననే తరం, అది నిజమైతే నిజం ఎక్కడికి పోతుంది, అబద్దం పోతుంది కానీ నిజం పోతుంది కాదు. అది ఇప్పుడు చాలా మంది డబ్బు సంపాదించుకుంటున్నారు. ఎందుకు సంపాదించారు, దేని తెలుపను? ఇంట్లో వాళ్ళు ఎంతకంటే మీరు రిటైర్ అయ్యేసి వచ్చింది, సంపాదించిన డబ్బు సరిపోతుందని విశ్రాంతి తీసుకోండి అంటే విశ్రాంతి ఎవడో తీసుకోడు. మీరు ఏదో కదా సంపాదించారు కదా, ఇంక విశ్రాంతి తీసుకోండి అంటే వాళ్ళు విశ్రాంతి తీసుకోడు. కారణం ఏంటంటే, ఆ డబ్బు మీద వాళ్ళు అపేక్ష పెట్టుకుని ఆ ధనాశ అలాగా ఆడు సంపాదిస్తా ఉంటాడు. మీరు వద్దని ఇంట్లో వాళ్ళు ఒకవేళ విశ్రాంతి తీసుకోమని చెప్పారు మాండరు. ఏం చేయాలి, ఒక వాసన. అదేంటది, ఒక వాసన. కొంతమంది అదొక టెండెన్సీ. ఇవన్నీ మన పుట్టుకతోటే వచ్చేస్తారు, ఇవన్నీ కొత్తగా నేర్చుకునే కాదు, పుట్టుకతోటే వచ్చేస్తారు. తర్వాత కీర్తి కాంక్షలు కొంతమందికి, కీర్తి అంటే వాళ్ళు ఏదైనా గౌరవం ఇస్తే పని చేస్తారు, కానీ గౌరవం రాదని పని, మంచి పని కూడా చేయరు. గౌరవం ఇస్తే పని చేస్తారు, గౌరవం రాదనుకుంటే అది ఎంత మంచి పని అని చేయరు. అది కీర్తి కాంక్ష. ఇలా చాలా కాంక్షలు ఉంటాయి మనిషికి, ఒక కాంక్ష కాదు. ఇవన్నీ మనం పుట్టేటప్పుడు తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు ఇవన్నీ మూట కట్టుకొస్తాం. కర్మ వాసనలన్నీ కూడా మనం ఇది నేరడే తలం పెట్టుకుని ఏ కర్మ చేసినా, పుణ్యకర్మ చేసినా పాపకర్మ చేసినా ఇవన్నీ బ్రాట్ అవ్వరు, అలాగే తెచ్చుకుంటాం. ఇప్పుడు ఎందుకీ మనం ఈ జన్మలో చేయవలసిన కర్తవ్యం ఏంటంటే, మన పుణ్యాన్ని పోగు చేసుకున్నా డబ్బు వస్తుంది, మరి జన్మ వస్తుంది. పాపాన్ని పోగు చేసుకున్నా జన్మ వస్తుంది. ఒకవేళ నేను చేస్తున్నాను ఈ పుణ్యం చేస్తే దాని గురించి కూడా జన్మ వస్తుంది. అక్కడ ఏ స్థాయిలో నేను ఉన్నా పునర్జన్మ వస్తుందని చెప్పాడు గౌతమ బుద్ధుడు. ఏ స్థాయిలో ఉన్నావు, నువ్వు మంచి పనులే చేయి, అక్కడ నేరని పెట్టుకుని చేస్తే దానికి మళ్ళీ పునర్జన్మ వస్తుంది, దానికి మళ్ళీ పునర్జన్మ వచ్చి తీరుడు. అంచేది ఇప్పుడు మన భగవంతుడు మన కాంచేపు ఈ మన పేరు ముందు మనకు ఆత్మజ్ఞానం కావాలంటే ముందు మన పేరు మన రూపం మర్చిపోతే ఎంత తొందరగా మర్చిపోతే అంత వేగవంతంగా భగవంతుని మిమ్మల్ని జ్ఞానంతుడు అనుగ్రహిస్తాడు, భక్తి వైరాగ్యాలతోడు అనుగ్రహిస్తాడు. ఏంటి సాధన చేస్తున్నాం, రూప బుద్ధి పోలేదు, నామ బుద్ధి పోలేదు, ఇంకేమి మనకి లోపలికి ఎలా వెళతాం? వస్తే ఎక్కడుంది, బయట ఉందా లోపల ఉందా? లోపల ఉంది. నీకు రూప బుద్ధి పోకుండా నామబుద్ధి పోకుండా లోపలికి ఎలాగెళ్తావు? నీకు తోకలేదు, నీకు అసలు బరువేది లోపలికి వెళ్తానికి? బరువేమీ లేదు, కానీ ఉందని అనుకుంటాం, అది ఆత్మవిశ్వాసం. మనకి లేకపోయినా ఆ వైరాగ్యం లేకపోయినా జ్ఞానం లేకపోయినా ఉంది ఉంది అనుకోవటం ఇతరులను వంచన చేయడం కాదు, మరి నేను వంచన చేసుకోవటం. అంటే ముందు మనం సాధన చేసేటప్పుడు మన స్థాయి ఏ స్థాయిలో ఉన్నాం, ఇక్కడి నుంచి ఎవరికి ఎలాగెళ్ళాలని అలా మనలో మనం ఆలోచించుకుని మన మైనస్ పాయింట్స్ ఏంటి, మన ప్లస్ పాయింట్స్ ఏంటి, లోకంలో లోకం ఏ వాసన మీద మనం లోకం చేత బంధింపబడుతున్నాం, ఇవన్నీ కూడా విచారణ చేసుకోవడం. అంటే ఇప్పుడు మనం అందరం ఏం చేయాలంటే డ్యూటీ చేద్దాం, ఏది ఆశించొద్దు, ఇది కావాలి. పుణ్యమో బంగారపు సంఖ్యలు, పాపం ఇనప సంఖ్యలు, అది సంఖ్యలే ఇది సంఖ్యలు. పుణ్యమో బంగారపు సంఖ్యలు, పాపం ఇనప సంఖ్యలు, అది బంధిస్తుంది ఇది బంధిస్తుంది. అంటే నేను పెట్టుకు చేస్తే అది బంధిస్తుంది ఇది బంధిస్తుంది. అంటే మనం ఏం చేయాలి, కర్మఫలాన్ని అంటే సన్యాసి అంటే ఎవడంటే, సన్యాసి అంటే ఎడబట్టలు కట్టుకునేవాడని కాదు, సన్యాసి అంటే ఎవడంటే కర్మఫలఛాది సన్యాసి, కర్మఫల కాంక్ష లేని వాడు సన్యాసి. మీరు చెల్లబట్టలు కట్టుకున్నా గృహస్థాశ్రంలో ఉన్నా కర్మఫల కాంక్ష లేనివాడు సన్యాసి. మీరు చాలా ఇంటికాడ ఉన్నా సన్యాసులతో సమానం కాదు, అది కర్మఫల కాంక్ష ఎవరికైతే లేదు వాడి సన్యాసి. అంచేది మీరు ఏ పని చేసినా ఈశ్వరార్పణంగా చేయాలి, ఏ పని చేసినా సరే అది చిన్న పనే పెద్ద పనే కాదు, ఈశ్వరార్పణంగా చేస్తే ఈశ్వరుని దయ కలుగుతుంది, మనకు ఈశ్వరుని కృప కలుగుతుంది. ఈశ్వరుని కృప కలిగితే అన్ని మన చేతిలో ఉన్నట్టు. ఈశ్వరుని కృప కల ఇప్పుడు డబ్బు సంపాదించడం కష్టంగానే ఈ డబ్బు పెట్టుకుని బజార్లో వస్తువు కొనుక్కోవడం తేలిక, అలాగే ఈశ్వరుని కృప, ఈశ్వరుని దయ సంపాదించాలి. ఈశ్వరుని దయ సంపాదిస్తే మనంతా పొందినట్టే, ఈశ్వరుని దయ సంపాదిస్తే మనంతా పొందినట్టే. అంటే మన మాట మాటల వల్ల రాతలు వస్తాయంటారు కొంతమంది తెంగడతనంగా మాట్లాడుకోరు. ఒకసారి మన మాటే రాత కింద మారిపోదు, ఎక్కడ చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడు, ఎక్కడ ఏ మాట మాట్లాడాలి, ఎక్కడ ఏ మాట మాట్లాడకూడదు అనే బ్యాల మాటకు, మాట మనకు స్నేహాలు తెచ్చి పెడుతుంది, మాట మనకు విరోధాలు తెచ్చి పెడుతుంది. అంటే మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే పెద్దలు ఏం చెప్తారంటే, నువ్వు ఒక మాట మాట్లాడేప్పుడు 10 సార్లు ఆలోచించి మాట్లాడు, కానీ మనం ఏం చేస్తామంటే ముందు మాట్లాడేసి తర్వాత ఆలోచిస్తాం, ముందు మాట్లాడేస్తాం, ముందు మాట్లాడేస్తాం, ఆలోచన లేకుండా మాట్లాడేసి తర్వాత సారీ అని చెబుతాం. అది కాదు, ముందు అసలు మాట్లాడేప్పుడే 10 సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడు, అది జాగ్రత్తగా ఉండాలి. ఈ మాటల వల్లే రాతలు వస్తాయి, మాటలు ఏముంది అనుకుంటాం. ఒకసారి మన అనవసరం మాటలు మాట్లాడితే అందులో రంపం పెట్టి కోసేసినట్టు వాళ్ళు మన మాటలు వాళ్ళు ఎంత హింసపడ్డారు, మళ్ళీ భగవంతుడు అంత హింసగా మనకు అందజేస్తేనే కానీ మన జన్మ రహస్యం కాదు రాదు. మనం ఎవరినైనా హింస పెడితే ఎంతైతే హింస పెట్టామో మళ్ళీ అంతకు రెట్టింపు ఆ హింస అనుభవిస్తేనే కానీ మనం జన్మలేని స్థితికి రాలేదు. అయితే భగవంతుడు అంటే భగవంతుడికి ఏం పక్షపాతం ఉండదు, అంటే కర్మఫలాన్ని ఏ జీవుడు ఎంత అనుభవించాలో వాడిని కేటాయించి ఉంచుతాడు. ఎందుకంటే భగవద్గీతలో చెప్పేది ఏంటంటే, నువ్వు జన్మలేని స్థితికి వెళ్ళాలంటే ఈ ప్రపంచం అంటే నీకు చాలా ఇష్టం, అనిత్యం అసుఖం. మనం ప్రపంచం అంటే చాలా ఇష్టపడుతున్నాం, అందరికీ లోకవాసన, మనకి లోకవాసన అంటే బాగా ఇష్టం. ఆ లోకవాసన మనం సాధన చెయ్యొచ్చు చెయ్యాలి, కానీ ఈశ్వర అనుగ్రహం లేకుండా లోకవాసన పోదు, ఈశ్వరుని దయ లేకుండా లోకవాసన పోదు. ఆ లోకవాసన పట్టుకు పీడించేస్తాం. ఏంటి పిచ్చోళ్ళు అందరం మనం మంచిగా చెప్పుకోవాలి, అందరూ గొప్పగా చెప్పుకోవాలని ఎవరిలో అనుకుంటేనే లోకవాసన. ఈ లోకవాసన మనం చివరికి ఎక్కువ పాడైపోతున్నాం, అది పాడైపోతున్నాం. అంచేత గ్రహించవలసింది ఏంటంటే, ఇది మనం బయట కనిపించింది. శంకరాచార్య వారు చెప్పారు, పెద్దలు చెప్పారు, అంతా మిజ్జం, అంత స్వప్న సమారం. రమణ మహర్షి గారు స్వప్నం అన్నారు, శంకరాచార్య వారు మిజ్జ అన్నారు, రామకృష్ణ పరమహంస గారు లీలన్నారు. ఎవరు మాట్లాడారు చెప్పిన ఇంద్రియమైన బయట అంతా అబద్దం. అయితే ఇది ఎవరు మాయ? ఇది ఎవరు అబద్దము? ఇది నా మాయ? ఇది ఎవరు మాయ? ఇది మాయ కాదు. ఎవరు మాయ? భగవంతుని మాయ. ఈ లోకమంతా మనకి నిజంగా కనుక నిజం కింద నిజం వలె కనిపించిన మాయే. కానీ ఇది ఎవరు మాయని? భగవంతుని మాయ, భగవంతుని మాయ. అయితే భగవంతుని తెలుసుకుని లోకంతో మామూలుగా మన నోటితో ఇదంతా మాయ మాయని ఎన్నిసార్లు చెప్పినా మన హృదయంలో నిజం అనుకుంటాం. మన హృదయంలో మటుకు నిజం అనుకుంటాం, నోటితో మాయ మాయ అంటాం. మన హృదయంతో నిజం అనుకుంటాం, హృదయం లోపల నిజం అనుకుంటాం, బయట అబద్దం అబద్దం అనుకుంటాం. కానీ ఇది ఎవరు మాయ? భగవంతుని మాయ. భగవద్ అనుభవం పొందే వరకు ఇది ఎవడు మాయో, ఎవడైతే ఈ ఓల వేశాడో వాడు అనుభవం పొందే వరకు మనకిది నిజం కింద కనిపిస్తుంది. ఎవరి మాయ? భగవంతుని మాయ. భగవద్ అనుభవం మనం పొందే వరకు నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నానో, మీరు నన్ను ఎలా చూస్తున్నారో, అంత డైరెక్ట్ గా గాడ్ని ఎక్స్పీరియన్స్ చేసే వరకు, అంత డైరెక్ట్ గా భగవంతుని దర్శనం చేసే వరకు ఇది మాయ అయినా మాయ కింద అనిపించదు, నిజం కింద అనిపిస్తుంది. భగవద్ అనుభవం పొందే వరకు పుస్తకాలు చదివిదంతా మాయ మాయ అనుకున్నా ఇది నిజం కింద అనిపిస్తుంది. కానీ మాయ కింద వాడికి తెలియదు. ఎవడ మాయ వాడిని తెలుసుకుంటే తెలుస్తుంది ఇది మాయ, అప్పుడు వరకు తెలియదు. అంచేది మనకి అంతా భగవంతుడే. ఈ అంతా మీ శరీరాలు దేవుడి రంగులు, రంగులు తేడాగా ఉన్నా, మీ శరీరాలు తేడాగా ఉన్నా, కులాలు తేడాగా ఉన్నా, మీ ఆర్థిక పరిస్థితులు, మీ చదువులు ఇవన్నీ తేడాగా ఉన్నా, ఈ రూపాలను ధరించిన వాడు ఈశ్వరుడు. ఇన్ని రూపాలు ఇవన్నీ కనిపిస్తున్నాయంటే ఇవన్నీ భగవంతుని రూపాల్లో మనకు కనిపిస్తున్నాడు. అది మనకు అనుభవం లేదు, భగవద్ అనుభవం పొందాక తెలుస్తుంది. ఇదంతా ఈ రూపాలు ధరించిన వాడు కూడా భగవంతుడు. అంతే ఇక్కడ మనం గ్రహించవలసింది భగవద్గీతలు ఏం చెప్పాడంటే, ఓ మూటలో మోసుకొస్తున్నారు, పాపం పుణ్యం. ఓ మూటలు వేసుకొస్తున్నారు పుట్టేటప్పుడు అందరూ చాలా పాపం పాపం మూట పుణ్యం మాట వేసుకుంటున్నారు. ఇంకా మీరు పాపం పుణ్యాలు కూడా వదిలేయండి, మీరు ధర్మం మీ పని అది మీరు చేసుకుంటే వెళ్ళండి. ఆ పని కూడా స్వార్థం లేకుండా పని చేయండి అని చెప్తారు. కానీ చాలా కష్టం స్వార్థం లేకుండా పని చేయండి అలా చెప్తారు. స్వార్థం లేకుండా పని చేయదంటే ఎవరైనా పెద్దలు చెప్పినప్పుడు తేలిక అనిపిస్తుంది. స్వార్థం లేకుండా మనం పని చేసినప్పుడు తెలుస్తుంది అందరూ ఎంత కష్టం. నీటిలో దిగినప్పుడు తెలుస్తుంది అది ఎంత లోతుగా ఉంది. దిగినప్పుడు ఒడ్డును కూర్చుని మాట్లాడేవాడికి ఏం తెలుస్తుంది? ఒడ్డును కూర్చుని మాట్లాడేవాడికి ఏం తెలియదు. తిన్నవాడికి రుచి తెలుస్తుంది, దిగినవాడికి దిగినవాడికి ఏమో లోతు తెలుస్తుంది. పడ్డోడికి ఆ పట్టం మాటలు పట్టడం ఎంత కష్టం పడ్డోడికి తెలుస్తుంది. మనం స్టేజ్ మీద కూర్చుని కవులు 90 మాటలు సార్. ఇందుకే గీతలు ఏం చెప్పాడంటే, మీరు మూటలు మోసుకొస్తున్నారు, మూటలు మోసుకొచ్చి ఆ మూటలు ఏం చేస్తున్నారు? ఇంకా బరువు వేసేసుకుంటున్నారు. ఇంకా బరువు వేసుకుని రాబోయే జన్మకి ఇంకా లోటుకి వెళ్ళిపోతున్నారు. అని చేత మహాప్రభువు మూటలు ఎప్పండి అయ్యా అన్నాడు భగవంత. మీరు మూటలు ఇక్కడ ఎప్పండు, మీరు పుణ్యం మూట తెచ్చుకున్నారని కూడా మూటలు ఇక్కడ తీయండి, బయట తీయండి. మీరు పాపం మూట తెచ్చుకున్నారనుకోండి, ఆ పాపం మూట కూడా బయట తీసేసి పుణ్యం ఇక్కడ ఉంచేయండి. ఆ మూటలో అది పాపం కూడా ఇక్కడ ఉంచేయండి, ముందు మూటలో ఉంచేయండి. అది ఎలా వంచాలో నేర్చుకోండి, అది ఆత్మవిద్య. అంతేగాని మీరు మూటలు ఇక్కడ వంచకుండా పుణ్యం మూట తెచ్చుకుంటే దాంట్లో మళ్ళీ పుణ్యం పొంది చేసుకుని పాపం మూట తెచ్చుకుంటే దాంట్లో ఇంకా పాపం మేము చేసుకుని కొత్త జన్మలోకి వెళుతున్నారు, మీకు జన్మ రాహిత్య స్థితి ఎలా వస్తుంది? మూటలు ఎప్పండి అయ్యా, మూటలు ఎప్పి అందులో ఏదో కింద పడేయండి. దానివల్ల మీకు స్వర్గం వస్తానని మోక్షం వస్తానని తెలియక నారాయణుడు యొక్క స్వరూపం వస్తున్నారని మీకు తెలియక మూటలు ఎప్పుడైపోతున్నారు, కింద పడేయలేకపోతున్నారు. మూటలు ఎప్పండి అయ్యా, అదే మీరు చేసే సాధన. మనం ఏం చేస్తామంటే పుణ్యం పెంచుకుని పాపం పెంచుకుని వెళ్ళిపోతున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ వదిలించుకోండి. పుణ్యపాపాలు వదిలించుకుంటే మీకు అమృత స్థితి కలుగుతుంది. అంటే మృత్యువు లేని స్థితిని పొందుతారు. అంటే శరీరం మరణించక ముందే మృత్యువుని జయిస్తారు. అమృతానుభవం కలుగుతుంది, ఆత్మానుభవం కలుగుతుంది. ఎవరు ఈ మూటలు ఇక్కడ వదిలేస్తే మూటలు కలిగి, కానీ మనం అలా చేయటం లేదండి. మూటలో ఏదో కొంత ఇంకా మూటలు పెంచేసుకుని మూటలు పెంచేసుకున్నాం, ఈ జన్మలు పెంచుకుంటున్నాం, జరిగింది. అయితే మీరు మూటలకు వదిలేయండి, పుణ్యం ఉన్నా వదిలేయండి, పాపం ఉన్నా వదిలేయండి, వదిలేస్తే మీకు జ్ఞానం కలుగుతుంది. అంటే జ్ఞానం కలగటానికి యోగ్యత కలుగుతుంది. తర్వాత పరమేశ్వరుడు మనకు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, మనం ఏ పని చేసినా ఏదో ఎదురు చూసినట్లు ఉండకూడదు. ఆసక్తి పనికిరాదు. పని చేస్తూ ఉండాలి, మరిచిపోతూ ఉండాలి, పని చేస్తూ ఉండాలి, మరిచిపోతూ ఉండాలి. దాని ఫలితం మీకు ఇస్తాడు. మీరు మర్చిపోయినా ఎప్పుడు ఏ ఫలితం మీకు ఇవ్వాలో ఆ ఫలితాన్ని మీకు అనుసంధానం చేస్తాడు. అది మర్చిపోకండి. అయితే ఇంతకీ మనం చెప్పేది ఏంటంటే, ఈ ఆత్మజ్ఞాన సంపాదన అనేది చాలా విగ్రహం ఉండాలి. మీకు ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి, అలా అనుకోండి, మీరు ఒంటరిగా ఇంటికాడ కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది, లక్ష మంది జనంలో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోతామండి, అరుణాచలం వెళ్ళిపోతాం, కాశీ వెళ్ళిపోతాం, రామేశ్వరం వెళ్ళిపోతాం, హిమాలయ పర్వతం వెళ్ళి ఏం చేస్తారు, హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఏం చేస్తారు, ముక్కోటి ముక్కు మూసుకోండి, ఏం చేస్తారు, హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయా అంటే అక్కడ ఏదో వచ్చేస్తున్నాను, హిమాలయ పర్వతాలకి వెళ్ళిపోతా ఉండే, లేదా కాశీ వెళ్ళిపోతా ఉండే. పూర్వం ఇప్పుడు కోపం వచ్చిన వాళ్ళందరూ కాశీ వెళ్ళిపోతా ఉంటున్నారు, పూర్వం నైవిశారణ్యం వెళ్ళిపోతా ఉన్నారు, వాళ్ళు వెళ్ళరండి. ఆ కోపం ఇంట్లో వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు వీళ్ళు జడుస్తారేమో నైవిశారణ్యం వెళ్ళమంటున్నప్పుడు ఎవరు దేవతలు వెళ్ళిరమ్మంటున్నారు. పూర్వం గడిచేవారు, నైవిశారణ్యం వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు జడవటాలేదు కదా, వెళ్ళరండి, మీకు వెళ్ళాలి కోరుకుంటే కోరుకు నెరవేర్చుకురండి అంటున్నారు. అందరూ తెలివి మీరిపోయారు. పూర్వం భయపడి వెళ్ళొద్దండి వెళ్ళొద్దని చెప్పి వాడు వెళ్ళడు, వెళ్ళమన్నా వెళ్ళడు, ఒకవేళ వెళ్ళినా 10 రోజులు తిరిగి వచ్చేస్తాడు. అదే వైరాగ్యం నిలబడి ఆ వివేకం వల్ల వచ్చిన వైరాగ్యం కాదు, కోపం వల్ల చిరాకు వల్ల వచ్చే వైరాగ్యం కానీ వివేకం వల్ల నీకు విచక్షణ వల్ల వచ్చిన వైరాగ్యం నిలబడుతుంది. కానీ ఏదో ఎవరి మీద కోపం వచ్చి ఇంట్లో పరిస్థితులు బాగోలేక ఇంటికాడ మనకి చెప్పిన మాట ఎవరు ఎన్నివాళ్ళు లేరని ఇలా అనుకోవడంలో వైరాగ్యం వస్తుంది, కానీ అది నిలబడదు, కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అంచేది ఏం చెప్పాను, ఎక్కడికే పారిపోకపోయా, నువ్వు చేసే పూజ ఏదో చేసుకో, అలవాటు నాడు పూజ చేసుకోండి, ఎక్కడికి పారిపోద్దు. ఎక్కడికో పారిపోతే ఏదో వస్తుంది అనుకుంటారు, ఏ విధంగా చెమట పడుతుంది, చివరికి నీకు చెమట నగులుతుంది. అంచేత మీరు ఎక్కడున్నారు ఎదురు చూసి రావచ్చు, అది అక్కడికి వెళ్తే ఏదో హిమాలయ పర్వతాలకు వెళ్తే ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది అలా అనుకోండి. మీకు చూడాలంటే చూసి రావచ్చు, అంటే చూడాలన్న కాంక్ష ఉంటే చూసి రావచ్చు, చూడటం వల్ల మంచిదే కానీ చెడ్డ ఏమీ లేదు. అయితే ఇక్కడ ఏం చెప్పారని, నువ్వు పూజ చేసుకుంటున్నావు, ఎక్కడున్నా పూజ చేసుకో, జపం చేసుకుంటున్నావు, జపం చేసుకో, జపం కూడా ఇజ్రింతుడు సమానం, లేదా ఖర్చు లేని పడు. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, టీచింగ్ వదిలేస్తారు, సాధన వస్తే యజ్ఞాలు యాగాలు, యజ్ఞాలు యాగాలు, యజ్ఞాలే వాట్ ఫర్. సమాధి మీద పట్టం, 10 బస్తాల కందిపప్పు, 10 బస్తాల మినపప్పు, అక్కడి నుంచేమో 100 గ్రాములు వేద పారాయణం. దేనికోసం అన్నీ చేస్తున్నావు నువ్వు? స్వర్గానికి వెళ్ళిపోవటానికి. స్వర్గంలో ఎంతకాలం ఉంటావు నువ్వు? కొన్ని స్వర్గంలోకి వెళ్ళిపోతావు. స్వర్గంలో ఎంతకాలం ఉంటావు నువ్వు? మీరు సినిమాకి వెళుతున్నారు, ఆ సినిమా బాగానే ఉంది, ఏదో 2 గంటలు చూపిస్తారు, తర్వాత బయటకు గెంటేస్తారు, మిమ్మల్ని సినిమా బాగుంది అక్కడ కూర్చోబెట్టరు. ఈ స్వర్గ ఈ లోకాలు స్వర్గం అంటే అన్ని లోకాలే, లోకాలు కూడా అంతే. అసలు ఈ పని ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం? ఇది ఈ మధ్య టీచింగ్ వదిలేశారు, సాధన వదిలేశారు, యజ్ఞాలు యాగాలు, యజ్ఞాలు యాగాలు, యజ్ఞాలు యాగాలు. ఎవరైనా మీరు యజ్ఞం చేయండి ఇంత ఫలితం వచ్చేస్తుంది, ఈ యజ్ఞం చేయండి ఇంత ఫలితం వస్తుంది, ఈ యాగం చేయండి ఇంత ఫలితం, వాళ్ళు చెబుతారు. వీళ్ళందరూ కలిసి మన బజార్లో పడతారు, బియ్య బస్తాలు, కందిపప్పు వస్తాలు, పెసర బస్తాలు. మరి పెద్ద పబ్లిసిటీ, మీకు ఏదైనా గ్రహస్థితి ఉంటే గ్రహస్థితి పోతుందని చెబుతారా? తర్వాత ఇంకోటి నేర్చు, ఇప్పుడు సహనం ఎందుకు చెప్పారంటే, మీకు తపస్సు అంటే ముక్కు మూసుకోవడం తపస్సు కాదు, అన్నం మానేయటం తపస్సు కాదు, మీ శరీరాన్ని శుష్కింపు చేయడం తపస్సు కాదు. తపస్సు ఏంటంటే మీ దేహ ప్రారంభంలో ఏదైనా కష్టం వస్తుంది అనుకోండి, మనిషికి ఏదో కష్టం వస్తుంది, ఇంచేంటే ప్రారంభం లేకుండా శరీరం రాదు. ఆ ప్రారంభంలో ఏది ఉందో అది వాడికి అనుభూతిలోకి వస్తుంది, ఆ కష్టం వస్తూ ఉంటుంది. ఆ కష్టాన్ని మీరు తేలి నోట్లో పోసుకుంటే ఎంత ఇష్టంగా చెప్పలేస్తారు. మీ ప్రారంభంలో ఉన్న కష్టాన్ని, మీ ప్రారంభంలో ఏదైనా జ్వరం వస్తాననుకోండి ఎక్కువగా, లేదా మరొకటి వస్తాననుకోండి, మరొకటి వస్తే మనుషుల వల్ల ఇబ్బందులు వస్తున్నాయనుకోండి, లేదా గాలి వన వల్ల ఇబ్బందులు వస్తున్నాయనుకోండి, ఏదైనా పంటలకు నష్టం వచ్చిందనుకోండి, లేదా మీ ఇంట్లో మిమ్మల్ని మాట్లాడుతున్నారనుకోండి, ఏదో రకమైన కష్టం వచ్చినా దాన్ని నువ్వు సహించుకోగలిగితే దేన్ని ఆ కష్టాన్ని, ఆ నష్టాన్ని, ఆ లోపాన్ని నువ్వు సహించుకోగలిగితే దానికి మించిన తపస్సు ఉందని శాస్త్రంలో చెప్పాడు. తుకారం గయ్యాళి భార్యతోటి కాపురం చేశాడు. పైగా వాడు మాట్లాడితే పనులు కొట్టేది పట్టుకున్నాడు. తుకారాం తుకారాం భార్య వాళ్ళు తిట్టినా పర్లేదు, అది కొట్టేది. ఎప్పుడైతే భార్య కొడతానో పిల్లలకు లోకి అయిపోతారు. భార్య ఎప్పుడైతే భర్తను కొడతానో పిల్లలు తుకారాం పిల్లలు కూడా కొట్టేసేవాడు తుకారం. చివరికి మనం సత్యాకి నరకానికి వెళ్తాం, తుకారాంకి విమానం పంపారు వైకుంఠంలోకి వెళ్తాం. అది ఎక్కడికి మరే ప్రాంతానికి పారిపోలేదు. తుకారామే ఉదాహరణ. వాడు ఇంట్లో ఉన్నాడు, ఎక్కడికి పారిపోలేదు. వాడి ఇంట్లో వాళ్ళు పెట్టిన బాధలన్నీ సమాధి పరంగా బాధలు రావనండి, ఇంట్లో వాళ్ళ పరంగా సమాధి లేదా గాలి వలన వాళ్ళు రానివ్వండి, ప్రకృతి రీత్యా రానివ్వండి, ఏదొచ్చినా ఇష్టంతో సహించాడు. ఆ సహనానికి ఆ సహించడం కంటే మించిన తపస్సు ఏమైనా ఉందా? కాశీ వెళ్ళి 4 పూటలు భోజనం చేస్తే కాశీ దయ్యం కూడా చూసి చేస్తే ఏంటి ఆ తపస్స? తపస్స వెళ్తే వెళ్ళవచ్చు, చూస్తే చూసి రావచ్చు, అది కదా. అది ఏమంటే అది తపస్స. అది కాదు, మీరు ప్రాక్టికల్ గా మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందిని ఎంతవరకు మీరు సహించగలుగుతారు? సహించగలిగితే అది కూడా తపస్స. సహించగలగాలి, ఆ సహనం ఉండాలి. ఆ సహనం ఎక్కడ లేదు? ఆ సహనం లేకుండా ఆత్మజ్ఞానాన్ని ఆశించడం. నీకు సహనం లేదనుకోండి, మీ లోతులు పెరగవు. మీ హృదయం యొక్క లోతులు పెరగవు. సహన టాలరెన్స్ లేకుండా మీ హృదయం యొక్క లోతులు పెరగవు. మీ హృదయం యొక్క లోతులు పెరగబోతే మీకు జ్ఞానం రాదు. అంటే భగవంతుడు ఉన్నాడు మన హృదయంలో, నారాయణుడు అంతర్యాముగా ఉన్నాడు. ఉన్నాడు, ముద్దబ్బాగా లేడు, పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు? వాడి దేహాన్ని ప్రారంభం అనుసరించి ఆడిస్తున్నాడు. ఇప్పుడు దేహాన్ని ప్రారంభానికి వదిలేవలసింది మనకు. ఒకసారి మంచి ఎదురవుతుంది, ఒకసారి చెడ్డ ఎదురవుతుంది. మీకు అర్థమవుతుంది? ఆ దేహానికి ప్రారంభాన్ని బట్టి ఆ దేహాన్ని ఆడిస్తున్నాడు. ఎలా ఆడిస్తున్నాడో అయ్యా, నీ బుద్ధికి తెలియకుండా, నీ ఇంత ఇంద్రియాలకు తెలియకుండా, నీ మేధస్సుకు తెలియకుండా. నీకు అర్థమవుతుందే? నీకున్న ఇంటెలిజెన్స్కి తెలియకుండా, మీరు ఎంత మేధావులైనా నీ మేధస్సుకు తెలియకుండా దేవుడు నీ లోపల ఉండి అంతర్యాముగా ఉండి నీ ఎంత ప్రజ్ఞావంతులైనప్పటికీ, నీ ఎంత వివేకవంతులైనప్పటికీ నీ బుద్ధికి అందకుండా నీ దేహం యొక్క ప్రారంభాన్ని నడిపిస్తున్నాడు. వాడు సర్వేస్తాడు. అన్నీ తెలిసిన చెప్పడానికి ఒక భగవంతుడు అక్కడే సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు అక్కడే సమర్థుడు. ఏ జీవుడు నాకు అన్నీ తెలిసిన చెప్పడానికి ఎవరికి అర్హత లేదు. ఈ గోడ పక్కన ఏముందో మనకు తెలియదు. ఈ గోడ పక్కన ఏముందో తెలియదండి మనకి. అన్నీ తెలియటానికి ఎవడు? పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన పరమేశ్వరుడు ఒక్కడే. సర్వానికి ఎవడైతే ఈస్తాడో ఆ నారాయణుడే అన్నీ తెలుసు. అసలు నాకు తెలుసునని చెప్పేవాడికి ఏమి తెలియదు. ఆంగ్ల భాషలో సామెత ఉంది ఏంటంటే, మాట్లాడే వాళ్ళకి ఏం తెలియదు, తెలిసింది వాళ్ళు ఎవరో మాట్లాడరు. మీరు తెలిసిన వాళ్ళు అలా గుమ్మనగా ఉంటారు, గుట్టిగా ఉంటారు, బ్యాలెన్స్డ్గా ఉంటారు. అంటే మీరు ప్రజల్లోంచి ఎక్కువ గౌరవం కోరుతున్నారనుకోండి, అంటే లోపల మీకు శాంతి లేదని అర్థం. అంటే మీ శాంతి లేనితనాన్ని పూరించుకోవడానికి అందరూ నన్ను గౌరవించాలనుకుంటారు. ఎందుకు గౌరవం? ఎవరు నేను గౌరవించకపోతే నువ్వు హాయిగా ఉండలేవా? నువ్వు స్వతంత్రంగా సుఖంగా ఉండలేవా? అందరూ నేను గౌరవించాలని అనుకుంటానంటే నీ లోపల ఏదో వెలుతుంది. వెలుతుంది కాబట్టి అందరూ నన్ను గౌరవించాలని ఊరేగించాలనుకుంటాం. ఇప్పుడు నీకు ఎంతైనా ధనం ఉంటే దాచుకోండి, మీకు ధనం ఉంటే దాచుకోండి. దానం పెట్టి శాంతిని కొనుక్కోలేరు, దానం పెట్టి సుఖాన్ని కొనుక్కోలేరు. మనీ కానట్టు పర్చేజ్ హ్యాపీనెస్, మనీ కానట్టు పర్చేజ్ పీస్. డబ్బు మనం డబ్బు పెట్టి సుఖాన్ని కొనుక్కోలేం, డబ్బు పెట్టి శాంతిని కొనుక్కోలేం, డబ్బు పెట్టి ఇల్లు కట్టుకోగలం, డబ్బు పెట్టి బట్టలు కొనుక్కోగలం, డబ్బు పెట్టి బజార్లోకి వెళ్లి హోటల్కి వెళ్లి అన్నం తినగలం. అంతే, డబ్బు చేసే పని డబ్బు చేస్తుంది, కానీ డబ్బు యొక్క పరిధిలో లేనిది జ్ఞానాన్ని కాని శాంతిని కాని సుఖాన్ని కాని లేదా అమృతత్వ స్థితిని కాని డబ్బు తీసుకురాలేదు. బట్టలు కొనుక్కొని డబ్బు ఉంటే బట్టలు కొట్టుకొని కేర్ ఆఫ్ అడ్రస్ కొంతమందికి బట్టలు కొట్టలేదు. డబ్బు ఉంటే బట్టలు కొట్టుకోండి, బంగారాలు కొనుక్కోండి, లేదా ఎక్కడైనా పొలాలు ఉంటే పొలాలు కొనుక్కోండి. అంతవరకే డబ్బు పనులు. డబ్బు చేయలేని పని డబ్బును చేయమని అడగకూడదు మనం. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, కళ్ళను వినంటే వినగలదు, చూస్తే కానీ వినటం చేత కాదు. ఎవరికి కళ్ళకి చెవులు వింటాయి కానీ చూడటం చేత కాదు. అలాగే డబ్బు చేసే పని డబ్బు చేస్తుంది, కానీ డబ్బుకి చేత కానీ పనిని డబ్బు చేయమని అడగకూడదు. అలా అడిగితే మందే చెప్పు. డబ్బు ఉంటే కొనుక్కోండి, ఇల్లు కట్టుకోండి, బట్టలు కట్టుకోండి, మంచి మంచి బట్టలు కట్టుకోండి, ఈరోజు సినిమాలకి తిరగండి. అదే కానీ అది శాంతిని ఇవ్వలేదు, జ్ఞానాన్ని ఇవ్వలేదు, సుఖాన్ని ఇవ్వలేదు, అమృతత్వాన్ని ఇవ్వలేదు. నీకు మరణం లేని స్థితిని డబ్బు తీసుకెళ్లేదు. దానికి పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు పాండిత్యం కూడా అంతే. డబ్బుకి ఎలా పరిమితులు ఉన్నాయో పాండిత్యం కూడా అంతే. గొప్ప గొప్ప పండితులు చూడండి, ఇదో ఉపనిషత్తులు కఠోపనిషత్తులు ఈ వాక్యం ఉంది, బృహదారణ్యక ఉపనిషత్తులు ఈ వాక్యం ఉంది, భగవద్గీతలో 8వ అధ్యాయంలో ఈ శ్లోకంలో ఈ భగవంతుడు చెప్పాడు. నువ్వు చెబుతున్నావు రైటే, నువ్వు చెప్పి మాడతాడు, అనుభవం నీకేమైనా ఉందా? నిజమైన భగవద్గీతలో వాక్యం చెప్పాడు. ఇక్కడ మాకు చదివి వినిపిస్తున్నావు, నువ్వు పండితుడి. అలా వాక్యం నువ్వు మమ్మల్ని టైము మమ్మల్ని కాలం ఏదో కాలక్షేపం చేయడం కోసమే చెబుతున్నావు. దాని తాలూకు ఎంజాయ్ చేసి నువ్వు ఆ వాక్యం ఏముందో దాన్ని ఎంజాయ్ చేసి దాని సుఖాన్ని నువ్వు పొంది చెబుతున్నావా? అది చిరుకు పరుకులు లేక ఉపనిషత్తులో ఉంది, ఉపనిషత్తులో ఉంది ఈ మాటలు చెబుతూ, ఈ మాటలు ఎవరి గొప్ప కారణం? ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నా, నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేయాలి? భక్తి మార్గమో, జ్ఞాన మార్గమో, కర్మ మార్గం ఏదో మార్గం చేయదే ప్రయోజనం. అంటే ఇక్కడ కృష్ణుడు చెప్పింది దాకా వదిలేశాం. మీరు తపస్సు అంటే ఎక్కడికి పారిపోక్కర్లేదు. మీరు పూజ చేసుకుంటున్నారు కదా, ఆ చేసుకోండి. జపం చేసుకుంటున్నారు కదా, జపం చేయండి, చేసుకోండి. జపం కూడా తలంపే. జపం వల్ల మీరు పవిత్రులు అవుతారు. పవిత్రుడు వాడు పవిత్రుడు కాని వాడికి జ్ఞానం కలగదు. జపం వల్ల ఈశ్వరుడితో అనుసంధానం వస్తుంది. ధ్యానం చేసుకోండి అని చెబితే కృష్ణుడు దానికి మూడాట్లకి తగిలించాడు ఒక మాట. స్వామివారు వాసుదేవ స్వామివారు ఈ మూడు మాటలు రోజు వింటున్నాం మనం. ఇంకో మాట తగిలించాడు. ఏం మాట తగిలించాడంటే, ఈ మూడాట్లతో పాటు మీకు ఇతరులకు ఏదైనా సహాయం చేయగలిగితే ద్రవ్య సహాయం చేయండి, లేదా మాట సహాయం చేయండి, ఇతరుల క్షేమం కోసం ఎంతో కొంత కృషి చేయండి, నీకు ఏదైనా పరుగుబడి ఉంటే 10 మందికి ఉపయోగించడానికి ఆ పరుగుబడి ఉపయోగించండి. భగవంతుడు నీకు ఏదైతే వరాలు ఇచ్చాడో, భగవంతుడు ఏ గిఫ్ట్స్ అయితే ఇచ్చాడో అది నీ తోటి వాళ్ళకి ఉపయోగించండి. వాళ్ళు తోటి వాళ్ళు అనుకోద్దు, నేనే ఆ రూపాలు ధరించాలని భావించు. నా సహోదరులు ఈ మాటలు అదే ఆ రూపంలో నువ్వు ఎవరికైతే సహాయం చేస్తున్నావు, మాట సహాయం అందరికీ డబ్బు ఉండదు, అందరికి డబ్బుతో సహాయం చేయలేరు. ఓ మాట సహాయం చేయొచ్చు, ఆ పరిస్థితిని బట్టి వాడికి అవకాశం నీకు పలుగుబడి ఉంటాం, ఓ మాట సహాయం చేయొచ్చు, ఏదో రకమైన సహాయం నువ్వు ఇతరులకు. అవన్నీ ఎందుకు చేయాలంటే, నీకు ధ్యానం ఎటువంటి ఫలితం ఇస్తుందో, జపం ఎటువంటి ఫలితం ఇస్తుందో, ఇదే కూడా అంత ఫలితం ఇస్తుంది. నీకు జపధ్యానములు ఎంత ముఖ్యమో, ఇతరుల కోసం నీకు ఏదైనా అవకాశాలు ఉంటే, నీకు భగవంతుడు నీకు కరుణిస్తాడు. నిన్ను ఇతరులకు నీ చేతనంత సహాయం చెయ్యి. ఒకవేళ కర్తృత్వం లేకుండా చేస్తే, నేను చేస్తున్నాను భగవంతుడు లేకుండా, నాకు ఎవడైతే ఇస్తున్నాడో మళ్ళీ వాడికే ఇస్తున్నానని భావంతో చేయటం మంచిది. నీకు ఎవరో కొంతమంది ధనవంతులు ఉన్నారు, ధనం ఎవరిచ్చాడు? దేవుడు ఇస్తేనే వచ్చింది. మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా దేవుడికి ఇస్తాం అనుకోవాలి. అసలు సృష్టిలో మందంటే ఏమి లేదు. అసలు ఈ విశాలమైన ప్రపంచంలో అలా మనదంటూ ఏమి లేదు. అసలు ఏమి లేదు మనదంటూ. అంటే మనకి దేహభావన ఉంది కాబట్టి మనసు మందనుకుంటున్నాం. అయితే నీకు ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా దేవుడు అనుకునేవాడు. అది ఎలా ఇవ్వాలి? సేవ కాదు, పూజది. ఈ మధ్యన పార్టీలు అందరూ సేవ చేయాలి సేవ చేయాలి సేవ చేయాలంటారు. సేవ కాదండి, అది పూజ. అంటే మీరు గుళ్ళోకి వెళ్తారు, అక్కడ ఆడాడి తాడు కింద కనిపించడం తాడు. అలాగే అది ఉరికి అలా పవన్ కింద అలా కనిపిస్తాను తాడు ఒకసారి. అంటే మన దృష్టిలో ఉన్న దోషం, లేదా మనకున్న అజ్ఞానం, అది ఆ తాడు తెలియకపోవటం వల్ల కూడా మనకు పవన్ కింద కనిపించవచ్చు. అలాగే ఇదంతా ఏమి లేదు కదా, నీకు భగవంతుడే ప్రపంచం కింద కనిపిస్తున్నాడు. ఇదంటే భగవంతుడే. నీకు ఎలా కనిపిస్తున్నాడు దేవుడు? ప్రపంచం కింద కనిపిస్తున్నాడు, కానీ భగవంతుడే ప్రపంచం కింద కనిపిస్తున్నాడు. నీకు లోకంలో ఉన్న విశ్వం మొట్టమొదట నీకు ప్రపంచాన్ని ధరించున్నవాడు ఈశ్వరుడు. ప్రపంచం ఉన్నవాడు, ప్రపంచాన్ని అంతా పట్టి ఉన్నవాడు ఈశ్వరుడు, ధరించి ఉన్నవాడు ఈశ్వరుడు. అంచేది నువ్వు ప్రపంచం ఏది చేసినా అది దైవ పూజ. ఇంచేత ప్రపంచ రూపంలో ఉన్నాడు ఆయన, ప్రపంచ రూపంలో ఉన్నాడు అది భగవంతుడు. అంతా భగవంతుడికే మనకు ప్రపంచం కింద అలా కనిపిస్తుంది. కానీ ఇంకోటి మీరు అందరిలోనే దైవాన్ని చూస్తున్నారు అనుకోండి. ఇప్పుడు మనకు లోకం చేదిగా ఉంది కదా, కొంతమంది అనుకుంటారు ఎప్పుడు చచ్చిపోదామని అనుకుంటారు. పాపం డబ్బును వాళ్ళు అనుకుంటారు చాలా మంది. పెద్ద పెద్ద పని ఏంటి, మాకు ఇంకా రోజులు వెళ్తలేదు, ఎప్పుడు చచ్చిపోతాము, మాకు ఎప్పుడు రోజులు వస్తాయి అంటే లేని ఉన్నవాళ్ళు అనుకుంటారు, పండితులు అనుకుంటారు. ఏదో కాలకి ఏదో బాధలు ఉంటాయి, చచ్చిపోతే బాగుండండి, ఇక ప్రాణం పోవటం లేదు, ప్రాణం చే భగవంతుడు ఇంకెన్నాడు ఉంచుతాడు నన్ను, ఇలా అనుకుంటూ ఉంటారు కొంతమంది వయసు వచ్చాక. అలా అనుకోక్కర్లేదు, మీకు ప్రపంచం చేదిగా కనిపిస్తుంది, ప్రపంచం పుల్లగా కనిపిస్తుంది. అలా కనిపించదు. అంతా ఇదంతా ఈశ్వరుడే. ఈ దేహాలు ధరించిన వాడు ఈశ్వరుడే, పంచభూతాలు ధరించిన వాడు ఈశ్వరుడే, ఇదంతా ఈశ్వరుడి రూపంలో ఉంది అని మీకు ప్రపంచం కూడా ఈశ్వరుడిగానే మీకు కనిపిస్తాంటే మీకు నోటి చోటు అనుకోవడం కాదు. ఈ ప్రపంచం అంతా ఈశ్వర స్వరూపమే, నా స్వరూపమే అక్కడ ఉంది కనిపిస్తుంది అని మీకు అనుభవం కనుక వస్తే ఈ ప్రపంచం చేదిగా ఉండదు, ఈ ప్రపంచం పుల్లగా ఉండదు, చాలా స్వీట్ గా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఎంత తీయగా ఉంటుందంటే నీకు వైకుంఠంలో కూడా సుఖాన్ని పొందలేదు. అప్పుడు ఏమనుకుంటారంటే ప్రపంచానికి ప్రపంచంలో చిరకాలం ఉండాలనుకోరు, వెళ్ళిపోవాలని అనుకోరు. ఎటు చూసినా ఈశ్వరుడే మీకు ఉండాలనుకోడు, లేడని ఉన్నాడనుకోవడం తలంపు, ఈశ్వరుడు లేడనుకోవడం కూడా ఒక తలంపు. రెండూ నిజం కాదు, నీకు అనుభవంలో రెండూ లేవు, ఇదంతా ఒక తలంపి. అంటే నీకు ఆ ఈశ్వరుడు అంతర్యామగా ఉన్నటువంటి ఈశ్వరుడు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఇది కూడా ఇదంతా ఈశ్వర స్వరూపంగానే కనిపిస్తుంది. నీకు అది తాడు తాడని తెలిసాక ఇంకా పవన్ కనపడదు. అలాగే ఇదంతా ఈశ్వరుడే అని స్వరూపం నాకు అర్థమయ్యాక అంతర్యాముగా ఉన్నా మీలో ఈశ్వరుడే కనిపిస్తాడు, కానీ మీ దేహాలు కనపడు, రూపాలు కనపడు. ఏది ఈశ్వరుడు ఇచ్చింది, ఈశ్వరుడు చేస్తున్నావు అనే భావన వస్తుంది. అప్పుడు ఇదంతా నాలో లోపల, నా లోపల ఎవడున్నాడో వాడే బయటంతా వ్యాపించి ఉన్నాడు అన్నటువంటి విషయం మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఈ లోపం చాలా తీయగా ఉంటుంది. మీరు పంచదార నోట్లో పోసుకున్నట్లు ఏదో మంచి స్వీట్ మీకు ఇష్టమైన స్వీట్ తిన్నట్టు ఉంటుంది. అప్పుడు ఈ ఊరండ కూడా అప్పుడు ఉండాలని ఉండిపోవాలి. దేహం శరీరం పోవాలనుకోడు, లేకపోతే శరీరం చిరకాలం ఉండాలనుకోడు. ఎంచేదో పోయినాము, తను శరీరం ఉన్నప్పుడు తాను ఉంటాడు, శరీరం పోయిన వాడు ఉంటాడు, ప్రపంచం కనిపించడం ఉంటాడు, ప్రపంచం కనిపించకపోయినా ఉంటాడు. ఇవన్నీ కల్పితాలని తెలుస్తాయి. ఎప్పుడైతే స్వరూప అనుభవం వచ్చిందో ఇవన్నీ కల్పితాలని తెలుస్తాయి. కల్పితే ఎప్పుడు నీకు నీకు నిజం తెలిసే వరకు అబద్ధం నిజం కింద అనిపిస్తాం. నీకు నిజం తెలిసే వరకు అబద్ధం నిజం కింద అనిపిస్తా ఉంటున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఇది అంటారు, ఆ మతం అంటారు, ఈ మతం అంటారు, ఆ గురువు అంటారు, ఈ గురువు అంటాడు, ఏదో బ్రహ్మం అంటాడు, ఇంకో దేహం అంటాడు, ఏదో పార్టీలు ఉన్నట్టు ఇలాగా మారి ఏం చేద్దంటే మీరు ఎన్ని కుప్పు గంతులు వేసినా, ఎన్ని వ్యాసాలు వేసినా మనకు బుద్ధి ఉంటుంది లోపల. ఏముంది ఆ బుద్ధి? ఆ బుద్ధికి మన హృదయంలో ఒక నిజం ఉంది, మన హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజం బుద్ధికి అనుభవ ఆ నిజంలో బుద్ధి కరిగే వరకు, ఆ నిజం తాలూకు అనుభవానికి వచ్చే వరకు ఈ బుద్ధి ప్రయాణం చేయటం మాంద. ఇది కాదు అది నిజం, అది కాదు ఇది నిజం, ఇలా ప్రయాణం చేస్తూనే ఉంటుంది. కానీ నీ హృదయంలో నిజంలో, నీ హృదయంలో ఏ నిజమైతుందో ఆ నిజంలో బుద్ధి కరిగే వరకు నీకు జన్మ రాగు, దుఃఖం ఆగదు, బాధ రాగు, ఈ లోక వాసన పోదు. ఎప్పుడు అది కరగాలి, లోపల మనసు వెళ్ళి అది కరగాలి. నీకు ఎప్పుడు వస్తుంది? నీ బుద్ధి వెళ్ళి హృదయంలో లయమైనప్పుడు, అందులో కరిగిపోయినప్పుడు, అప్పుడు నీకు లోక వాసన ఉండదు, దేహ వాసన ఉండదు. అసలు ఇంకోటి, నీకు లోపల అమృతానుభవం కలిగింది అనుకోండి, నీకు ఎదుటి వాళ్ళు పొగిడినా ఏమనిపించదు, విమర్శించినా ఏమనిపించదు, అది ఏమనిపించదు. లోపల బాధపడటం మాట వదిలేదు, వాడికి ఎడచేయం కుట్టినట్టు కూడా ఉండదు. ఇవన్నీ అబద్ధం అని అడిగి తెలిస్తే పొగడతలు అబద్ధం, నీకు అర్థం ఈ విమర్శలు అబద్ధం. విమర్శలు అనేది సరసాడంగా అసూయను బట్టి విమర్శలు వస్తారు. అయితే ఈ పొగడతలు నిజం కాదు, విమర్శలు నిజం కాదు అని వాడు మీకు అనుభవంలోకి వచ్చాడు. మిమ్మల్ని చెల్లింపు చేయ లేకపోతే మీ మనసు అది నిజం అనుకున్నంత కాలం ఏది స్తుతి స్తోత్రాలు, అదే దోషములు, ఏది విమర్శలు అన్ని నిజమనుకుంటే, ఆ నిజమనుకుంటే మేము మనసును కలిపితాయి. కానీ అది నిజం కాదని తెలిసినప్పుడు మీ మనసు ఎప్పుడు అణిగి ఉంటుంది. అణిగిన మనసుకు మాత్రమే ఆత్మజ్ఞానం కలుగుతుంది, కానీ ఎగిరెగిరి పడుతున్న మనసుకు ఆత్మజ్ఞానం కలగదు. ఇప్పుడు మనకు అన్ని ఉన్నా అణిగి ఉండాలి. ఇప్పుడు ధనవంతులు పాడైపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు అవి ఆపుకోలేకపోతున్నారు. అంటే అది సహి వచ్చిన బయట నుంచి వచ్చి ఐశ్వర్యాన్ని వాళ్ళు మింగలేకపోతున్నారు. మీకు అర్థమవుతుంది? అది మింగలేక దాన్ని జీర్ణం చేసుకోలేక అది దాని చాలు ఇక గర్వం కింద, అహంకారం కింద, ఇంకా రకరకాల వికారం కింద వచ్చేస్తుంది. ఇంకా దాన్ని ఇముడ్చుకోవాలి. ఇప్పుడు మనం అన్నం తింటాం, అది అరగాలదు. అది అరగటాలేదనుకోండి బయటకు వామిటింగ్స్ ఉంది వచ్చేస్తాం, కట్టేస్తాం. మన అన్నం అరగలేదనుకోండి వామిటింగ్స్ ఉంది వచ్చేస్తాడు. అంచేది మీకు ఏది వచ్చినా మీకు మీ దేహ ప్రారంభం ఉంటే ఐశ్వర్యం వస్తుంది, మీ దేహ ప్రారంభం ఉంటే తర్వాత చదువు ఇది పాండిత్యం వస్తుంది, మీ దేహ ప్రారంభం ఉంటే అధికారం కూడా వస్తుంది. ఇవన్నీ చెడ్డవి కాదు, ఇవన్నీ మంచియే. ఎప్పుడు వాడి చేతిలో నువ్వు ఉండకూడదు, నీ చేతిలో అయి ఉండాలి. నీకు పాండిత్యం ఉండొచ్చు, కానీ పాండిత్యం చేతిలో ఉండకూడదు, నీ చేతిలో పాండిత్యం ఉండాలి. భగవంతుడు నీకు ఏదైనా అవకాశాలు ఇస్తే అవి నీ కంట్రోల్లో పెట్టుకుని బ్యాలెన్స్ నడిపోవాలి. వాటి ప్రభావం మటుకు నీ మీద పడినకూడదు. వాటి ప్రభావం లాలబహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ చేసేప్పుడు వాళ్ళ గ్రామస్తులు ఎవరైనా వస్తే ఏంటి ఎంత బిజీగా ఉన్నా ఇక్కడ ఆ గేట్ దగ్గర సాగనకూడదు. ఇప్పుడు మనకు ధనం పెరిగేటప్పటికీ ఇప్పుడు మనకు ప్రమాదం ఎక్కడ వస్తుందంటే నీలో ఎవరికైనా ధనం పెరుగుతుందనుకోండి, ధనంతో పాటు బుద్ధి పెరగాల. నీకు ధనంతో పాటు బుద్ధి ధనం పెరిగినా పర్లేదు, ధనంతో పాటు ఏ ఎక్స్టెంట్ వరకు ధనం పెరుగుతుందో దాని కూడా బుద్ధి కూడా పెరుగుతుంది రావాలి. ఇప్పుడు మనకు ఏమవుతుంది? ధనం పెరుగుతుంది, బుద్ధి పెరగటం లేదు, అంటే పాడైపోదు. ఏది బుద్ధి అది ధనంతో సమానంగా బుద్ధి పెరిగితే మనకు నష్టం లేదు, ధనం పెరుగుతుంది, బుద్ధి అలాగే ఉంది. 5 సంవత్సరంలో పిల్లలప్పుడు, 6 సంవత్సరంలో పిల్లలైనప్పుడు ఎలా ఉంటామో బుద్ధి అలాగే ఉంది. ఈ ధనం పెరిగిపోతుంది, అయితే ఇముడ్చుకోలేకపోతున్నారు. మీరు 4 డబ్బాలు నీళ్లు తెచ్చి 1 డబ్బా నీళ్లు పోస్తే అది కాలిపోతుంది కదా, అంతే కదా. అది మీరు ఇముడ్చుకోలేక అంటే మీ స్థాయి సరిపోకది, గర్వం కింద అహంకారం కింద వచ్చినా పర్లేదు. చివరికి మీ డబ్బు మిమ్మల్ని పాడు చేస్తుంది, మీ పాండిత్యం మిమ్మల్ని పాడు చేస్తుంది, మీకున్న భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాలే మిమ్మల్ని పాడు చేస్తున్నాయి. ఒకసారి ఇచ్చే సద్వినియోగం చేసుకోవడం చేతకాక, అందుకే శాస్త్రాన్ని సేవనం చేయాలి. శాస్త్రాన్ని సేవన వినాలి, వినాలి. శాస్త్రాన్ని సేవనం చేయాలి, శ్రవణం చేయాలి, శ్రవణం చేయాలి. అంటే శ్రవణం చేయగా మనకి ఏదో పుణ్యాన్ని ఆచరించాలనిపిస్తుంది, దాని వైభవం తెలుస్తుంది. సద్యటి శ్రవణం చేయగా అది మనకి లోపల హృదయంలో ఉంటుంది, అంతర్యామి పట్ల, నారాయణ పట్ల మన మనస్సు తిరుగుతుంది. అక్కడ శ్రవణం ఏది శ్రవణం చేయకపోతే ఏమి రాదు. అంటే నీకు భగవంతుడు మంచి అవకాశాలు ఇస్తే వాటిని ఉపయోగించండి. అది సమాజానికి ఉపయోగించండి. అది సమాజం అనుకోకు పరమేశ్వరుడు ఈ రూపంలో ఉన్నాడని అనుకుని చేయండి. అది మీరు అదే నేను చెప్పాను కదా, సేవ కాదు పూజ. ఉపనిషత్తులు ఏమని చెప్పాయంటే, మీరు ఎవరికైనా పట్టుకెళ్ళి పండిస్తే, ఎవరికైనా పట్టుకెళ్ళి 10 పైసలు ఇస్తే వాళ్ళు మీ ఇంటికి తప్పించుకోవద్దు, వారింటికే మీరు వెళ్ళండి. ఆ పండిచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంటే, తీరా పండిస్తున్నాం వాడు తీసుకుంటారో తీసుకోరని అనుమానంతో ఇవ్వండి, సందేహంతో ఇవ్వండి. అలా ఎందుకు ఇవ్వాలంటే, తీరా పండు నాకు వద్దంటే మరి ఎవరు పుచ్చు పుచ్చుకున్నవాడు ఎవడ కనపడబోదు, ఇచ్చేవాడు ఎవడున్నాడు? అది కాదు, మీరు ఈ పుచ్చుకున్నాడు ఒక్కడేడు మీ పండు శ్రీరామచంద్రమూర్తి, అందరూ ఇచ్చేవాడు కానీ పుచ్చుకున్నాడు ఎవడ కనపట్టాలి కదా. ఎవరికైనా వెళ్ళి తీసుకుని మాకే ఉండటం అనేవారు. ఒక రకంగా కలియుగం మంచిది ఇస్తే పుచ్చుకున్న చాలా మంది ఉన్నారు ఆ పరిస్థితిని బట్టి. రాముడి రాజ్యంలో అవి పుచ్చుకున్నాడు కనపడేవాడు, ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు తగ్గిపోయారు, పుచ్చుకున్నవాళ్ళు ఎక్కువైపోయారు. ఇది భవిష్యత్ కలియుగం, ఇది కలియుగ లక్షణం. తర్వాత మీరు చేసే ఈ మంచి కార్యక్రమాలు ఎలా ఉండాలంటే, మీరు ఆ కార్యక్రమాల్లో మీరు బాగుపడాలి, మీ మనస్సు పెరగకూడదు, మీరు బాగుపడాలి. అంటే అంతఃకరణ శుద్ధి రావాలి. ఒక మాట మాట్లాడితే చేతితో ఒక పని చేస్తే అంతఃకరణ శుద్ధి రావాలి. తర్వాత మళ్ళీ మనమే దగా చేసుకుంటామంటే ఎలాగసలు కాదండి, ఇతరులను మనం దగా చేయ అలా అటుంది ఇతర విషయం. ఇప్పుడు ఇప్పుడు లోపల ఆలోచన ఉంటుంది మనకి, నోటితో ఒక మాట చెబుతూ ఉంటాం. అది మిమ్మల్ని దగా చేయటం కాదు, నన్ను నేను దగా చేసుకుంటున్నాను. వీడేమనుకుంటాడంటే, లోపల ఆలోచన ఒకటి పెట్టుకుని నోటితో ఒక మాట్లాడుతూ ప్రజలను మాయ చేసేస్తాం అనుకుంటా. ప్రజలను మాయ చేయటం కదా, వాడిని వాడు మాయ చేసుకుంటున్నాడు. దానికి తెలియక ప్రజలను మాయ చేయడానికి అనుకుంటాడు, కానీ వాడిని వాడు వంచన చేసుకుంటున్నాడు, వాడిని వాడు మాయ చేసుకుంటున్నాడు, వాడికి అపకారం చేసుకున్నాడు. అది తెలియక ప్రజలందరినీ మాయ చేసేస్తున్నాడు. నన్ను నేను వంచన చేసుకుంటున్నాను నాకు తెలియదు, మిమ్మల్ని వంచన చేస్తున్నాను, మిమ్మల్ని మాయ చేస్తున్నాను అనుకుంటాను, కానీ నన్ను నేను మాయం చేసుకుంటున్నానని బుద్ధి కూడా మాకు రావటం లేదు. ఇప్పుడు నాకు మనసులో ఏదో ఉందండి, ఆ మాట ఆ తలంపుకు అనుగుణంగా మాట్లాడకుండా ఇంకో రకంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని నేను దగా చేసినట్ట, నన్ను నేను దగా చేసుకున్నట్ట, మిమ్మల్ని నేను మోసం చేసినట్ట, నన్ను నేను మోసం చేసుకుంటున్నానా? మిమ్మల్ని చేయటం లేదు, నన్ను నేను మోసం చేసుకుంటున్నాను తెలియకే మిమ్మల్ని దగా చేస్తున్నా అనుకుంటాను. మిమ్మల్ని కాదు, నన్ను నేను దగా చేసుకుంటాం. జరిగింది అయితే నువ్వు ఏ శరణ అయితే నువ్వు ఏం చేయాలంటే, నీ ఇష్టాలో అయిష్టాలో పక్కన భగవంతుడికి ఇచ్చిన ప్రసాదం, దేహానికి సంబంధించిన వరకు దేహాన్ని ప్రార్థానికి విడిచిపెట్టి, అది ఏ రోజున పుట్టాలి, ఏ పుట్టినరోజునే ఆ శరీరం ఎక్కడ ఉండాలి, ఎంతకాలం జీవించాలి, ఏ రోజున చనిపోవాలి, అదంతా ఈశ్వరుడు నిర్ణయించుకుంటాడు. దేహ ప్రారంభం, దేహం ఇప్పుడు ప్రారంభం అనేది దేహానికి సంబంధించింది, నీ సాధనకు సంబంధించింది కాదు. ప్రారంభం అనేది నీ దేహానికి సంబంధించి, ఏ రోజున శ్మశానానికి వెళ్ళాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎంతకాలం జీవించాలి, చివరి శ్వాస ఎప్పుడు విడిచిపెట్టాలి. మొదటి శ్వాస భగవంతుడు నీ ముగ్గురు ఎప్పుడైతే పోసాడో, చివరి శ్వాస కూడా అప్పుడే పోసి నేను భూమి మీదకి పంపుతాడు. ఎవరిని ఉద్యోగస్తుని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పోస్టింగ్ ఎక్కడ ఇవ్వాలో చూసి ఇక్కడి నుంచి కదిపుతారు. అలాగే మన శరీరం వచ్చినప్పుడు ఏ రోజు నా శరీరం మళ్ళీ శ్మశానానికి నిర్ణయింపబడి అని అప్పుడు నిర్ణయం పడుతుంది. కొంతమంది రోజు హాస్పిటలే, ఏ రోజు గారేజీ రోగం, 100 ఏళ్ళు బతుకుతారు. ఎప్పుడు చూసినా నీరసం కావాలి రోజు, ఆడు 100 ఏళ్ళు బతుకుతాడు, ఏ రోజు గారేజీ రోగం వాడు. కొంతమంది జవహర్లాల్ నెహ్రూ గారు అనేవారు, నేను నాకు చాలా ఆరోగ్యం చాలా బాగుంది, తర్వాత నా తర్వాత ప్రధానమంత్రి ఎవరున్న ప్రశ్న అక్కర్లేదు, నేను బాగా హెల్దీగా ఉన్నాను అని చెప్పి ఒక రాత్రి చచ్చి పెడుకున్నాడు. బడేం చచ్చిపోయాడు. అంతకుముందు 4 రోజుల కింద చెప్పాడు ఈ మాట, నేను పూర్తిగా ఆరోగ్యం. వాడేవాడు జీవుడు, బ్రహ్మదేవుడు కూడా జీవుడు, నెహ్రేవాడు బ్రహ్మదేవుడు కూడా జీవుడు, నెహ్రేవాడు. ఓ రాత్రికి పడుకున్నాడు, పడుకున్న రోజులు కొన్ని ఆరోగ్యంగా ఉన్నాడనుకున్నాడు, రాత్రి 1 గంటకే ఆ నరాలు చెగిపోయి కోమాలో వెళ్ళిపోయాడు. మరుసటి పొద్దున 1 గంట చూసిన ఇంకా లేవటం లేదు, బాగా నిద్ర పట్టిందేమో అనుకుంటున్నారు. 1 గంట చూశారు, అప్పుడు తలుపులు తీసుకుని వెళ్తే ఆడి నిద్రని కోమాలో వెళ్ళిపోయాడు. డాక్టర్ని పిలిచారు, ఆడు ఏం చేద్దాం అనుకున్నారు. అలా మనలో లేడు ఆయన, ఏం చేద్దామంటే మధ్యాహ్నం 1 గంటకే మధ్యాహ్నం 2 గంటకి ఆపరేషన్ చేయాలన్నారు. ఏది 4 సర్జరీస్ తీసుకొచ్చారు, ఈ లోపల ఏదో టెస్టులు చేశారు. ఆడు 2 గంటకి సర్జరీ బల్లెక్కిందా అనుకున్నారు, 1 గంటకు సచ్చి ఊరుకున్నాడు. అలా బల్లెక్కించుకున్నాడు చచ్చిపోయాడు. వాడెవడు ఉంటానికి వాడెవడు పోటానికి వాడెవడు. ఆయన చాలా కాలం బతుకుంటాడంటే ఆయన తర్వాత ప్రధానమంత్రి ఎవడు, ఇప్పుడు నుంచి ఆలోచన అనవసరం. ఇవన్నీ జీవలక్షణాలు. ఇవన్నీ ఏంటి, అధికారం అంటే ఏం లేదు, 10 మంది ఓట్లు వేస్తే 10 వస్తుంది అంతకంటే. బ్రహ్మదేవుడే జీవుడండి. తర్వాత అధికారం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రేపు ఊడిపోయినది ఎప్పుడు ఉంటుంది అనుకుంటాడు. మనకు ఏదైనా అధికారం వచ్చింది అనుకోండి, అది రేపు ఊడిపోయినా ఈ పదం ఎప్పుడు ఉండిపోతుంది అనుకుంటాడు. కాబట్టి ఆ పదం ఎప్పుడు ఉంటానని పునాదులు వేసుకుంటాడు. అది ఎప్పుడు ఉండిపోవాలని పునాదులు వేసుకుంటాడు. అది పునాదులు ఒక్కసారి పెళ్లగించి బయట పడేసాడు, ఓడిస్తాడు ఈశ్వరుడు. అది ఈశ్వరుని ఓటమి. ఓటమి జయం మన చేతుల్లో లేవు. మనం నూటికి 100 పాళ్ళు జాగ్రత్తలు తీసుకుని ఒకసారి ఓడిపోతాం, అది అసలు మన చేతిలో లేదు. నీ చేతిలో ఉన్న పని గురించి ఆలోచించడం మానేసి నీ చేతిలో లేని పని గురించి ఎందుకు ఆలోచిస్తాం? నీ చేతిలో ఉన్న పని గురించి ఆలోచించు. నీ చేతిలో లేని పని గురించి ఆలోచించి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు, ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు నువ్వు? అది అంతా నీకు తెలుసున్నా తెలియపోయినా ఇదంతా ఈశ్వర సంకల్పంతో జరుగుతుంది. అది ఉన్నవాడే ఈశ్వరుడు. అది ఉన్నవాడే ఈశ్వరుడు, మనకు తెలుసున్నా తెలియనా ఆయన సంకల్పాన్ని బట్టి జరుగుతుంది. ఆయన ఆడిస్తున్నాడు దేహాలను, ఆడించేవాడు పరమాత్మ, ఆడబడే ఈ శరీరాలు. అయితే ఇది ఒక నాటకం, ఇది ఏదో కొంతకాలం ఇక్కడ యాక్ట్ చేస్తాం. మన యాక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా ఉండాలన్న స్టేజ్ దింపేస్తారు. స్టేజ్ మీద పెట్టాడండి ఒకడిని, వాడు యాక్షన్ అయిపోయింది. యాక్షన్ అయిపోయిన తర్వాత ఆయన దింపే బలవంతాన్ని దింపేస్తారు, అక్కడ ఉండరు. అలాగే ప్రపంచం మీదకి ఏ పని మీద వచ్చామో ఆ పని పూర్తయిన బలవంతాన్ని తీసిపోతారు. మనం రామకృష్ణ పరమహంస గారి దగ్గర గమ్మత్తుండే, ఆయన చిన్నప్పుడు నాటకాల్లో వేసి అలవాటు, కొంచెం నాటకాల్లో వేసి అలవాటు ఉన్నారు ఆయనకి. చిన్నప్పుడు ఆ ఊర్లో రామకృష్ణ పరమహంస గారి ఊర్లో శివుడు దొరకలేదు, ఆ శివుడి వేషం వేసి కూడా రాలేదు ఆ రోజు. ఆ ఊళ్ళో వాళ్ళని అడిగారు, ఏమయ్య శివుడి వేషం కావాలి మాకు, ఊళ్ళో అది రాలేదు శివుడి వేషం, మరి ఈ ఊళ్ళో ఎవడన్నా పనికి వస్తాం, ఈడున్నాడండి ఎవడ చాకురాడి గదాధర్ ఏదో పేరు ఆడిపోయారు. ఆ గదాధర్ పరమహంస అనే పేరు అప్పుడు రాలేదు. ఈ గదాధర్ ఉన్నాడండి, వీడి వేషం బాగానే వస్తాడంటే ఎక్కించండి శివుడి వేషం వేస్తాడు. ఎవరికి? రామకృష్ణ పరమహంస గారికి, గదాధరికి శివుడి వేషం వేశారు. చెయ్యి ఎలా చెప్పాలి, కాలు ఎలా చెప్పాలి అని చెప్పారు. ఈ డైరెక్టర్ ఉంటాడు కదా అని చెప్పాడు. ఆయన చెప్పినట్టే చెయ్యి తిప్పాడు, కాలు తిప్పాడు, వేషం అని తెలివి నిజంగా శివుడు అయిపోయాడు. కానీ అబద్ధం అబద్ధంగా అవమానం చెప్పారని ఈ నిజంగా శివుడు అయిపోయాడు అంటే ఉరికే అలా భావన అలా వచ్చిందంటే అలా అయిపోతాడు. అంటే కారణం ఏంటంటే ఉరికే మనం జన్మల తరబడి దేన్ని పొందుదామని సాధన చేస్తున్నాము. ఆయన ఉరికే ఆ భావన ఇది అవ్వాలని తలం పోస్తే అయిపోతాడు. కారణం ఏంటంటే ఆయన కపటం ఎలా ఉంటుందో తెలియదు. రామకృష్ణుడి కపటం ఎలా ఉంటుందో తెలియదు, మాయ ఎలా ఉంటుందో తెలియదు, లౌక్యం ఎలా ఉంటుందో తెలియదు. లౌకికు అసత్యం సత్యం కింద ఎవరికి కనిపిస్తుంది? లౌకికులకు కనిపిస్తుంది. లౌకికులకు మాత్రమే, అలౌకికుడికి ఎవడు ఉన్నది అన్నట్టే కనిపిస్తుంది అలౌకికుడికి. లౌకికుడి రామకృష్ణుడు లౌక్యం, ఆయన చదువు లేదు, ఆయనకి చదువు లేదు, పాండిత్యం లేదు, ధనం లేదు, ఏమి లేదు. అసలు కపటం అనేది ఆయనకి తెలియదు. నిజంగా ఆయనకి ఓ రోజు భోజనం లేదనుకోండి, కపటం ఎంత కపటం లేదంటే ఆయనకి అమ్మ అమ్మవారితో చెప్పాడు, అమ్మ ఏంటాను నాకు భోజనం 2 రోజులు సరిగ్గా భోజనం లేకుండా బాధపడుతున్నాను, నాకు అన్నం పెట్టేవాడిని ఎవరినక్కడే పంపమన్నా డైరెక్ట్ గా అడిగాడు అమ్మవారు. నాకు అన్నం పెట్టేవాడిని ఎవరైనా పంపమంటే అప్పుడు ఈడు వచ్చాడు, సురేంద్రుడు వచ్చాడు. సురేంద్రుడు ఆ మరుసటి రోజు పంపేసింది సురేంద్రుడు. ఏదో భక్తులు వస్తున్నారు బానందే కాస్త అన్నం పెట్టు, మరి ఈ భక్తులు అందరి దగ్గర అందరికీ ఉండదు కదా భక్తులు అన్నాడు, భక్తి ఉంటే అందరి దగ్గర ధనం లేకపోవచ్చు కదా అంటే నాకు అన్నం పెట్టుకుని మరుసటి రోజు సురేంద్రుని పంపేశాడు. ఒకడు నరేంద్రుడు ఇంకోటి సురేంద్రుడు. అంటే అవి కప్పటం అవి ఆకలిస్తాం అనుకోండి, నేను ఉద్యోగం మానేశాను పోదార ఉద్యోగం ఆకలిస్తాం రే, మరి ఏమన్నా మరి భక్తులను పంపిస్తున్నావు రైతే నువ్వు ఏమీ కప్పటం లేదు, అవి ఆ కప్పటం అంటే ఏంటి తెలియదండి. మరి అన్నం కూడా నాకు కావాలి, దేహం నిలబడాలి కదా, దేహం నిలబడాలి కదా అన్నం కావాలా, ఎవరినొక్క అన్నం పెట్టేవాడు మరీ 100 కోట్ల మిమ్మల్ని పంపమని కాదు నేను చెప్పేది, కాస్త మనకు అన్నం పెట్టేవాడు ఎవరైనా పంపమంటే మరుసటి రోజు సురేంద్రుడు వచ్చేశాడు, ఇది అన్నం పెట్టేవాడు వచ్చేసాడు. ఏం చేశా అలా అది కపటం ఏంటంటో సీక్రెసీ అంటే ఏంటి తెలియదు అసలు ఆయనకు. అయితే భావన వచ్చేప్పుడు కదా అయిపోయేవాడు, నిజంగా శివుడు అయిపోయాడు. మీరు అన్నారు ఇది నిజంగా శివుడు అవ్వకూడదురా, అబద్దం అబద్దంగా అవ్వాలి దిగిపోమని చెప్పారు. ఆడు వేష నీ వేషం అయిపోయింది నువ్వు దిగిపోమని అడు దిగడు అంటే అది ఈ స్టేజ్ మీద ఆ శివస్వరం పైన లేదు కింద లేదు, ఆ స్టేజ్ మీద కూర్చున్నావా కింద కూర్చున్నావా అని తెలియట్లేదు. అంత శివస్వరం పోయి అప్పుడు 10 మంది 4 కలిసి వెళ్ళి అది బలవంతాన్ని ఒళ్ళో తీసుకుని కింద దింపేశారు. అంటే నీకు ఎందుకు చెప్తున్నానంటే జన్మలు ఈ జన్మల తరబడి జన్మల తరబడి సంవత్సరాల తరబడి ఏ వస్తువుని పొందుదాన్ని మనం సాధన చేస్తున్నామో అది నిష్కపట్టారు. ఇక తలంపు వల్ల స్థితి వచ్చేసినారు. భావన బలం అది ఏమంటారు భావన, ఆ భావన వచ్చిందంటే అది అయిపోయేవాడు, అది సాధన బలం. అదేం బలం? సాధన యొక్క బలం. ఎవరైనా ఆయన పరీక్ష పెట్టడానికి వస్తే ఏంటి నన్ను పరీక్ష పెట్టడానికి వచ్చారు అనుకున్నాడు కదా, అమ్మా ఈ పరీక్ష పెట్టేవాళ్ళు కూడా ఒక పరీక్ష పెట్టేవాళ్ళని పంపిస్తున్నావు నువ్వు, వీళ్ళు పరీక్ష పెట్టేవాళ్ళని పంపిస్తున్నావు ఇంకా నన్ను ఇంకా పరిశుద్ధిని చేయడానిక, వీళ్ళు కూడా నేను ఇంకా పరిశుద్ధి అవ్వడానికి వీళ్ళు కూడా అవసరమేమో మనవు, అందుకేనా పంపిస్తున్నావు లేదా ఎందుకు పంపిస్తావు అన్నాడు. అంటే కంప్లీటెడ్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్. ఇక్కడ అసలు ఏమి లేదు, ఇక్కడ గొల్ల ఇక్కడ లోపల భగవంతుడు ఏది ఇస్తుంది ఆయన సంకల్పం, ఈయన సంకల్పం ఆయన సంకల్పం కాదు, ఆయన ఇష్టమే ఈయన ఇష్టం, ఆయన సంకల్పం ఈయన సంకల్పం, ప్రత్యేకంగా ఈయనకి ప్రత్యేకంగా సంకల్పం ఉంటులేదు వికల్పం ఉంటులేదు. రామకృష్ణ మఠం బరువు మోసిన అంటే ఫ్యూచర్ ఆయన భవిష్యత్తు కళ్ళక్కడ మన ముఖంలో అర్థం చూసుకున్నప్పుడు అర్థం మన ముఖం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అలాగే భవిష్యత్తు అలా చూసేవాడు. అతని పేరు శారదానంద. శారదానంద అప్పుడు చదువుకుంటున్నాడు వచ్చి కూర్చున్నాడు అక్కడ. ఏం శారదానంద వచ్చిన ఒళ్ళు కూర్చోన్నాడు రామకృష్ణ. ఇదేసిన గురుగారు నీ ఒళ్ళు నేను కూర్చోడంటే నేను కూర్చో అలా కాదు రాయలారా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. 2 నిమిషాలు కూర్చోబెట్టుకున్నాక లేచిపోయిన స్థానంలో కూర్చున్నాడు. నువ్వు నన్ను ఒళ్ళో నా ఒళ్ళో నువ్వు ఎంత ఎందుకు కూర్చోమని చెప్పానంటే నీ బరువు ఎంత ఉందో చూస్తున్నావని నేనప్పుడు మనం బరువు కావాలంటే మిషన్లు ఉంటాయి అందరికీ చూసుకుంటాం మనం బరువు. రామకృష్ణుడు మిషన్ అక్కర్లేదు నా ఒళ్ళో కూర్చోవే నీ బరువు నాకు తెలిసిపోతున్నాడు, అది ఒళ్ళో కూర్చున్నాక లేచి వెళ్ళిపోమన్నాడు. ఎందుకు నీ బరువు ఎంత ఉందో చూస్తున్నాను నేను, నీ బరువు ఎందుకు చూస్తున్నానని చెప్పమంటావో భవిష్యత్తులో రామకృష్ణ మఠ బరువు అంతా నువ్వు మొయ్యాలి. భవిష్యత్తులో ఈ రామకృష్ణ మఠం వస్తుంది, రామకృష్ణ మిషన్ వస్తుంది, దాని తాలూకు నువ్వే మొయ్యాలి. అంటే నీ తోకం ఎంత ఉందో తెలియటానికి చూస్తున్నాను అయ్యా, మిషన్లు అక్కర్లేదు నా ఒళ్ళో కూర్చో నీ బరువు తెలిసిపోతున్నాడు. అంటే అక్కడ 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 మినహాయింపు అక్కడ అసలు ఎదిగినా కనపడదు నేను తలంపు ఎదిగినా కనపడదు నిష్కపటి డైరెక్ట్ గా ఆయనకు అన్నం లేదనుకోండి అన్నం లేదు ఆకలిస్తానని అడుగుతాడు కానీ మళ్ళీ అన్నం లేదంటే సిగ్గేమో వీళ్ళందరూ ఏమనుకుంటారో నేను తిండి లేకుండా బాధపడుతున్నాడు వీడు అనుకుంటారేమని ఆ ఇతరులు ఏమనుకుంటారో అని తెలియదు కూడా అసలు అంత అంత కపటం లేదు మనిషి నిష్కపట అంటే అన్ని మార్గాలే మంచివే ఏ మార్గాన్ని అంటే పరిస్థితి ఏంటంటే జాగ్రత్త మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి డబ్బు సంపాదిస్తున్నారు ఎందుకు సంపాదిస్తున్నారు ఇంట్లో వాళ్ళు వద్దన్న సంపాదిస్తున్నారు ఎందుకు ఈ నేననే తలంపును గ్లోరిఫై చేసుకోదండి ఇప్పుడు మీరే ఎవరైనా ఉన్నారనుకోండి ఏమైనా మీ దేవాలయానికి ధనవంతులు మీరు భీమవరం పట్టణానికి మీరే ధనవంతుని అంటా అనుకోండి మీ నేను లోపల నేను నేను సంతో ఆ నేను సంతోషించడానికి ఈ సంపాదన ఏమైనా మీ అబ్బాయిలు చాలా తెలివైన వాళ్ళు మంచి వాళ్ళని మీరు అనండి ఆ నేనికి సంతోషం వస్తుంది అంటే ఈ పనులు మనిషి దేనికో ఆ దేనికోసం బతుకుతున్నాడు అది పుణ్యం చేసిన పుణ్యం చేస్తే నేను కోసం చేస్తున్నాడు పాపం చేస్తే ఈ నేను కోసం చేస్తున్నాడు ఏ పని చేసినా వాడు ఈ నేను కోసం చేస్తున్నాడు ఆ నేను ఎవడని ఏ పని చేసినా డబ్బు సంపాదిస్తున్నాడు అనుకోండి నేను కోసం పైగా కొంతమంది నేను ఎలా ఉంటాయంటే వాళ్ళకి తెలియకపోతే పెద్దలు లేదో అడుగుదాం అనుకుంటారు కొంతమంది నేను ఎలా ఉంటాయంటే అవి ఎవరి వాళ్ళని అడిగేది ఏంటి అని మనకే తెలుసు కదా అనుకుంటున్నారు ఆయన అడిగిదేంటి ఏం అడిగిదేంటి అంటే ఆ దగ్గర ఉన్న డబ్బు ఏమనిపిస్తుంది అంటే అన్ని మనకే తెలుసు కదా అని డబ్బు చేస్తున్నాం అనమాట అన్ని మనకే తెలుసు కదా ఆయన అడగటం ఏంటి ఈయన అడగటం ఏంటి అనిపిస్తుంది అంటే ధనములంత మాగం అంటే మనీ ఈజ్ ఇల్యూజన్ ఆఫ్ ది వరల్డ్ ప్రపంచంలో ఉన్న మాయనంతా తీసుకొచ్చి ధనంలో పెట్టాడు ఇస్తాడని వాళ్ళు మీకు చెప్పాడు తర్వాత మీకు ఇప్పుడు సూర్యుడు వెలుతనిస్తాడు సూర్యుడు వెలుతనిస్తాడు కానీ ఆయనకు మబ్బు అడ్డు వచ్చింది అనుకున్నాడు ఆ వెలుతురి మనకు రానివ్వదు ఇలా మబ్బు రానివ్వదు మనం ఏమనుకుంటాం ఏంటి చీకటి వెలుతురు రావటాలు అక్కడ సూర్యుడు ఉన్నాడు వెలుతురు రావటాలు వెలుతురు రావటాలు సూర్యుడు వెలుతురు ఇచ్చినా ఆ మబ్బు మనకు రాకుండా ఆఫ్ చేస్తాం అలాగే మీలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నా కొంతమంది ఆ పూర్వజన్మల్లో ఉన్న ఇబ్బందిని బట్టి పూర్వజన్మలో ఉన్న శాపాన్ని బట్టి పూర్వజన్మలో ఉన్నటువంటి ఏదైనా మీకు ఎవరన్నా ఎవరి చేతనే మీ శాపానికి గురైతే ఈ జన్మలో శాపం మిమ్మల్ని పీడిస్తుంది అంటే సూర్యుడే సూర్యుడున్నా వెలుతున్న మేఘం మనకు కల్పించకుండా సూర్యుని ఎలా చేస్తుందో అలాగే ఆ లోపల ఉన్న ప్రారంభం మన లోపల జ్ఞానసూర్యుడు ఉన్నప్పటికీ వాడిని కనిపించకుండా చేస్తుంది ప్రారంభం ఏంటంటే ప్రారంభం అనండి లోపల ఉన్న దోషాలు అనండి అలా కంగారు పడకూడదు మనం సాధన చేయగా ఈస్తాడు మీద ప్రేమ పెంచుకోక ప్రీతి పెంచుకుంటా అంటే నీ ఇష్టమే నా ఇష్టమైన సంకల్పం పెంచుకోగా మేఘం సూర్యుడు మేఘం తప్పుకొని వెంటనే ఆ సూర్యుడు మనకి ఎలా గోచరిస్తాడో ఒక ప్రారంభ విషయాలు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఆ ప్రారంభం యొక్క వేగం మీకు లోపల జ్ఞానసూర్యుని గోచరింపకుండా చేసినా మేఘం తప్పుకున్నప్పుడు ఏదో రోజు మీ ప్రారంభం తప్పకుంటుంది ఈ లోపల జ్ఞానసూర్యుడు మీకు గోచరిస్తాడు కానీ కంగారు పడదు ఏమిటి మనకి ఇంకా జ్ఞానం రావటం లేదు హృదయ యొక్క వికాసం లేదు ఏంటి ఆ సుఖం ఏం ఆత్మసుఖం ఏం పొందటం లేదని అప్పుడు తొందరపడకండి ఆ పూర్వకర్మంలోంచి వచ్చిన దోషాలు కొంతకాలం పీడిస్తాయి పీడించిన తర్వాత పోతాయి మీరు కంగారు పడద్దు పోయాక మీరు నిజస్వరూపం మీకు వ్యక్తం అవుతుంది ఈ లోపల వెయిటెన్సీ సహనంగా ఉండాలి ఈ లోపల మనం కంగారు పడకూడదు అది కాలం కలిసి రావాలి స్వప్రయత్నం కాల పరిపక్వం ఈశ్వర కటాక్షం మన ప్రయత్నం మనం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత ఏమో కాలం కలిసి రావాలి వీటితో పాటు ఈశ్వరు అనుగ్రహం ఉండాలి అదే అబ్రహం లింకన్ చెప్పాడు ఏమో స్లో వాకర్ అని నేను ఎక్కడికి వెళ్ళినా నెమ్మదిగానే నడిచి వెళ్తాను కానీ దారి తప్పకుండా చూసుకుంటాను పెద్ద పరిగెత్తిన ఎక్కడికి నెమ్మదిగానే నడిచి వెళ్తాను అంటాడు రన్నింగ్ లేదు వాకింగ్ నెమ్మదిగానే నడిచి వెళ్తాను కానీ ఎక్కడ దారి తప్పడం ఇంకా మీరు దారి తప్పింది, మీరు దారి తప్పేసి తప్పుడు రైలు ఎక్కి ఇలా మెడ్రాస్ వెళ్లి రైలు ఎక్కి కలకత్తా వెళ్ళాలంటే ఎలా కూరుతుంది? అంటే మెడ్రాస్ వెళ్లి రైలు ఎక్కితే అది ప్యాసింజర్ అయినా పర్లేదు, 4 గంటలు ఆలస్యంగా మెడ్రాస్ లో పడేస్తుంది. ఆయన స్లో వాకర్, వాడు లంకన్ అనేవాడు. అంటే నెమ్మదిగానే నడుస్తాను కానీ గమ్యాన్ని విడిచిపెట్టిన ఆ పాత కరెక్ట్ గా ఉందో లేదో చూసుకుంటాను. కృష్ణుడు అన్నాడు ఇందాక ఎవరో బ్రహ్మ అంటే దేహబుద్ధి పెట్టుకుని లోపల శవబుద్ధి పెట్టుకుని దేహబుద్ధి పెట్టుకుని వాడు మనోదేహములకే పరిమితి అయ్యి నేను బ్రహ్మము నేను బ్రహ్మము అంటాడు. మిథ్యాచారి అన్నాడు గీతలు. వాడు దేహానికి మనసుకి పరిమితం అయిపోయి లోపల శవబుద్ధి పెట్టుకుని మీకు శక్తి లేకుండా శవబుద్ధి ఎలా పోతుంది? మీకు శవబుద్ధి ఎలాగొస్తుంది? మీకు శక్తి లేనప్పుడు, మీకు జ్ఞానబలం లేనప్పుడు, తపోబలం లేనప్పుడు మీకు శవబుద్ధి ఎలా నశిస్తుంది? మీకు శక్తి లేనప్పుడు శవబుద్ధి ఎలా పోతుంది, శవబుద్ధి ఎలా వస్తుంది? మీకు శక్తి ఉంటే కదా, మీకు అర్హత ఉంటే కదా, యోగ్యత ఉంటే కదా, అప్పుడు కదా శవబుద్ధి నశించింది, శవబుద్ధి వచ్చింది. మీకు శివుడు కూడా శక్తి లేని, శివుడు శవంతో సమానం, శివుడికే గతి పట్టింది. శక్తి లేని శివుడు వాడు శివుడు కాదు, శవంతో సమానం. నీకు తపోబలం లేదు, జ్ఞానబలం లేదు, మనస్సు దేహం ఎక్కడ ఉంటే అక్కడ ఉందనుకుంటున్నారు మీరు. దేహానికి పరిమితం, దేహానికి ఏదైనా వస్తే అదే లేదు అనుకుంటున్నారు, దాంతో తాదాప్యం పొందుతుంటున్నారు. మీరు దేహానికి కలిసి వస్తే ఆ కలిసి దాంతో మీరు తాదాప్యం పొందుతున్నారు, ఏదో నష్టం వస్తే నష్టంతో తాదాప్యం పొందుతున్నారు, మరి లేకపోతే లాభం వస్తే లాభంతో తాదాప్యం పొందుతున్నారు. శరీరం చచ్చిపోయినప్పుడు చనిపోతున్నాం అనుకుంటున్నారు, శరీరం పుట్టినప్పుడు శరీరం పుట్టింది అనుకుంటున్నారు. మీ ఆలోచన అన్నీ మీ ఆలోచనలను దేహం చుట్టూ తిరుగుతుంటే నేను బ్రహ్మం అనుకుంటే ఎవరిని మోసం చేస్తారు? పైగా నా మాట వదిలేని కృష్ణుడు అన్నాడు వాడు మిథ్యాచారం. మీరు దేహబుద్ధి పెట్టుకుని శవబుద్ధి పెట్టుకుని నేను బ్రహ్మం నేను బ్రహ్మం అని అంటాడు మిథ్యాచారం. వాడు మిథ్యాచారం అన్నాడు. ఇది భగవంతుడు భగవంతుడు ప్రయోగించిన మాట. రాముడు అందరి వాడు, రాముడు దేవుడైనా అరణ్యవాసులు మహర్షులని మహర్షుల దగ్గరికి వెళ్ళి దర్శనానికి వెళ్ళాడు. మహర్షులు దర్శనానికి వెళ్ళి వాళ్ళు వాళ్ళని ఏదైనా అడిగి తెలుసుకునేవాడు. అంటే అది మనకు నేర్పడానికి, మనం కూడా ఇలా జీవించాలి సుమా అని నేర్పడానికి రాముడు అలా చేసేవాడు. అదే రాముడు, ఆ రాముడి ప్రవర్తన, రాముడి పద్ధతి మనకి ఆ రాముడు ఆదర్శంగా పెట్టుకుని రాముడు రక్షించేది రామాయణం. ఆ రాముడు రూపాన్ని రాముడి నామాన్ని మనం ఆరాధించక ఉపాసన చేయగా ధ్యానం చేయగా చేయగా ఈ ధ్యాన స్థితికి బాగా నిలబడటానికే సత్కర్మం. ఈ ధ్యాన స్థితి మనం ధ్యానం చేస్తాం బాగా నిలబడదు, ఆ ధ్యాన స్థితి బాగా నిలబడటానికే ఆ ధ్యాన నిష్ట ఆత్మనిష్ట బాగా నిలబడటానికే మనం ఏదైనా సత్కర్మ చేయాలి. కానీ గౌరవం మీకు గౌరవం ఆశిస్తే గౌరవం వస్తుంది. మీరు ఏదైనా మంచి కర్మలు చేసి గౌరవం రావాలంటే గౌరవం వస్తుంది. కానీ ధ్యాన నిష్ట రాదు, ఆత్మనిష్ట రాదు. ఆత్మనిష్ట లేకుండా మీకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? ఆత్మజ్ఞానం లేకుండా ఆత్మసుఖం ఎలా వస్తుంది? ఇప్పుడు నువ్వేదో నీకంటే అతీతమైన శక్తి ఉంది, నీకంటే హైయర్ ఎనర్జీ ఉంది, నీకంటే ఒక హైయర్ ఎనర్జీ ఉంది, నీకంటే అతీతమైన శక్తి ఉంది. ఎవడైతే సృష్టినంతా వాడు మర్చిపోకు నువ్వు, ఎవడైతే పంచభూతాలు కల్పించాడో, ఎవడైతే ప్లానెట్స్ ఎవడైతే తిప్పుతున్నాడో, ఈ లోకాలు ఇతర లోకాలు కూడా ఎవడైతే అధ్యక్షుడో, ఎవడైతే నారాయణుడో, వాడే నీ అంతర్యామిగా కూడా ఉన్నాడు, వాడే నీ లోపల కూడా ఉన్నాడు. అయితే వీడు తెలిస్తే నీకంతా తెలుస్తుంది. ఏది తెలుసుకున్నాక భగవంతుడు అంటాడు, ఏది తెలుసుకున్నాక ఇంకా తెలియబడదంటూ తెలియటానికి ఏమి మిగలదో దాన్ని తెలుసుకో. ఏ సుఖాన్ని తెలుసుకున్నాక ఇంతకు మించిన సుఖం కానీ ఇంతకు సమానమైన సుఖం కానీ లేదో అట్టి సుఖాన్ని పొందు అర్జున. యోగం యోగం అది వియోగం అంటే ఏంటి? వియోగం ఎందుకంటే మనకి దుఃఖం దేహంతో వియోగం, ఇంకా దుఃఖంతో వియోగం రావాలి. దేహంతో వియోగం న్యాచురల్ గా వచ్చేస్తుంది. దేహం ముసలిదైతే నాకు ఆ ప్రారంభం ఆ దేహంతో చేయవలసిన పని ఏమి లేనప్పుడు న్యాచురల్ గా దేహంతో వియోగం కోసం కాదు సాధన, మనం సాధన చేయకపోయినా శరీరం చనిపోతుంది. దేహం ఉండగానే అశాంతితోటి వియోగం, దుఃఖంతో వియోగం, మీకు అర్థమవుతుందా? ఒకవేళ కర్మఫలం ఏమైనా పీడిస్తున్నా దాంతో వియోగం, దాన్ని పొందాలి. ఎప్పుడు ఇక్కడ ఉండగానే శరీరం, ఇక్కడ ఉండగానే ప్రపంచం మీద మీ శరీరం అటు ఇటు తిరుగుతున్నప్పుడు. ఈ సత్కర్మలు ఏంటిదంటే గొప్పల కోసమనే పుణ్యం కోసం కాదు, అలా చేయకండి. అమృతానుభవం పొందటం కోసం, ఈశ్వరుని కృప కోసం, ఈశ్వరుని దయ కోసం. ఇప్పుడు మీరు కొంతమంది అంటా ఉంటారు వాళ్ళకి చాలా ఉపకారం చేశామంటే అన్ని మర్చి, వాళ్ళు మర్చిపోతే నీకెందుకు ఈశ్వరుడు దృష్టి? ఈశ్వరుడు కరుణ పొంది, ఈశ్వరుని దయ సంపాదించి వాళ్ళు మర్చిపోతే నీకెందుకు? నీ వాళ్ళకైతే సహాయ సహకారాలు అందించావు, వాళ్ళు మర్చిపోతే నీకు నష్టం ఏంటి? నువ్వు ఈశ్వరుని యొక్క దయ సంపాదించవయ్యా. వాళ్ళు మర్చిపోతే వాడు జీవకోటి, ఆ జీవ లక్షణాలు అయ్యి అయ్యేది నీకు ఈశ్వరుని యొక్క దయ సంపాదించు. అది ఏ పని, మాట మాట్లాడితే ఈశ్వరు ఒక చేతితో పని చేస్తే నీకు ఏదైనా హృదయంలో మెదడులోకి ఏదైనా తలంపులు వస్తాంటే తలంపుని మాటనే చేతనే ఈశ్వరుని దయ సంపాదించడానికి నీ టైం అంతా ఉపయోగించు. అప్పుడు నువ్వు మోక్షం అడగక్కర్లేదు, అదే వరించి వచ్చి నీ నెత్తి మీద పడదు. నువ్వు ప్రత్యేకంగా మోక్షాన్ని అడగక్కర్లేదు, ఓటు గుర్తుపెట్టుకోండు. వాడు ఏ కులస్తులైనా ఏ మతస్తులైనా పరమ పవిత్రుడు కాని వాడికి, పరమ పవిత్రుడు కాని వాడికి లోపల చైతన్యం గోచరించడం. దీనికి శాస్త్రం మా మాట చెప్తారు, అర్థం అంతా మసిపట్టేసి ఉంది అనుకున్నాం. శాస్త్రం ఏం మాట చెప్తారు, అర్థం అంతా మసిపట్టేసి ఉంది అనుకున్నాం. మనం ముఖం ఎలా చూసుకుంటాం అనుకో, అర్థంలో చూసుకుంటాం, సరిగ్గా కనపడదు. చివరికి మన ముఖంలో బొట్టు పెట్టుకుంటే బొట్టు కూడా కనపడదు, ఏంటి అర్థం అంతా మనుషులు. కానీ అర్థాన్ని బాగా శుభ్రం చేసి శుభ్రం చేసి శుభ్రం చేసి అప్పుడు మనం ముఖాన్ని చూసుకుంటాం అనుకోండి, మన ప్రతిబింబం చాలా చక్కగా కనిపిస్తాం. ఎక్కడ చిన్న గొయ్యి ఉంటే గొయ్యి కూడా కనిపిస్తుంది. మనం మన ముఖం మీద ఎక్కడ చిన్న గొయ్యి ఉందనుకోండి అది కూడా కనిపిస్తుంది. ముఖం మీద ఎక్కడ నల్లగా ఉందనుకోండి నల్లి కూడా కనిపిస్తుంది. ఏది అర్థం స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే నీ మనస్సు అర్థాన్ని స్వచ్ఛంగా చేసుకో. ఈ శాస్త్రంలో చెప్తా, నీ మనస్సు అనే అర్థాన్ని బాగా నిర్మలంగా చేసుకో, బాగా స్వచ్ఛంగా చేసుకోండి. అలా స్వచ్ఛంగా చేసుకుంటే నీ అర్థంలో నీ ప్రతిబింబం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, అర్థం మనస్సు అనే అర్థం స్వచ్ఛంగా ఉంటే లోపల సద్వస్తు కూడా అంత నీకు స్పష్టంగా గోచరిస్తుంది, నీ ముఖం ప్రతిబింబంలో గోచరించుకోండి. అయితే బాగు చేసుకోవడానికి అసలు సాధన దేనికోసం? మనం బాగుపడతాం కదా, మనస్సుని బాగు చేసుకోవాలి. ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి, మనం మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకోండి వైద్యం చేయించుకుంటాం, నీకు అర్థమవుతుంది. లేకపోతే గుండె తేడా వచ్చింది అనుకోండి వెళ్ళి వైద్యం చేయించుకుంటాం. ఇంకా అక్కడ ఇది అవకరం వచ్చింది, ఇది అవకరం వచ్చింది అక్కడ. తర్వాత మనకు పొట్టలోని పొట్ట ఎప్పుడైనా నొప్పి వస్తుంది అనుకోండి అక్కడ ఏదో తేడా, రోజు తలకాయ పోటు వస్తుంది అనుకోండి అక్కడ ఏదో తేడా. ఏమండి అలా హృదయంలో ఆనందం ఉన్నమాట నిజమే, అందరూ ఒప్పుకున్నారు, యేసుక్రీస్తు ఒప్పుకున్నాడు, కృష్ణుడు ఒప్పుకున్నాడు, అన్ని మతాచార్యులు ఒప్పుకున్నారు, కాదు మనకు అందటం లేదు. దానికి ఇది అవకరం, మోకాలు నొప్పులు ఉన్నాడు సరిగ్గా నడవలేరు, దానికి ఇది అవకరం ఉంది. అవకరం ఎవరని, మన మనస్సే అవకరం, మన మనస్సే వంకర. ఆ మనస్సుని అవకరం వల్ల ఇప్పుడు మోకాలు నొప్పులు వస్తే మోకాలు బాగా చేయించుకుంటారు బాగా నడవటానికి, అలాగే లోపల ఉన్న ఆనందం మనకు అందటం లేదంటే ఏదో తేడా ఉంది. ఎక్కడుందో తేడా మనస్సులో ఉంది. ఆ మనస్సులోని అవకరాన్ని బాగా చేసుకుంటే, ఆ మనస్సులోని తేడాను తొలగించుకుంటే లోపల ఆనందం అందరికీ ఉంది. ఇది ఒకరి సొత్తు కాదు, అందరికీ ఉంది. అది అవకరం పోవాలి. మోకాళ్ళు ఎప్పుడు పోకుండా ఎవరు బాగా నడవగలరు కదా. నీ కళ్ళులో తేడా ఉంది, నీ కళ్ళలో తేడా ఉన్నప్పుడు చూపేలా కనిపిస్తుంది. అలా నీ మనస్సు అనేది ఒక అవకరం, అది నాశనం అయ్యే వరకు, మరో నాశనం అయ్యే వరకు లోపల నీకు ఆనందం ఉన్నా ఆనందం అది నీకు మనోనాశనం అవరా. నీ మనోనాశనం చేసుకోలేక మనస్సును వాసరాక్షయం చేయలేక లోపల ఆనందమే లేదు, లోపల భగవంతుని లేడని అనుకుంటున్నావు. ఈ అవకరం కనుక పోతే మనస్సున మనస్సే పెద్ద అవకరం. ఈ మనస్సున అవకరం పోతే లోపల ఉన్నటువంటి శాంతి గంగ, ఆ జ్ఞాన గంగ అది మనకు వెంటనే అందుతుంది, మన సహస్రానికి ఎంతో అందుతుంది. అప్పుడు అనిపిస్తుంది మనకు ఏ లౌకిక సుఖం ఈ సుఖంతో సమానం కాదని, ఏ ఇంద్రియ సుఖం ఈ సుఖంతో సమానం కాదని. తర్వాత అది స్వచ్ఛమైనది, ఏది అది స్వచ్ఛమైనది, ఈ ప్రాపంచ సుఖాలని మిశ్రితమని. అదేంటి? దుఃఖ మిశ్రితమే. దుఃఖంతో సంబంధం లేని సుఖం ప్రపంచం ఎక్కడ లేదు. దుఃఖము లేని దుఃఖము, దుఃఖముతోటి సంబంధం లేని సుఖము ప్రపంచంలో ఏ సుఖము లేదు. నాకు సుఖము వచ్చింది ఈ మధ్యన మేము సుఖపడుతున్నాం, మాకు సుఖం వచ్చింది అనుకుంటే వాడికి దుఃఖం వెంటనే రెడీగా ఉందని వచ్చింది. అంటే మేము డబ్బున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు అనుకుంటా అంటే జైలుకి వెళ్తానని సిద్ధంగా ఉన్నాం. అలాగే మనకు దుఃఖం వాయిదేస్తా ఉంటారు. వాయిదేసిన ఎప్పుడప్పుడు తీర్పు వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు దుఃఖం లేని మాట నిజమే, ఇవన్నీ నిజం కాదు. ఎప్పుడప్పుడు దుఃఖం వచ్చేస్తుంది, కోర్టు వారు వాయిదేస్తా ఉంటారు. ఆ వాయిదేస్తాడు కాబట్టి దుఃఖం, దుఃఖంలో తప్పించుకున్నాం తప్పించుకున్నాం అనుకుంటాం. ఆ కోర్టు తీర్పు చెప్పేకంటే పెర్మనెంట్ దుఃఖం అక్కడ. అసలు ఇంకోటి నిజంగా చేసి వాళ్ళు ఎవరు చెప్పరు. చెప్పేవాళ్ళు చేయరు. ఏం చేయాలంటే చేసేటప్పుడు మనం చెప్పినప్పుడే ఎక్కువ మాటలు చెప్పాలి, చేసి చేయనప్పుడే ఎక్కువ మాటలు చెప్పాలి. చేసేటప్పుడు మాటలతోటి పనే ఉంది. అసలు మనం పని చేసేటప్పుడు ఇంక మాటలతోటి పనే ఉంది. మనం పని చేయలేదు, మన పని చేయట్లేదు కాబట్టి ఎక్కువ మాటలు చెప్పాలి. మాయ చేయటానికి మనం నిజంగా చేస్తామంటే అసలు మాటలతోటి పనే ఉంది మనకు, మాటలతోటి పనే ఉంది. అసలు మాట రాదు నీకు. ఇప్పుడు నోటి నిండా అన్నం పెట్టుకున్నాం అనుకోండి, నోట్లో అన్నం పెట్టుకున్నాం అనుకోండి, మీరు మాట్లాడగలరు? మీరు నోట్లో ముద్ద పెట్టుకుని పక్కోళ్ళతో మాట్లాడిన మీరు మాట్లాడగలరము? అసలు ఆత్మస్థితి అందుకున్నప్పుడు, ఆ బ్రహ్మానందం అందుకున్నప్పుడు, నీకు ఆత్మ ఆ వైభవం అమృతానుభవం పొందినప్పుడు అసలు నీకు మాట రాదు. అసలు నీకు మాటతోటి పనే ఉంది అసలు అప్పుడు. అది కానీ నోటి నిండా ముద్ద ఉంది, అది నవ్వులుతారు మింగుతారు, పక్కలతో మీరు మాట్లాడలేరు. అవసరం లేదు పక్కలతో మాట్లాడవలసిన పని. ఇప్పుడు కలిసి మీరు ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నారు అనుకోండి, అప్పుడు వరకు బాతాకహణి కౌలు చెప్పుకుంటారు, నోట్లో ముద్దలు పెట్టుకుంటే అలా పడి ఉంటారు, మాట్లాడిపోతారు. ఇంకా మాటలు రాదు ఇంకా. అదేవిధంగా మరి అసలు మనకి చేసేటప్పుడు పని, మాటలతో పని లేదు. ఆ పని చేసేటప్పుడు మాటలతో పని లేదు. దేవుడు అంటే ఎవరు? జ్ఞానం అంటే ఎవరు? నీ పక్కన కూర్చున్న వాడికి తెలియకుండా నేను అనుగ్రహిస్తాడు. దేవుడు అంటే ఎవరంటే, నీకు చేసే ఉపకారం నీ పక్కన కూర్చున్న వాడికి కూడా తెలియనప్పుడు వాడి దేవుడు. అయితే వాడికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, పబ్లిసిటీ అక్కర్లేదు, ఎందుకు అక్కర్లేదండి? వాడికి ఇతరులు లేరు. అజ్ఞానికి ఇతరులు ఉన్నారు, అంచేది గౌరవం కోరుకుంటాడు. జ్ఞానికి ఇతరులు లేదు, ఇతరులు లేనప్పుడు ఇంత గౌరవం ఏం కోరుకుంటాడు? జ్ఞానికి ఇతరులు లేరు, అజ్ఞానికి ఇతరులు ఉన్నారు, చైతన్యానికి ఇతరులు లేరు, మనసుకి ఇతరులు ఉన్నారు. మనసుకి ఇతరులు ఉన్నారు కాబట్టి వాడు గౌరవం కోరుకుంటాడు. చైతన్యానికి ఇతరులు అంతా తానే, అంతా తానే అప్పుడు గౌరవం ఏం కోరుకుంటాడు? గౌరవం కోరుకోవాల్సిన అవసరం లేదు అడుగు. అసలు ఇతరులే లేనప్పుడు ఇంత గౌరవం ఎవరి దగ్గర నుంచి కోరుకుంటాడు? అహంకారానికి ఇతరులు ఉన్నారు, మనసుకి ఇతరులు ఉన్నారు, అమృతానుభవానికి ఇతరులు లేరు, చైతన్యానికి ఇతరులు లేరు. అయితే కోరిక గౌరవం కూడా కోరికని సమస్య రానే రాదు. అసలు ఆ డిజైర్ ఎరైజ్ కాదు. అంటే నీకు పలానా దేహం నాది, పలానా శవం నాది, పలానా పేరు నాది, ఇలా నువ్వు మనోదేహములకు పరిమితం అయినంత కాలం నీకు ఏదో కోరిక వస్తానే ఉంటుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఆ శరీరం నాది, అయితే ఆ మనస్సు నాది, ఏదో ఒక శరీరంతో, ఒక రూపంతో, ఒక నామంతో కలిసి కట్టుబడి ఉంటుంది. ఇంక ఎంత దూరం వెళ్ళినా రూపం నామం, ఆ రూపం నామం, ఆ బుద్ధిని విడిచిపెట్టలేము. ఆ రూప బుద్ధిని, నామబుద్ధిని విడిచిపెట్టలేము. ఆడు కృష్ణుడు అంటాడు నీకు రూప బుద్ధి పోలేదు, నామబుద్ధి లేదు, పోయి ప్రతిచోడ బ్రహ్మం బ్రహ్మం అనుకుంటే ఏంటన్నాడు, నీకేం కలిసి వస్తున్నాడు? లోపల క్యాన్సర్ పెట్టుకుని ఆరోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యంగా అనుకుంటే తెచ్చే మాటలు కాదు దేనికన్నాడు. నేను చెప్పిన మాటలు కాదు, 12 అధ్యాయంలో చూడండి. మీరు నీకు లోపల రోగం ఉంది, నాకు రోగం లేదు, రోగం లేదంటే ఎవరికి నష్టం? నీకే నష్టం, డాక్టర్కి నష్టం ఏం కాదు. అంటే ముందు మీకు మనల్ని ఏ వాసన పీడిస్తుంది, ఏ కోరిక మనం పీడిస్తుంది అది జాగ్రత్తగా మనం మన విశ్లేషణ చేసుకోవాలి. అంటే ఏ దేనివల్ల ఏ తలంపులో మనం లోకానికి బంధం పడుతున్నాం అది చూసుకుని ఆ వాసనతో నిజం కావాలి. అంటే ఆ వాసన వదిలించుకోవాలి, స్లోగా వదిలించుకోవాలి. అది మంచి దాన్ని తొందరగా కాదు, స్లోగా స్టడీగా పని చేసుకుంటే ఉండాలి. ఆ వాసన కూడా బలీయంగా ఉంటుంది. ఆ బలీయంగా ఉన్నప్పుడు మనం దాన్ని ఆ వాసన తొలగించలేము అనిపిస్తుంది, బయటికి గంటలేమనిపిస్తుంది, బయటకు గంటలేమనిపిస్తాను. ఇప్పుడు ఈ నేను 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 అంటున్నావు చూడ, ఆ నేను బయట దేహగతమైంది, ఆ నేను బయట గెంటి కాల్చి బూడిచ్చేస్తేనే కానీ నీకు ఆత్మజ్ఞానం కలగదు. బయటికి లాగి బూడిచ్చేయాలి దాన్ని, లేకపోతే నీకు ఆత్మజ్ఞానం కలగదు. ఇంకా నువ్వు ఒక విషయం మర్చిపోకు, నువ్వు పుట్టిన వారిలో చచ్చిపోయే వరకు ఏ పని చేసినా నేను కోసం చేస్తావు. ఆ లోపల మీ లోపల నేనుకి ఎవడని నీకు అపకారం చేశాడనుకో నన్ను వదిలేస్తాను. ఆ లోపల ఉన్న నేనికి మీకెవడన్నా ఆ లోపల నేనికి మీరు మీ ఇంట్లో వాళ్ళు మీకు అనుకూలంగా లేరనుకోండి, వాళ్ళ కూడా మీరు మానసికంగా దూరం అయిపోతారు. ఒక ఇంట్లో ఉన్నా మానసికంగా దూరం అయిపోతారు. ఇక్కడ మీకు అర్థం ఏంటంటే మనిషి జీవించినా చచ్చిపోయినా పుట్టినా నేను కోసమే ప్రతి వాడు డబ్బు సంపాదిస్తే పాండిత్యం సంపాదిస్తే ఈ శవానికి ఆ పాండిత్యం ఈ శవానికి గౌరవం ఆ నేను కోసమే. ఆ మనిషి ఏ పని చేసినా ఆ నేను కోసమే చేస్తున్నాడు. ఆ నేను ఓడగొట్టుకునే వరకు వాడి జ్ఞానానికి అర్హుడు కాదు, వాడికి యోగ్య జ్ఞానానికి యోగ్యతే రాదు. ఇప్పుడు మీరు చాలా పెద్దవారు అంటారనుకోండి, అంటే మీ శరీరం కాదు సంతోషించదు, ఆ శరీరం లోపల నేను, అదే మాయ నేను, అదే మిథ్యా నేను. దానికి కొంతమంది ఏమంటారు, అసలు లేదు ఆ నేను అనేది లేదు లేదు, కానీ ఉందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఉందని, అది నిజంగా లేదు కానీ ఉందని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా ఆ లేని నేను లేని నేను లేదని తెలుసుకోవటమే జ్ఞానం. ఆ నేను నిజంగా లేదు, నిజంగా లేదు, లేని నేను లేనట్టు లేని దాన్ని ఉందనుకుంటున్నావు నువ్వు. ఆ లేని నేను లేనట్టుగా తెలుసుకోవడం అదే ఆత్మజ్ఞానం. రామకృష్ణ పరమహంస గారు ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. నీళ్లు ప్రవహిస్తున్నాయి అనుకోండి, అందులో కర్ర ఏమన్నాడు, ఒక కర్ర పెట్టమన్నాడు. నీళ్లు నెమ్మదిగా కాల ఉందనుకోండి, కాళ్ళలో కర్ర ఏమన్నాడు. కాళ్ళ కర్ర వెళ్తాంటే మనకు అనిపిస్తున్నట్ట ఆ కర్ర పక్కన ఆ నీళ్లు వేరు ఈ నీళ్లు వేరు. ఆ కర్ర వెళ్తాంటే కర్ర పక్కన ఆవతల కొన్ని నీళ్లు ఉంటాయి కదా, ఈవతల కొన్ని నీళ్లు ఉంటాయి. మనకేమనిపిస్తుందంటే ఆ నీళ్ళు వేరు ఈ నీళ్ళు వేరు అనిపిస్తాయి, మధ్యలో ఏముంది కర్ర ఉంది. అలాగే మొత్తం అంతా ఒకటే, నీ మనస్సు ఉండటం వల్ల వాళ్ళు వేరు నేను వేరు ఆ భేద తలంపి కర్రలాగా నీ మనస్సు తీసుకొస్తారు. ఆ కర్ర విధంగా నీటి మధ్యలో ఆ నీరు వేరు ఈ నీరు వేరు, ఆ నీరు ఒకటే కానీ వేరనే భావం నీకు ఎలాగొస్తుందో ఈ మనస్సు అనే కర్ర వల్ల వాళ్ళు వేరు నేను వేరనే భేద బుద్ధిని తీసుకొచ్చేది ఈ కర్ర. అంటే మనస్సు అనే కర్ర వల్ల ఇదంతా వస్తాం. నువ్వు సాధన ఏ నువ్వు ఏ సాధన చేసినా నువ్వు ఏ సాధన చేసినా దాన్ని నువ్వు ఏ సాధన చేసినా దాన్ని దాన్ని తొలగించుకోవడానికే ప్రయత్నం. ఏ మక్కలు ఏం హై అండ్ ఏ మధ్య కలిగేస్తా ఇదప్పుడు మహిమలు ఈ గొడవలోకి వెళ్ళకు. మహిమల గొడవలోకి వెళ్తే నీ మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది కానీ లోపలికి వెళ్ళదు. మన మహిమలకు అక్కడ ఏదో జరిగింది ఇక్కడ ఏదో జరిగింది ఇలాగెళ్తే మనస్సు ఏ కారణం వల్ల బాహ్యముఖానికి వస్తుందో ఆ కారణాన్ని కత్తిరించడమే సాధన యొక్క కర్మ. మన మనస్సు ఏదో కారణం వల్ల బాహ్యముఖానికి వస్తుంది, దానికి కారణం ఉంటుంది. ఏ కారణం వల్ల మనస్సు బాహ్యముఖానికి వస్తుందో ఆ కారణాన్ని కత్తిరించి, కారణం పోతే కార్యం పోతుంది, కారణం పోతే కార్యం, జబ్బు కారణం పోతే జబ్బు పోతుంది. నీకు జ్వరం ఏ కారణం వల్ల వస్తుందని తెలిస్తే కారణం పోతే జ్వరం కూడా పోతుంది. అలాగే మన మనస్సు బాహ్యముఖానికి వెళ్ళినప్పుడు ఏ కారణం వల్ల మనస్సు బాహ్యముఖానికి వెళ్తుందో తెలుసుకుని దాన్ని కత్తిరించడం. అంచేది అందరికీ ఎవరి వాసం వాళ్ళు తెలుసుకోవాలి, ఎవరి బలహీనతలు వాళ్ళు తెలుసుకోవాలి. అంతేకాని ఆ ఇతరులను అనుకరించకూడదు, ఈ సాధనలో ఇతరులను అనుకరించకూడదు. ముందు నిన్ను విశ్లేషణ చేసుకుని నీ బలహీనతలు ఏదైనా తెలుసుకుని నువ్వు తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలని. వాడు ఎలా ఉన్నారు వీరు ఎలా ఉన్నారు వాడు లేక ఉందాం మనం కూడా వాడు లేక ఉందా అంటే అది పిరికివాడి లక్ష్యం. మనం మనలాగా ఉండాలి కానీ వాడిలాగా ఎలా ఉంటాం? అది కాదండి, మనం ఏదైనా బట్టలు కుట్టించుకుంటాం, మన ఆదిని బట్టి కుట్టించుకుంటాం కానీ వారి ఆదిని బట్టి మనం అలా కుట్టించుకుంటాం. మనం మనలాగా ఉండాలి కానీ వారు అలా ఉన్నారు మనం కూడా అలా ఉందాం, వీరు ఇలా ఉన్నారు వీరు ఇలా ఉందాం అనుకుంటే అది పిరిగితనాన గుర్తు. అంటే నీకు సొంత ఆలోచన లేదు, సొంత బుద్ధి లేదు, సొంత యోచన లేదు, నువ్వు ఎత్తి వారు చేసి పెట్టలేవారు. అంటే చంటి పిల్లలు ఎవరు ఎవరు ఎలా చేయితే వాళ్ళ సంకలనం కూర్చుంటారు. అలా నీకు సొంత ఆలోచన లేనప్పుడు చంటి పిల్లల్లాగా ఉంటావు వాళ్ళు. అబ్బాయి చాలా మంచివాడు, చాలా బుద్ధిమంతుడు, వీళ్ళంత ఆస్తి ఉంది, బిఏబిఏ చదివాడు, ఆస్తి ఉంది, ఎర్రగా ఉంటాడు, తెల్ల తెల్లగా ఎర్రగా ఉంటాడు. అంటే వాడికి వాడికి అమ్మాయిని ఇవ్వడానికి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారని అడిగితే ఆయన అన్నట్టు మీరు చెప్పినని నిజం, మీరు చెప్పినా నిజం. వాడు సొంతంగా ఆలోచించుకోలేడు, ఎవరైనా చెబితే వినడు. ఈ ఆస్తి నిజమే, ఎర్రగా తెల్లగా ఉన్నాడు, అది అన్ని నిజమే, కానీ రెండే లోపాలు ఉన్నాయి. వాడు సొంతంగా ఏ విషయం ఆలోచించుకోలేడు, పోనీ ఆలోచి ఎవరైనా పెద్దలు చెబితే వినడం. వాడు ఆలోచించుకోలేడు, ఎవరైనా చెప్తే వినడండి అని చెప్పి పెళ్లి మానేసి ఎర్రగా బుర్రగా అన్నమాట నిజమా. ఆస్తి అనే మాట నిజమే, బియ్యం చదివిన మాట నిజమే. వాడు సొంతంగా ఏం ఆలోచించుకున్నాడు, ఎవరైనా చెప్తే వినడం. అదికాదు మనకు చిక్కకూడదు పక్కన పెట్టి ఆ శాస్త్ర భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకుంటే బాగుపడతాం. మనం ఏం చేస్తామంటే మన మనస్సు చెప్పిన మాటను మనం ప్రమాణంగా తీసుకుంటున్నాం కానీ శాస్త్రం చెప్పిన మాట, శాస్త్రం చెప్పినట్టు మనం నడిస్తే మనకు తెలియకుండానే మన మనం నాశనం అవుతుంది. నీకు అర్థం, శాస్త్రం చెప్పినట్టు మనం నడుచుకుంటాం అనుకోండి, మనకు తెలియకుండానే మనస్సు నశిస్తుంది. అంటే అది ఏ పని చేసినా కృష్ణ అర్పణ అని చెయ్యి. భగవంతుడు ఏమన్నాడు, ఏ పని చేసినా కృష్ణ అర్పణ అని చెయ్యి. ఆ కృష్ణార్పణ అనే బుద్ధితోడు చెయ్యాలి. అప్పుడు ప్రతిదీ ఏ పని చేసినా కృష్ణార్పణ అనే బుద్ధితోడు కనుక చేస్తే అప్పుడు నేననే తలంపు నాదనే నేననే తలాంపక మెంచిన మా కృష్ణుడు గీతలో చెప్తాడు. మా ఎక్కడో ఉందనుకుంటున్నారు, నీకు బయట ఉందనుకుంటున్నారు, నేననే తలంపుకి మించిన మాయ, నేననేది ఒక తలంపు, నాదనేది ఒక తలంపు, ఈ రెండు తలంపులకి మించిన మాయ లోకంలో ఎక్కడ లేదు. నేను అనేది అంటున్నాం కదా, ఇదో తలంపు, నాది అనేది ఒక తలంపు, ఈ రెండు తలంపులు అజ్ఞానం. అజ్ఞానం అంటే ఎక్కడో లేదు, ఈ రెండు తలంపులు అజ్ఞానం. అజ్ఞానం ఉన్నప్పుడు నీకు రెండు తలంపులు వస్తాయి, నువ్వు మోహంలో ఉన్నప్పుడు ఈ రెండు తలంపులు వస్తాయి. ఈ రెండు తలంపులను విడిచిపెట్టి ఎక్కడో మాయ లేదు, ఇదే మాయ అని చెప్పాలి. అయితే మనకి బుద్ధికి సోమరతనం ఎక్కువ ఉంటుంది, కాళ్ళు నడుస్తాయి, చేతులు పనిచేస్తాయి, కానీ బుద్ధిని ఆలోచించమంటే ఆలోచించదు. ఎంచేదండి, ఎన్నో జన్మల నుంచి సోమరతనానికి అలవాటు పడిపోయింది. ఆ సోమరతనానికి అలవాటు పడిపోయి ఇది అనుకరణ, వాళ్ళు అలా చేశారు మనం కూడా అలా చేద్దాం, అనుకరణకు అలవాటు పడిపోయాం. అది శాస్త్రం చదవం, అధ్యయనం చెయ్యం, అధ్యయనం చేసిన దాని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయం, అది జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నం చేయం. ఈ లోపల మనలోనే చెడ్డ బుద్ధి ఏం చేస్తుందంటే ఏదో చెప్పాడు భగవంతుడు అంతా అబద్ధం, మనలోనే మనలో పాపకర్మ, మనం చేసిన పూర్వజన్మలో మనం చేసిన దుష్టకర్మ, మనం చేసిన పాపకర్మ భగవంతుడు చెప్పిన మాటను నమ్మలేదు. భగవంతుడు ఎంత రిపీటెడ్గా చెప్పినా మనకున్న దుష్టకర్మ, మనకున్న పాపకర్మ, మన బుద్ధిలోని దోషాలు అది నిజమే, అది నిజమైనప్పటికీ నిజం కింద నమ్మనివ్వదు. ఏం చేసి మన కర్మను మన కర్మ అంగీకరించదు దాన్ని. కొంతమంది భగవంతుడు చెప్పిన వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటారు. అంటే గీతలో సాధకుడి పనికి వచ్చి చెప్పాడు, బ్రాహ్మిస్థితి పొందిన వాళ్ళ గురించి చెప్పాడు, ఎల్కేజీ వాళ్ళకి చెప్పాడు, పిహెచ్డి చేసే వాళ్ళకి చెప్పాడు. గీతలో ఒకసారి ఏం చెప్తాడంటే, వినయ విజయత గల బ్రాహ్మిన్స్ లో, మామూలు బ్రాహ్మిన్స్ లో కాదు, వినయము విద్య విజయత కలిగిన నీకేమైనా పని ఉంటే చూసుకోండి, అలా ఆఫ్ చేయకండి, పని ఉంటే చూసుకోండి. వినయము విధేయత గల బ్రాహ్మణులు
ఏనుగులో ఏనుగులో వినయ విజయించగల బ్రాహ్మిన్స్ లో ఏనుగులో, ఆ తర్వాత ఆవులో గోవులో, ఏనుగులో గోవులో వినయ విజయించగల బ్రాహ్మణులు, విద్యాసంపన్నుడు కుక్కలో, కుక్కలో కుక్క మాంసం తినేవాళ్ళు, కుక్కలో కుక్క కుక్క మాంసం తినేవాళ్ళు కూడా అందరినీ అందరిలోని నన్నే చూడు అర్జున అన్నాడు. ఇది పైకి ఎలా కనిపిస్తుంది ధర్మానికి? ఇదేంటండి, కుక్క మాంసం తినేవాడిని గొప్ప పని వినయ విజేత గల బ్రాహ్మణ్ణి, ఏనుగుని, మీకు అర్థం సత్పురుషుణ్ణి ఈ కుక్క మాంసం తినేవాడిని సమానంగా ఎలా చూస్తామని అనిపిస్తుంది? ఇది మన గురించి చెప్పలేదు, బ్రాహ్మీ స్థితి పొందిన వాడు వీళ్ళందరిలోనే ఒకటే కనిపిస్తుంది. మన సుబ్బరాయుడు గురించి చెప్పలేదు అంటే ఏంటి? ఏ క్లాసులో ఉన్నాడో ఆ క్లాస్ తగినట్టుగా చెప్పాడు భగవంతుడు. అంటే వినయం గల బ్రాహ్మణుడులో, విద్య గల పండితుల్లో నువ్వు ఏది చూస్తున్నావో, ఒక్కలో ఒక్క మాంసం తినే చండాలుల్లో కూడా ఆ వస్తూనే చూడు అందరిలోని నన్నే చూడని చెప్పడంలో అది మన గురించి చెప్పింది కాదు, బ్రాహ్మీ స్థితి పొందిన వాడు అదే చూస్తాడు. అది పిహెచ్డి క్లాస్. బ్రాహ్మీ స్థితి పొందినవాడు అందరిలోనే ఒకటే చూస్తాడు. మంచివాళ్ళలోనే నారాయణుడు ఉన్నాడు, చెడ్డవాళ్ళలోనే నారాయణుడు ఉన్నాడు. అది సాధకుల గురించి చెప్పలేదు ఈ శ్లోకం. బ్రాహ్మీ స్థితి పొందిన వాడికి అంతా ఒకటే, అంతా రామమయ్య, అంతా రామ జగం, అంతా రామమయ్య బ్రాహ్మీ స్థితి. అది బ్రాహ్మీ స్థితిని పొందిన వాడికి చెప్పాడు. అంతేగాని మనం ఆ స్థితి మనకు లేదు, అది ఆ స్థితి కొంతమందికి అందిస్తుంది. వాళ్ళ గురించి చెప్పాడు కానీ సాధకుల గురించి చెప్పింది కాదు. ఆ వాక్యం కొద్దిగా ధర్మశాస్త్ర విరుద్ధంగా అనిపిస్తుంది మనకు, గీతలో చెప్పింది. అది మనకు అర్థం కాని విషయాలు. అది బ్రహ్మం తెలిసిన వాడికి, బ్రాహ్మీ స్థితిలో ఉన్నవాడికి అది కరెక్ట్ అని చెప్తుంది, వాడికి అందుతుంది ఆ స్టేట్మెంట్. కృష్ణుడు చెప్పిన ఆ స్టేట్మెంట్ వాడికి అందుతుంది. అంచేది ముందు ఎక్కడున్నాం మనం? అంచేది నువ్వు అన్ని నాకే తెలుసు, నేను సర్వజ్ఞుడు అనుకోకు. నీకు నీకంటే తెలివి గలవాడు దేవుడు, నీకంటే శక్తివంతుడు దేవుడు, నీకంటే కూడా ఎక్కువ బుద్ధిమంతుడు దేవుడు. నీకేది మంచిదో నీకంటే ఎక్కువ ఈశ్వరుడికి తెలుసు. నీకేది మంచిదో మనకేది మంచిదో మనకంటే భగవంతుడికి ఎక్కువ తెలుసు. అంటే ఏ టైంలో ఆయన ఏది పంపిస్తాడో, మంచి మంచి పంపిస్తాడే గర్వం తెచ్చుకోవద్దు, చెడ్డ పంపిస్తాంటే కుంగిపోవద్దు. మన జన్మాంతరంలో ఉన్నదే పంపిస్తూ ఉంటాడు. దాన్ని మంచి వస్తే పొంగిపోకు. నువ్వు పొంగిపోతున్నావు అనుకో, మంచి ఏదో నీకు అదృష్టం వచ్చిందనుకో, నిన్ను పొంగిపోతున్నావు అనుకో, నేను తీసుకో పక్కన పెట్టేస్తాడు. నేను తీసి పక్కన పెట్టి ఎందుకు పక్కన పెడతాడు చెప్పమంటే నీకు మోక్షడు పునర్జన్మకి గెలిపేస్తాడు. నేను తీసి ఎందుకు పక్కన పెడతాడంటే ఆయనలో నేను ఐక్యం చేసుకోడు. నీకు ఏదైనా అదృష్టం కలిసి వచ్చింది అనుకోండి, పొంగు వచ్చేసింది అనుకోండి, అది దురదృష్టం కలిసి వస్తే కుంగిపోతున్నారు అనుకోండి, మిమ్మల్ని తీసుకో పక్కన పడేస్తాడు. మళ్ళీ మిమ్మల్ని మట్టిలో కలిపేస్తాడు. ఎక్కడ కలిపేస్తాడు? మట్టిలో. మళ్ళీ కొండలు చేయటానికి. మరి మట్టిలో ఎందుకు కలిపేస్తాడంటే మళ్ళీ కొండలు చేయటానికి. ఈ రెండు సమానంగా భరిస్తాడే, మంచిని చెడ్డని, అదృష్టాన్ని దురదృష్టం. అదృష్టం దురదృష్టాలు ఎవరికి? మనోదేహాలకి. చైతన్యానికి అదృష్టం ఏంటి, దురదృష్టం ఏంటి? అయితే మంచి వచ్చినప్పుడు పొంగిపోకుండా, చెడ్డొచ్చినప్పుడు కుంగిపోకుండా. అది దేహ ప్రారంభంలో నువ్వు చేసింది నీకు వస్తుంది, కానీ నీకు చెయ్యింది నీకు ఎదురు పడదు. ఏంటండి మేము ఏది పొరపాటు చేయలేదు, ఏంటి ఇటువంటి కర్మ అనిపిస్తుంది? పూర్వజన్మలే 100 జన్మల పూర్వం కింద నువ్వు చేసి ఉండొచ్చు, ఈ జన్మలో నువ్వు చేసి ఉండకపోవచ్చు. అది అయితే 100 జన్మల పూర్వంలో చేసి ఉండొచ్చు, ఇప్పుడు చేయకపోవచ్చు, కానీ నువ్వు చేసా మర్చిపోయావు. కానీ నీ కర్మానుభవం తీసుకొస్తాడు, అది నీకు అనుభవం తీసుకొస్తాడు. ఎంచేది ఈశ్వరు యొక్క చట్టం. అది ఏంటది? ఈశ్వరు యొక్క నియమం. అయితే నీకు ఈశ్వరుని దయంటే, ఈశ్వరుని దయంటే కొన్ని సంవత్సరాలు అనుభవించవలసింది, కొన్ని రోజులు అనుభవింపు చేసి తీసేస్తాడు అక్కడ. కానీ ఏదో రూపంలో అది అనుభవించాలి. ఒక రోజు అనుభవించింది అరగంటైనా అనుభవించాలి. దీనికి ఈశ్వర అనుగ్రహానికి ఒక ఉదాహరణ చెప్తారు. భారత యుద్ధం జరుగుతుంటే అర్జున్ని చంపటానికి కాదు, అర్జున్ని చంపటానికి కర్ణుడు ఒక ఆయుధం దగ్గర పెట్టి కూర్చున్నాడు, అది రిజర్వ్ చేశాడు. ఆ కేవలం అర్జున్ చంపడానికి అది ముట్టుకోకుండా అలా పెట్టుకున్నాడు. అలా పెట్టుకున్నాడు. సరే ఆ యుద్ధంలో రెండు రోజులే, రోజు పూట రెండు రోజులు చేశాడు అంతే కర్ణుడు. ఆయుధం విడిచిపెట్టాడు. ఆ ఆయుధం ఎక్కడ ఇక్కడ గురి చేసి విడిపెట్టాడు, అంటే శిరస్సుని కానీ అర్జునుడు యొక్క శిరస్సుని ఖండించడానికి విడిచిపెట్టాడు. తోలేవాడు ఈశ్వరుడు, తోలేవాడు ఎవడు? ఈశ్వరుడు. భగవద్గీత విని కృష్ణుడు అంటాడు, అర్జునుడు అంటాడు, కృష్ణ నువ్వు చెప్పిన ప్రతి వాక్యము కూడా ప్రతి మాట సత్యము అని అంగీకరిస్తున్నాను అంటాడు. నాకు తెలియనప్పుడు ఏదో 90 అనుకున్నాను, నాకు తెలియనితనంలో నేను 90 అనుకున్నాను. కృష్ణ నువ్వు చెప్పిన ప్రతి వాక్యం, వాక్యం కాదు ప్రతి మాట సత్యం అని అంగీకరిస్తున్నాను. స్వామి వివేకానంద ఏమన్నాడు అంటే, మీరు అర్జునులా ఉంటే కృష్ణుడు మీకు తోలత మీ రథం కూడా తోలుతాడు. అంటే అర్జునుడు ఎలాగొచ్చి శరణదేముడితో సమానం. అది ఏమన్నాడు వాడు? అక్కడ దుఃఖ స్పర్శ లేదు, ఆ శాంతి స్పర్శ లేదు, దేహం పోయేటప్పుడు కూడా పోతాననే తలంపు లేదు. ఇవన్నీ లేని స్పర్శని, ఇవన్నీ లేని సత్యాన్ని దర్శిస్తున్నాను, అందులో ఉన్న సౌందర్యాన్ని చూస్తున్నాను. ఆ సౌందర్యాన్ని మనకు రెండు కళ్ళు చాలవు, 1000 కళ్ళు ఉన్న సౌందర్యాన్ని చూడలేము. ఒకసారి ఆంజనేయ స్వామి ఆయన రూపాన్ని చూపించాడు నాకు, బాల ఆంజనేయ స్వామి. ఏంటి ఇది కోచి కోచి అనుకున్నావు, ఇంత గొప్ప సౌందర్యంగా ఉన్నాడు ఏంటి అనుకున్నాడు. అంటే ఆ సౌందర్యం రెండు కళ్ళు చూడలేకపోయినా, అంటే అది ప్రకృతికి సంబంధించిన సౌందర్యం కాదు, అలౌకికం అభౌతికం. రాముడు చాలా సౌందర్యవంతుడు. మనకేంటి కుడిపాల కొడికాల ఓ పక్క వెళ్తాంటే ఎడంకాల ఓ పక్క వెళ్తాడు. రాముడు చాలా సౌందర్యవంతుడు. అంటే శాస్త్రం రాముడు చూస్తుంటే రాముడు సౌందర్యం ఏంటిదో, రాముడు చూస్తే పురుషులకు మోహం కలిగిదట. రాముడు సౌందర్యం ఎటువంటిదంటే, రాముడు సౌందర్యానికి నువ్వు చూస్తుంటే పురుషులకి ఆకర్షణ కలిగిదట. ఎవరికి? రాముడి పట్ల. గుణవాన్ ధర్మవాన్, నీకు అర్థమవుతుంది? గుణవంతుడు సౌందర్యవంతుడు అంటే బాగున్నాయి కదా. ధర్మవాన్ ధర్మాన్ని ఆచరించిన వాడు త్యాగమూర్తి. ఆ త్యాగమూర్తిని మనం, త్యాగం అనేది గుణం, అది అది అందరికీ రాదు, కొంతమందికి పుట్టుకతోడు వస్తుంది. కర్ణుడు ఇంద్రుడు వచ్చి ఎవడ వరములైతే అర్జునుడు పుట్టాడో అటువంటి ఇంద్రుడు వచ్చి నీ కవచకుండాలు నాకు ఇదని కర్ణుని అడిగితే, ఈ కవచకుండాలు ఎందుకు అడుగుతున్నాడంటే అర్జునుడి చేత నన్ను చంపడానికి ఇది అడుగుతున్నాడు తెలిసిండు కూడా దానం చేశాడు వాడు కర్ణుడు. ఈ మధ్యకాలంలో దొక్కా సీతమ్మ గారు ఇప్పుడంటే వంతులు వచ్చినారు, అది నది ఉంది అక్కడ గన్నవరంలో. ఆ నదికి ఒక రోజున మంచి ప్రవాహం వెళ్తుంది, ఆ పక్కన అన్నం అని కొంతమంది బాధపడుతున్నారు. ఆవిడ చేతితో అన్నం పెట్టి వండింది డొక్క సీతమ్మ గారు. ఎక్కడ వంతిన దగ్గర కూడా గన్నవరం ఆవిడ విగ్రహం. పడవాళ్ళు అన్నారు ఈ కొంచెం నది వేగంగా ఉంది, ఇప్పుడు ఈ ప్రవాహం వెళితే మనం ఆ పక్క వెళ్ళలేము కదా, మీరు అన్నం పెట్టలేరు, రిస్క్ ఉంది, కొంచెం ప్రవాహం ఎక్కువగా ఉంది, రిస్క్ తీసుకోవడం ఎందుకు అంటే, ఇప్పుడు అందట్లే ఇప్పుడు వాళ్ళకి అన్నం పెట్టి ప్రయత్నం చేస్తున్నాను, వాళ్ళకి అన్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నాను, మీరేమో నది దాటడం కష్టం అని మీరు చెబుతున్నారు, వాళ్ళకి అన్నం పెట్టలేకపోయినా ఆ అన్నం పెట్టే ప్రయత్నంలో చచ్చిపోతాను వెళ్ళమన్నట్టున్నావు, అది బొక్కాసు. నేను మంచి చేయలేకపోయినా మంచి చేసే ప్రయత్నంలో నేను చావనేమన్నాడు నావతోడేవాడు, అది డొక్కాసీతం. అదే మహావిష్ణువు బలి చక్రవర్తికి వచ్చి మూడడుగు నేల అడిగినప్పుడు, బలిని అడిగినప్పుడు వాడు రాక్షసుడు గురువు వచ్చి చెప్పాడు, వీడు మాయాడు. ఎవడు? మహావిష్ణువు. వీడు నారాయణమూర్తి, నీకు అర్థమవుతుంది, వీడు మాయావి, వీడు దానం ఇవ్వకేడు, వీడికి దానం ఇస్తే ప్రమాదం, మొత్తం మీద నీకు దానం ఇస్తే నువ్వు ఉండవు, నేను అని చేస్తాడు, వాడికి దానం ఇవ్వకు అని చెప్పాడు. నన్ను ఎవడన్నా ఇచ్చి యాచన చేస్తే వాడు మహావిష్ణువునే ఇచ్చి తీరుతాడు బలిచక్ర, వాడు నేచర్ అది. అది అడిగి అడిగాడు, అయితే ఇచ్చే వాడు అడిగిన దానం ఇస్తే ప్రమాదం బలిచక్రవర్తికి తెలుసు, ఆయన ఇచ్చేసాడు. అది స్వభావం వాళ్ళకి, అది నేర్చుకున్నది కాదు, అది కల్టివేట్ చేస్తుంది కదా, బయపరచాలకి పుట్టుకతో వస్తుంది. అది షేక్స్పియర్ ఏం చెప్తాడంటే, కొంతమంది మహర్షులు, కొంతమంది మహాత్ములు, కొంతమంది యోగులు పుట్టుకతో అలాగ పడతారు, వాళ్ళు పుట్టుకతోటే కొంతమంది పడతారు. కొంతమంది సాధన చేసి, సాధన చేసి, సాధన చేసి మహాత్ములు అవుతారు. కొంతమంది పుట్టుకతోటి పుట్టరు, తర్వాత సాధన చేసి మహాత్ములు అవరు, లోకాన్ని పీడిస్తారు. మమ్మల్ని మహాత్ములు అని మీరు అందరూ నమ్మండరు. ఈ మూడో వర్గం తోటి ప్రపంచం బాధపడతారు. మూడు క్లాసులు చెప్పారు. కొంతమంది బయలుపడితే మహాత్ముల కింద పడతారు, కొంతమంది సాధన చేసి మహాత్ములు అవుతారు, ఇంకా మూడో జనం ఏంటంటే బయలుపడితే మహాత్ముడిగా పుట్టరు, సాధన చేయరు, కానీ మరి మమ్మల్ని మహాత్ముల కింద, మహర్షుల కింద గుర్తించమని ప్రపంచాన్ని పీడిస్తారు. ఈ మూడో తరగతి జనంతో లోకం అంతా నిండి ఉంటారు. మనం వాళ్ళ మహాత్ములు అనకపోతే ఊరుకోరాలి, మనల్ని హింస పెడతారు. వాళ్ళనే దేవుళ్ళని చెబుతూ ఉండాలి మనం. మళ్ళీ పంచరత్న పద్యాలు ఒకటి రాసి వినిపిస్తూ ఉండాలి వాళ్ళు. ఇప్పుడు ఎక్కడున్నాం మనం అంటే, మనకి ఏదైనా అశాంతి ఉందనుకోండి, లోపల దుఃఖం ఉందనుకోండి, పోతే పోనామండి బయటకు, దాచుకోకండి. మీ దుఃఖాన్ని లోపల దాచుకోకండి, ఎప్పుడు ఏడిపోస్తే ఆడవండి. దుఃఖం అంతా బయటికి పోవటం మంచిదే, దుఃఖం అంతా బయటికి పోవటం మంచిదే. మన మనసులో ఏదైనా కోరణ మ్యాటర్ ఉంటుంది, బయటకు వచ్చేటి మనకి ఎక్కడైనా చీమ్ పట్టింది అనుకోండి, ఆ చీమ్ బయటకు వచ్చేటి మంచిది, బయటకు వచ్చాక పోటీ తగ్గిపోతుంది, లోపల ఉంటే అలా పోటీ పెడతా ఉంటాం. అలాగే మనకి ఏదైనా ఒక కోరణ మ్యాటర్ ఉంటే మైండ్ లో బయటకు రావటం మంచిది, బయటకు వచ్చే పోతుంది. ఇప్పుడు కొండ ఎండబెట్టం, తపస్సు అంటే మనసుని ఎండబెట్టం. ఇప్పుడు చివరికి ఇప్పుడు కృష్ణాలు డబ్బా ఉందనుకోండి, నాలుగు రోజులు ఎండబెడితే వాసన పోతుంది, ఉరికి కేవలం కడగటం వల్ల పోతుంది, ఎండబెడితే అంతే. ఈ మధ్య నేను బెంగళూరులో రాసుకోకున్నాను, ఇప్పుడు మట్టుకు అది వాసన పోలేదు. వాళ్ళన్నారు నాకు ఒక సలహా ఏం చెప్పండి, పైన మూత తీసేయండి, మూత తీసేసి వదిలేయండి, వదిలేస్తే నాలుగు రోజులు అది ఎండనివ్వండి, అలా గాలి తగలనివ్వండి, మీరు ఒకసారి కడిగేస్తే వాసన పోదు, ఒక వారం రోజులు దాన్ని గాలి తగ్గదు, గాలి లోపల గాలి తగిలితే అంటే వాసన పోతుంది, కానీ ఒకటి రెండు సార్లు కడితే ప్లాస్టికే వాసన పోనప్పుడు మన మనసులో వాసనలు అక్కడ పోతాయి. ఫ్లాస్కోలో వాసనే పోగట్లే పోతున్నాం మనం. ఇంక ఎన్నో జన్మలను తెచ్చుకున్నటువంటి వాసనలు అక్కడ పోతాయి. అంటే దాని ఎంత కష్టం అది, అది సాధన చేసేవాడు తెలుస్తుంది, దాన్ని తొలగించడం ఎంత కష్టం. అంచేది మనకి మనకు చని ఏదో రోజు చనిపోతుంది, ఆ చనిపోయే రోజు మనకు తెలియదు, కానీ నిర్ణయింపబడిపోయింది మన శరీరం ఏ రోజున చనిపోదు. ఇప్పుడు నిర్ణయం అయిపోయింది, కానీ రోజు మనకు తెలియదు, ఆ రోజు మనకు తెలియదు, కానీ నిర్ణయం పడింది, నిర్ణయం అయిపోయింది. ఆ రోజు వచ్చేటప్పుడు మన శరీరం క్షేమం అయిపోతుంది. ఆ చనిపోయే రోజు వచ్చేటప్పటికి అలౌకికమైన శాంతి, అలౌకికమైన ఇంద్రియాలతో సంబంధం లేకుండా, మనసుతో సంబంధం లేకుండా, ఇండివిజువల్ ఐతో సంబంధం లేకుండా, వ్యక్తిగతమైన ఇప్పుడు మనకున్న నేనదే యూనివర్సల్ కాదు, కాస్మిక్ కాదు, ఇండివిజువల్ ఐ. ఆ ఇండివిజువల్ ఐతో సంబంధం లేకుండా, లోకంతో సంబంధం లేకుండా, దేహంతో సంబంధం లేకుండా, ఆ స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన ఆనందంలో మనం ఊగిసలాడుతా అంటే, ఆ ఈశ్వరుని కళ్ళలో ఈదులాడుతుంటే మనం ఈతలు చెడులో దిగి ఈతలు ఎలా కొడతాం. అలాగే శాంతి సాగరంలో మనం ఈతలు కొడతా అంటే అది ఇంకా కడసారి జన్మ, ఇంకా పునాది జన్మ లేదు. ఈ కొండ గుర్తు కోసం చెబుతుంది, అది కడసారి జన్మ, ఇంకోటి పునాది జన్మ లేదు వాడు. అయితే ఆ శాంతి అలౌకికంగా ఉండాలి, అభౌతికంగా ఉండాలి. మీకు అర్థమవుతుంది, అది మనసు కల్పించింది కాదని మీకు తెలుస్తూ ఉంటుంది. మనసు కల్పించింది అక్కడ నేను అనే చలం పండదు, నాది అనే చలం పండదు. అక్కడ మన మనసుని కదలమున్నా అది కదలదు, మన మనసుని అది కదలమున్నా కదలదు. అటువంటి అన్న అది ఎండింగ్ పీస్, అన్న వరల్డీ పీస్, అన్న బ్రోకెన్ పీస్. అది మన డెత్ టైంలో చివరి శ్వాస బయటకు వచ్చేటప్పుడు ఆ బ్లిస్ కనుక మనం ఎంజాయ్ చేస్తామంటే, ఆ పీస్ కనుక మనం ఎంజాయ్ చేస్తామంటే, వాడికి పునర్జన్మ రాదు, అదే కడసారి జన్మ. వాడి స్వరూపంలో వాడు స్థిరపడతాడు. ఎడు చూసిన ఆనందమే, ఎడు చూసిన శాంతి, ఎడు చూసిన సుఖమే, ఏది చూసినా మధురంగానే కనిపిస్తున్నాడు. అది చివరి లాస్ట్ బర్త్డే, అది కడసారి జన్మ. అంటే మనలో ఏదైనా ఏడుపుంటే, ఏ కారణం వల్ల ఏడుపుంటే ఆ ఏడుపు రకంగా బయటకు వచ్చేటే మంచిది. మన లోపల ఏదైనా రోగం ఉంటే ఆ రోగం బయటకు వస్తే డాక్టర్ గారికి తెలుస్తుంది ఫలాన రోగం అని. తెలుసున్న రోగాల కంటే తెలియని రోగాలే ప్రమాదం. రోగం ఉందని తెలుస్తుంటే ఏదో మందు వాడవచ్చు, రోగం ఉన్నారు రోగం అంటే తెలియకపోతే చాలా ప్రమాదం ఉంది. అని చేత మీకు ఆ శరణాగతి, మీకు ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గంలో ప్రయాణం చేయొచ్చు. తర్వాత అన్ని సమన్వయం చేసుకోవాలి మనం. సమన్వయం చేసుకోవడం ఏంటంటే మనకి అన్ని అవసరం. భక్తి యోగం, భక్తి యోగం అంటే ఉపాసన. భక్తి యోగం ఇందాక రాముడిని మిస్ అయ్యాను. రాముడు గొప్ప సౌందర్యవంతుడు, గుణవాన్. రాముడిలో లేని అన్ని మంచి గుణాలు ఆయన వరించినవి. రాముడు ఎంత పవిత్రుడంటే రావణాసుడికి ఒక సలహా చెప్పారు. ఏమైనా సలహా చెప్పారంటే, నువ్వు రావణాసుడిగా ఉంటే సీత ఎలా వరిస్తుంది, నువ్వు రాముడిగా ఉంటే సీతం వరిస్తుంది, నువ్వు రావణాసుడిగా అంటే సీత వరించదు అయ్యా ఏమంటే అని ఏం చెప్పారు రావణాసుడికి. వీళ్ళందరికీ మంత్రులు ఉంటారు, ఆ మంత్రులు సలహా చెప్తా ఉంటారు. వాడు మంత్రి ఏం చెప్పాను, రావణాసుడు రాముడి వేషం వేసుకుని వెళ్ళన్నాడు, అప్పుడు నిన్ను వరిస్తున్నాడు. అప్పుడు రావణాసుడు చెప్పాడండి, అపూర్వం అంట అటు రాక్షస అయితే అండి, అటు అపూర్వం అద్భుతం ఉదాత్తం. అప్పుడు రావణాసుడు చెప్పాడండి, నన్ను రాముడి వేషం వేసుకోమంటున్నావు, రాముడి వేషం వేసుకుంటే నాకు కామం పోతుంది, నాకు సేత ఎందుకన్నాడు. వాడు రాముడు అది కాదండి, వాడు రాముడు అంటే రావణాసుడు అన్నాడు, ఏదో కామసుఖం అనిపించాలి కదా సీతాదేవం తెచ్చాను, నువ్వు నన్ను రాముడి వేషం వేసుకుని వెళ్ళమంటున్నావు. రాముడు నేను అవక్కర్లేదు, రాముడి వేషం వేసుకుంటే నాకు కామం పోతుందంక నాకు సీత ఎందుకని అడిగాడు వాడు రావణాసుడు. అంటే దీన్ని బట్టి రాముడు ఎంత పవిత్రుడో తెలుస్తున్నా. ఈ గొడవ అంతా మీకు ఈ కథ చెప్పడానికి చెప్పటం లేదు, ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. మీరు టైర్ అవుతున్నారేమో, మీరు వినటానికి టైర్ అవుతున్నారు, నేను చెప్పడానికి టైర్ అవటం లేదు. నాన్నగారు ఇప్పుడు ముగిస్తారో ఇప్పుడు డిస్పర్స్ అయిపోదాం మీరు అనుకోవచ్చేదంటే కాలాన్ని నిర్ణయించాలి, కాలాన్ని గౌరవించాలి. మనం కాలాన్ని గౌరవించాలి. ఆ కాలం వచ్చినప్పటికీ ముగించేయాలి కాలం. ఆ టైం చూసుకుని ముగి రామకృష్ణ పరమహంస మాంస ఎవడో గంట కంటే ఎక్కువ చెప్పు, భారైపోయింది. అంటే ట్రూత్లో సత్యం, ట్రూత్లో టైం లేదు, నిజంలో సత్యంలో కాలం లేదు. తర్వాత మనం అనుభవించే సుఖాలు నిజం కాదని ఎలా తెలుస్తుందంటే, ఒక కాలంలో వచ్చిన సుఖం ఇంకో కాలంలో ఉండదు. ఇప్పుడు మన రావణంగరాజు గారు ఒక సుఖం అనిపించారు, మరి ఇప్పుడు ఏమైంది ఈ కాలంలో మళ్ళీ అంత దుఃఖం కింద మారిపోయింది. దేశ కాలములకు పరిమితమైనటువంటి సుఖం కానీ శాంతి కానీ కాల ప్రవాహంలో నిలబడదు. ఈ సూత్రం మ్యాథమెటిక్స్ లో సూత్రాలు ఉంటాయి, ఆలు చెప్పడాలు. ఇది సూత్రం, దేశ కాలములకు లోబడినటువంటి సుఖం కానీ దేశ కాలములకు లోబడినటువంటి శాంతి కానీ నీకు నిలబడదు. ఏం చేయలేదు, నిజం కాదు. నిజమైన శాంతి, నిజమైన సుఖం దేశ కాలములకు అతీతమగా ఉంటుంది. నీకు ఇప్పుడు ఈ కాలంలో సుఖం ఉందనుకోండి, రేపు పోతానుకో అది నిజం కాదు. ఇప్పుడు ఈ ప్రాంతంలో నీకు సుఖం, మేము అరుణాచలంలో బాగానే ఉన్నామండి, మరి భీమవరం వచ్చాక అంతా పోయిందంటే అది నిజం కాదన్నమాట. దేశ కాలములకు లోబడినటువంటి శాంతి కానీ సుఖం కానీ ఏది నిజం కాదు, ఏది నిజం కాదు. అని చెప్పి వదిలేద్దాం. ఇంకా ముగింపు లేదు చెబుదాం అనుకుంటున్నాం అమ్మా, ముగింపు లేదు చెబుదాం అనుకుంటున్నాం. రాముడిది, రాముడు ముగించారు. మేము భద్రాచలం వెళ్ళిపోతున్నాం, ఇంకా జిన్ను విడిచిపెట్టి భద్రాచలం వెళ్ళిపోతున్నాం. ఇంకా అరుణాచలం అయిపోయింది, భద్రాచలం మిగిలింది మాకు. మేము రాముడిని ఉపాసన చేసుకుని ఇంకా అక్కడే చచ్చిపో, శరీరం అక్కడే విడిచిపెట్టేసి శరీరంతో అక్కడే వియోగం అనుకుంటున్నాం. మేము నెమ్మదిగా భద్రాచలం సర్దుకుందాం అనుకుంటున్నాం. రాముడు అంత సౌందర్యంగా ఎందుకు వచ్చాడంటే, ఆయన సౌందర్యం ఎందుకంటే, తర్వాత అన్ని గుణాలు పెట్టుకుని ఎందుకు వచ్చాడంటే, రాముడికి అంత సౌందర్యం ఎందుకు, రాముడి కన్నా గుణాలు ఎందుకు? అంత సౌందర్యం చూడు, అంత సద్గుణాలు చూడు, అంత ఉదాత్తం చూడు, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనకు ఉపాసన కోసం. అంటే రాముడి సౌందర్యం మీద మన మనస్సు నిలబెట్టడానికి లేదు, రాముడి గుణాల మీద మన మనస్సు నిలబెట్టడానికి లేదు, మన భక్తి నిలబెట్టడానికి, మన ధ్యానం నిలబెట్టడానికి, మన ఉపాసన శక్తి స్థిరపడటానికి రాముడి రూపం. అందుకు రాముడి యొక్క గుణాలు, రాముడి యొక్క రూపం మనం ఎందుకు కనిపిస్తుంటే ఆయన పట్ల మనం భక్తిగా ఉండటానికి, ఆయన పట్ల ఆయన చూసి ధ్యానం చేయడానికి, ఆయన ఉపాసన చేయడానికి, ఆయనలో ఉన్న ఆయనలో ఐక్యం ఉండటం కోసం. ఆయన సౌందర్యం ఆయన గుణాలు ఉపయోగపడతాయి కాబట్టి అంత సౌందర్యంతో, అంత ఉదాత్తమైన గుణాలతో భూమి మీదకి వచ్చాడు వాడు రాముడు. రాముడు రూపం చాలు, రాముడు గుణం చాలు, రాముడిలో హృదయం చాలు మనం తరించడానికి. అందుకే సామి చోటు చెప్తారు, రక్షించడానికి రామాయణం చాలాడు. మనందరం తరించడానికి, మనందరం రక్షించడానికి రామాయణం ఒకటే చాలు. రాముడు రూపం చాలు, రాముడు గుణాలు చాలు. రాముడు గొప్ప త్యాగ పురుషుడు. మాట అంటే ఎంత నష్టం వచ్చినా నిలబడవాడు మాట మీద. ఒక మాట అన్నాడు అనుకోండి, ఆ మాట పోషించుకోవడానికి ఎంత మాటలు అన్నారు, ఎంత త్యాగానికైనా సిద్ధపడు. రావణాసుడు బతికున్నాడు, విభీషణుడికి నువ్వు రాజ్యం ఇస్తానంటున్నావు, ఓ ప్లేయర్ వాళ్ళ దగ్గర ప్లేయర్లు ఉంటారు, అంటే ప్రతి రాజు దగ్గర సలహాదారులు ఉంటారు. అంటే రావణాసుడు పశ్చాత్తాపడి సీతమ్మను ఇచ్చేస్తే అప్పుడు మరి విభీషణుడికి ఇవ్వలేవు లంకారాజ్యం. నీ మాట ఆడిన మాట తప్పదు, ఆడిన మాట తప్పడని రాముడు అనుకుంటారు. ఇప్పుడు ఆడిన మాట తప్పవలసి ఉంటుంది. నువ్వు రావణాసుడు బతికుండగా విభీషణుడికి రాజ్యం ఇస్తానంటున్నావు, రావణాసుడు పశ్చాత్తాపం వచ్చి సీతమ్మను మనకి ఇచ్చేస్తే ఆ రాజ్యం రావణాసుడికి ఇచ్చిపెట్టాలి, అప్పుడు నీ మాట పొల్లి మాట అవుతుందని చెప్పారు. అప్పుడు రాముడు అన్నాడు, నిజంగా రావణాసుడిలో పశ్చాత్తాపం వచ్చి, నిజంగా రావణాసుడిలో పశ్చాత్తాపం సీతమ్మను మనకి ఇచ్చేస్తే అది రావణాసుడికి ఇచ్చేయాలి రాజ్యం. రావణాసుడికే ఆ చెప్పిన వాళ్ళతో మొక్కను ఎలా తెచ్చాంటాడు, ఏమయ్యా మరి విభీషణుడికి చేసిన వాగ్దానం ఏంటని అడుగుతున్నాడు. వారసత్వం ప్రకారం అయోధ్య రాజ్యం నాకే వస్తుందికి, అయోధ్య ఇచ్చేద్దానడు విభీషణుడు వాడు రాము. వారసత్వం ప్రకారం రాముడు రాజు కదా, దేనికి అయోధ్యకి, వీడికి విభీషణుడికి అయోధ్య స్వాధీనం చేద్దానడు. అంటే రాముడికి ఒక పేరుంది, మనకి దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, రాముడికి ఒక్కడికే ఈ పేరుంది, మర్యాద దేవుడు అని. మళ్ళీ చెప్పండి మీ తోటితోటి, ఏమి దేవుడు? మనకి దేవుళ్ళు చాలా మంది ఉన్నారు కానీ జంటిల్ మ్యాన్ గాడ్. ఒక రాముని అంటారు జంటిల్ మ్యాన్ గాడ్, ఒక రాముని మాటకే తెలిసిన జంటిల్ మ్యాన్ గాడ్. అంటే మర్యాద ఎలా ఉంటుందో తెలిసిన దేవుడు, రోజుకో రకంగా ఉండడు. మరి జంటిల్ మ్యాన్ గాడ్ అని మనకున్న దేవతలు ఒక రాముడికే పేరు జంటిల్ మ్యాన్ గాడ్. మర్యాద పురుషోత్తముడు. ఏం పురుషోత్తముడు? మామూలు పురుషోత్తముడు కాదు, మర్యాద పూర్తిగా తెలిసిన పురుషోత్తం. సరే మిమ్మల్ని విసిగించాం, ఇంత డబ్బు చూసుకోకుండా, రిటర్న్స్ చూసుకోకుండా, మళ్ళీ ఏమొస్తుంది ఇంత డబ్బు ఇక్కడ పెట్టామని తిరిగి రిటర్న్స్ కూడా ఏమి చూసుకోకుండా, మన శివ దంపతులు ఈ పని ఇంత మంచి పని చేశారు, మనం ఇటువంటి కట్టడాలు ఎలాగా కట్టలేము, కానీ ఒక పని చేసి చూసి ఆనందించవచ్చు. ఈ ఇటువంటి కట్టడాలు మా వల్ల కావు, మేము కట్టలేము, కానీ మనకు నేత్రాలు ఉన్నాయి, చూసి ఆనందం. ఇది చూసి ఆనందిద్దాం మనం, ఆనందించడానికి పనికి వస్తాం, కట్టడానికి పనికిరాం కానీ ఆనందించడానికి పనికి వస్తాం. మనకు నేత్రానందం, మాకు నేత్రానందం, ఈ బిల్డింగ్లన్నీ మా నేత్రాలకు ఆనందిస్తున్నాయి, ఈ బిల్డింగ్లన్నీ నేత్రానందం. భీమవరం పట్టణంలో మీరు నెలలో వస్తువులు పెట్టుకుంటే మీరు ఎలా ఉంటారు? భీమవరం పట్టణానికి ఒక ఆభరణ లాంటిది ఇది. మీరు నెలలో బోసి మెడతో ఉండడానికి ఏదైనా గొలిసేసుకోవడానికి తేడా ఉంది కదా, అలాగే భీమవరం పట్టణానికి ఒక గొలుసు లాంటిది ఇది. ఈ కట్టడం భీమవరం పట్టణానికి ఒక గొలుసు లాంటిది, ఇది ఒక ఆభరణం, ఆర్నమెంట్ ఆ భీమవరం. అంచేది ఈ కట్టడం కట్టారు, ఇవాళ పొద్దున చాలా మంది పెద్దలు వచ్చారు, తర్వాత అందరికీ భోజనాలు పెట్టారు, అనుకున్నట్టుగా ఈ పని పూర్తయింది. అంటే వచ్చి ఇంత శ్రద్ధగా ఇన్ని గంటల తరబడి మీరు కూర్చున్నారు, ఎంత ఓపికగా మీరు కూర్చున్నందుకు నేను నా కృతజ్ఞతాపూర్వక వందనం మీకు అందరికీ సమర్పించుకుంటున్నాను.